ఆత్మబోధలు, బ్రహ్మస్వరూపులైన మహాశైలర ప్రియమైన ఆత్మ. ఈ రోజున మనం పట్నం వచ్చాం, చెన్నపట్నం, కొమరగిరి పట్నం. పూర్వం చెన్నపట్నం అనే పట్నం అనేవారు, ఇప్పుడున్న పట్నం ఇది కూడా పట్నం, కొమరగిరి పట్నం. అది చెన్నపట్నం, ఇది కొమరగిరి. ఇక్కడ ఈ రోజున మనం పూర్వం సుమారు 5-6 సంవత్సరాల పూర్వం మనం ఈ ఆశ్రమానికి వచ్చాం. ఇక్కడ స్వామి పేరు ప్రహ్లాద స్వామి, ఆశ్రమం పేరు ప్రహ్లాద. సముద్రం ఉన్న లైట్ హౌస్లు ఎలా ఉంటాయో ఈ ఆశ్రమాలు కూడా అక్కడక్కడ ఉంది. అంటే సముద్రమైన ఓడలకి ఒడ్డున లైట్ హౌస్లు, ఇది ఒడ్డు అని చెబుతాం. అలాగే ఆశ్రమాలు ఎందుకంటే ఆశ్రమం నడిపేవాళ్ళకి ఆశ్రమం ఎందుకు నడుపుతున్నావో తెలియాలి, ఆశ్రమానికి వచ్చేవాళ్ళకి ఆశ్రమానికి ఎందుకు వస్తున్నావో తెలియాలి. ఇది అవసరమే, అది అవసరం. సముద్రంలోనూ వాళ్ళకి లైట్ హౌస్ ఎలా ఉపయోగపడుతుందో, అలాగే జీవకోటికి ఆశ్రమాలు ఎలా ఉపయోగపడుతుంది. ప్రతి ప్రాంతంలో కూడా చెరువులు, నదులు, కాలువలు ఎలా అవసరమో ఆశ్రమాలు కూడా అంతే. ఆశ్రమాల వల్ల కూడా మానవతావాదం అభివృద్ధి అవుతుంది. ఈ ఆశ్రమ వాతావరణంలో మనం ఆశ్రమం వాతావరణంలోకి వచ్చేటప్పటికే ఒక శాంతి కలుగుతుంది, ఒక ఆనందం కలుగుతుంది. ఈ ఆశ్రమానికి ప్రహ్లాద స్వామి గారు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజున మనం అందరం ఇక్కడ. శరీరం ఉండగా జన్మదినోత్సవం అంటారు, శరీరం పడిపోయిన తర్వాత జయంతి అని పేరు. ఒకటి సత్యం, రెండు అసత్యం. సత్యమైన నేనికి శరీరం అక్కర్లేదు, లోకం అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. ఏది లేకపోయినా, ఏది అవసరం లేకపోయినా వారి వారు ఎప్పుడు ఉంటారు, అదే సత్యం. సత్యమైన నేను ఇంపర్సనల్ గా ఉంటుంది. నేను ఫలానా వాడిని, ఫలానా రూపం నాది, ఫలానా పేరు నాది, ఫలానా ప్రాంతం నాది, ఫలానా కులం నాది, ఫలానా జాతి నాది, ఫలానా మతం నాది, ఫలానా దేశం నాది అని సత్యమైన నేను అనుకోలేదు. అది అనుకుంటే సత్యమైన నేను కాదు. సత్యమైన నేను శరీరానికి స్త్రీ పురుష భేదం ఉంది, కానీ అది జీవుడికే స్త్రీ పురుష భేదం లేదు. ఈ జన్మలో పురుషుడు, రాబోయే జన్మలో స్త్రీగా పుట్టొచ్చు. ఈ జన్మలో స్త్రీ, రాబోయే జన్మలో పురుషుడిగా పుట్టడం. జీవుల్లో దేహానికి సెక్స్ ఉంది, కానీ జీవుడికే సెక్స్ లేదు. జీవుడికే సెక్స్ లేనప్పుడు సత్యానికి ఎక్కడ సెక్స్ ఉంటుంది? ఆ సంస్కారాన్ని బట్టి ఈ జన్మలో స్త్రీ, రాబోయే జన్మలో పురుషుడిగా జన్మించవచ్చు, ఈ జన్మలో పురుషుడి దేహం, రాబోయే జన్మలో స్త్రీగా జన్మించవచ్చు. అయితే ఇవన్నీ అసత్యమైన నేనికి పరిమితం. ఇప్పుడు మనం ఏదైతే నేను నేను అంటున్నామో దీన్నే మిథ్యా నేను అంటారు, అసత్యమైన నేను అంటారు, దేహగతమైన నేను అంటారు. మనం ఏదైతే మనకు నేనుగా వ్యక్తం అవుతాం, ఈ నేనికి దేహంతో తాదాప్యం ఉంటుంది, అసత్యమైన నేనికి కులంతో తాదాప్యం ఉంటుంది, పరిసరాలతో తాదాప్యం ఉంటుంది, ఒక జాతితోటో, గోత్రంతోటో, నామంతోటో, వీటితో తాదాప్యం ఉంటుంది. ఏది ఇప్పుడు ఏదైతే మనం నేను అనేటప్పటికీ దేహం స్ఫురిస్తుంది. అంటే దేహగతమైన నేనికి గోత్రం ఉంటుంది, నామం ఉంటుంది, పరిసరాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. స్పృహ ఉంటుంది, మమకారం ఉంటుంది, అహంకారం ఉంటుంది, ఉద్రేకాలు ఉంటాయి, కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి. ఈ దేహగతమైన అసత్యమైన నేనికి ఈ అసత్యమైన నేను తగ్గించుకుంటా అంటే, ఈ అసత్యమైన నేను ఎంతవరకు మనం తగ్గించుకోగలుగుతా అంటే, ఎంతవరకు దాన్ని రిడ్యూస్ చేసుకోగలుగుతా అంటే, మన ద్వారా ఇతరులకు సహాయ సహకారం అందుతాం. మనం కోరికల్లోంచి విడుదల పొందితే ఇతరులకు సహకారం చేయాలి. మనకే కోరికలతో బాధపడతాంటే ఇతరులకి మనం సహకారం ఏం చేయగలం? ఎంత ఉన్నా మన పట్టకే సరిపోనప్పుడు ఇతరుల పట్టకు మనం ఏం చేయగలం? ఇతరుల పట్టకు సహకారం. గౌతమ బుద్ధుడు అతని ద్వారా, అతని ఉపాధి ద్వారా సమాజానికి ఎంతో శాంతి అందింది, కాంతి అందింది, అమృతత్వం అందింది. ఎప్పుడు ఉండేవాడే, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేడేవాడు, ఒకప్పుడు లేనివాడు అమృతుడు కాదు. ఎప్పుడు సర్వకాల సర్వావస్థలో ఎప్పుడు ఉండేవాడు అమృతుడు, అదే అమృతత్వం. మనస్సును విడిచిపెట్టి ఏమీ బయట ఏమి లేదు. మనస్సును విడిచిపెట్టి మాయ లేదు, మనస్సును విడిచిపెట్టి క్రోధం లేదు, మనస్సును విడిచిపెట్టి కోరిక లేదు, మనస్సును విడిచిపెట్టి ఏమీ లేదు. మాయంతా మనస్సులో ఉంది. విరోధం మనస్సు, స్నేహం మనస్సు, బంధువుడు మనస్సు, వీళ్ళు నా వాళ్ళు అనుకోవటం ఉన్న మనస్సు, వాళ్ళు పరాయి వాళ్ళు అనుకోవటం మనస్సు, ఈ మాయంతా మనస్సులో ఉంది. మాయ మనస్సు కాకుండా మనస్సుకి వేరుగా ఏదైనా మాయ ఉందని మనం అనుకుంటే మనకు సబ్జెక్ట్ బాగా అర్థం అవుతున్నది అని అర్థం. మనస్సును విడిచిపెట్టేసి మనస్సును కాదని ఇంకా ఎక్కడో ఏదో మాయిందనుకుంటే మనకు సబ్జెక్ట్ అర్థం అవటం లేదని అంతా మనస్సు. అసూయ మనస్సు, కోరిక మనస్సు, కోపం మనస్సు. అయితే నీకు అందరికీ శాంతి కావాలి, మోక్షం కావాలి, అంటే ముముక్షత్వం ఉండాలి. మోక్షం కావాలనుకున్న వాడికి, ముముక్షత్వం ఉన్న వాడికి మోక్షం. ఆ జ్ఞానం సంపాదించాలనేటువంటి ఆ తపన ఉండాలి. వేదంలో ఏమనుందంటే, నిష్కామ కర్మ, నిష్కామ దానం, నిష్కామ భక్తి, విద్య, తపస్సు, వీటి వల్ల జీవుడు పవిత్రం అవుతాడు. జీవుడు జన్మించి మరణించి, మరణించి జన్మించి ఈ చక్రంలో ఆ రోజుకి ఆ రోజు, ఆ జన్మకు ఆ జన్మ. వాడి పరమ పవిత్రుడు అవుతాడంటే ఎలా అవుతాడు? ఊరికే అవుతాడో? సోమర్థనంగా ఉన్నాడు పరమ పవిత్రుడు అవుతాడా? అధ్యయనం వల్ల, శ్రవణం వల్ల, మననం వల్ల, నిష్కామ కర్మ, నిష్కామ భావన, నిష్కామ దానం, నిష్కామ పూజ, నిష్కామ పూజ, విద్య, తపస్సు, తపస్సు నిగ్రహం, వీటన్నిటి ద్వారా ఆ రోజుకి ఆ రోజు, ఆ జన్మకు ఆ జన్మ జీవుడు పవిత్రుడై 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 పవిత్రుడయి వేదం చెప్తుంది. వేదం మాస్టర్, వేదం అంటేనే జ్ఞానం. వాళ్ళు అనేక మహర్షులు, వేదం అంటే మహర్షుల యొక్క అనుభవాలు. వాళ్ళ జీవితంలో అనేక శ్రమలకు ఓర్చి తరించి తరించి వాళ్ళు కష్టపడి తపస్సు చేసి తపస్సు చేసి జ్ఞానాన్ని తపస్సు చేసి జ్ఞానాన్ని సంపాదించి వాళ్ళ అనుభవాన్ని మనకు పంచిపెట్టారు మనం సుఖపడాలని. అదే వేదం, అదే జ్ఞానం. అంటే లోపలన్న చైతన్యం, లోపలన్న సత్యం, లోపలన్న బ్రహ్మము, లోపలన్న చావులైన సత్పదార్థం, ఆ నిర్మలమైన వస్తువు, నిశ్చలమైన వస్తువు, మరణం ఎలా ఉంటుందో తెలియని వస్తువు, మెలకువ నిద్ర, పగలు చీకటి ఎలా ఉంటుందో తెలియని ఆ సద్వస్తువు ఎంత పవిత్రంగా ఉందో వేద మాత చెబుతుంది. అంటే వేదం కూడా మనకి తల్లితోడు సమానం అంచేత దాన్ని వేద మాత అన్నారు. వేద పిత అనలేదు, వేద మాత అన్నారు. గీత మాత, వేద మాత. మన శాస్త్రాల్లో ముందు తండ్రి కంటే తల్లికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. సీతారాముడు, లక్ష్మీనారాయణుడు ముందు తల్లికే ప్రాముఖ్యత ఇస్తారు. వేద మాత, గీత మాత ముందు తల్లి పేరు మీద చెప్తారు. భౌతికమైన ప్రేమల్లో ఆధ్యాత్మికం, స్పిరిచువల్ అటు నుంచి మెటీరియల్ సైడ్ కూడా భౌతికమైన ప్రేమల్లో తల్లి ప్రేమ చాలా గొప్పది. ఎవడైనా పిల్లవాడు, మీరు చెడ్డవాడు, మీ పిల్లవాడు అంటే తల్లి మంచివాడే మా పిల్లవాడు అనుకుంటారు, అది తల్లి ప్రేమ. ఈ వేదంలో ఏమని చెప్పారంటే లోపల ఊరికేది బుడబొక్కల మాట గల చిట్కాల వల్ల, ఏదో కుయుక్తుల వల్ల, కుతంత్రాల వల్ల, కుచేష్టల వల్ల, ఏదో మహిముల వల్ల ఆత్మజ్ఞానం రాదు. ఆత్మజ్ఞానం వస్తేనే కానీ ఆ జ్ఞానం నశించదు, అవిద్య నశించదు, దుఃఖము నశించదు, ఆవేశం నశించదు, ఉద్రేకం నశించదు, కామక్రోధాలు నశించదు. నశించే సమస్య లేదు, రాజీ పట్టడానికి అవకాశం. ఏదైనా ఒక రూపాన్ని ధ్యానం చేసుకుంటాం, కృష్ణ రూపం, నామరూపం, ధ్యాన రాముడు, కృష్ణుడు, అవతార పురుషుడు మనకున్నారు కదా పెద్దవాళ్ళు. అందులో కృష్ణుడి నామాన్ని డైనమిట్ అంటారు. ఆ డైనమిట్ కనిపెట్టిన వాడు ఎన్ని కోట్లు సంపాదించాడు వాడు. ఆ డైనమిట్ కనిపెట్టిన వాడే నోబెల్ ప్రైజ్ పెట్టాడు. ప్రపంచంలో అన్ని ప్రైజుల కంటే నోబెల్ ప్రైజ్ గొప్పది. అంటే డైనమిట్ ఒక చోట వదిలేస్తే కొండ కొంత దొరిచి కొంచెం కొండలను పెంచేస్తుంది. డైనమిట్ కొండను తెలిసి కొండలో పెట్టండి, మొత్తం కొండనంతా పేర్చేస్తుంది, దాన్ని డైనమిట్ అంట. కృష్ణుడి యొక్క నామం గోవిందుడి యొక్క అచ్యుత, అనంత, గోవింద, కేశవ, మాధవ. కేశవుడి యొక్క నామం, గోవిందుడి యొక్క నామం డైనమిట్ అటండి. డైనమిట్ అంటే రాయిని పెద్ద కొండను ఎలా పేర్చి ఆ కొండ డైనమిట్ డైనమిట్ పెట్టే కొండలను పేరుస్తారు. మామూలు గడ్డపార్చడి పేర్చు తప్పలేం రాదు, డైనమిట్ తోటి పేర్చేస్తారు పెద్ద పెద్ద కొండ. అలాగే ఈశ్వరుడు ఉన్నాడు, సర్వేశ్వరుడు. కృష్ణుడు అంటే యజమాని, కృష్ణుడు అంటే ప్రభు, కృష్ణుడు అంటే భర్త, భర్త అంటే భరించేవాడు అన్నారు. కృష్ణుడు అంటే ఈశ్వరుడు ఎవరు? కృష్ణుడే ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే సర్వశక్తులు గలవాడు, కొరతలేనివాడు, పరిపూర్ణుడు. సర్వశక్తులు ఎవరికైతే ఉన్నాయో వాడే ఈశ్వరుడు, వాడే దేవాది దేవుడు, వాడే గోవిందుడు, వాడే శ్రీనివాసు, వాడే భర్త. మనకు భర్త అంటే మనల్ని భరించేవాడు, మనకు ఆధారంగా ఉన్నవాడు, మనకు సపోర్టుగా ఉన్నాడు. వాడు లేకపోతే హృదయంలో మన శరీరాన్ని ఎవరో గౌరవించరు, ఈ తుక్కుని తీసుకెళ్లి శ్మశానంలో పడేస్తారు. ఆ గోవిందుడు మన హృదయంలో ఉన్నాడు కాబట్టి మనల్ని గౌరవిస్తున్నారు మన ఇంట్లో వాళ్ళు కూడా. ఆ గోవిందుడు మన హృదయంలో లేకపోతే తీసుకెళ్లి శవాలను తీసుకెళ్లి శ్మశానంలో పడేస్తారు. అంటే మన ఎవరైనా గౌరవిస్తున్నారంటే మన హృదయంలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి, అంతర్యామగా ఉన్నాడు కాబట్టి, వాడు మన ప్రాణానికి ప్రాణమై ఉన్నాడు కాబట్టి మనల్ని గౌరవిస్తున్నారు. కానీ మళ్ళీ అయితే మన ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని గౌరవించరు, ఈ శవాన్ని తీసుకెళ్లి బయట పడేస్తారు ఎక్కడో చోట శ్మశానం, ఈ తుక్కుని తీసుకెళ్లి ఎక్కడో పడేసి కాల్చేస్తారు. కప్పిడితే మట్టి అవుతుంది, కాలిస్తే బూడిద. ఈ లోపల మనకి ఏదైతే నేనుగా వ్యక్తం అవుతుందో దీన్ని అసత్యమని నేను అంటారు. అసత్యమైన నేనంటే ఇది ఒక రూపానికి పరిమితం అవుతుంది, ఒక నామానికి పరిమితం అవుతుంది, ఒక పరిసరానికి పరిమితం అవుతుంది, ఒక గోత్రానికి పరిమితం అవుతుంది, ఒక రంగుకి పరిమితం అవుతుంది, ఒక జాతికి పరిమితం అవుతుంది. కానీ సత్యమైన నేను ఇతనికి పరిమితం కాదు. ఇట్ ఈజ్ అబౌ ఆల్ దిస్ థింగ్స్. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, లోకం అన్నింటికి అతీతంగా ఉంటుంది. అది అసలు పెర్సనల్ గా ఉండదు, ఇంపెర్సనల్ గా ఉంటుంది, ఇంపెర్ఫెక్ట్ గా ఉంటుంది, పెర్ఫెక్ట్ గా ఉంటుంది. అది సత్యమైన నేను. నీకు స్వేచ్ఛ కావాలా? వేదం చెప్తుంది నీకు స్వేచ్ఛ కావాలా? నీకు సుఖం కావాలా, నీకు శాంతి కావాలా, మోక్షం కావాలా, ఆనందం కావాలా, ఈ చావు పుట్టుకల్లోంచి విడుదలవ్వాలి, నీకు నిజంగా మోక్షత్వం ఉందా, ఆ తితిక్ష ఉందా, అదే జిజ్ఞాస ఉందా, నువ్వు సత్యం తెలుసుకోకుండా నీ హృదయంలో ఏ సత్యం అయితే ఉందో దాని అనుభవైక వేద్యం చేసుకోకుండా జ్ఞానాన్ని సంపాదించి దాన్ని తెలుసుకోకుండా ఈ చక్రంలోంచి నువ్వు బయటపడే అవకాశం లేదు, నీకు స్వేచ్ఛ లేదు, సుఖం లేదు, స్వాతంత్రం లేదు, ఆనందం లేదు, శాంతి లేదు, ఇక్కడ కాంప్రమైజ్ అవ్వడానికి అవకాశం. అయితే అది తెలుసుకోవడానికి నువ్వు భక్తి మార్గంలో ప్రయాణం చెయ్యి, జ్ఞాన మార్గంలో ప్రయాణం చెయ్యి, అది వేరే విషయం. ఇక్కడ రాజీ పట్టడానికి అవకాశం లేదు. ఈ హృదయంలోనే సత్యం 100% పరమ పవిత్రమైన 100% ప్యూరిటీ, 99% కాదు, 100% పవిత్రమైంది లోపల ఉన్న సత్యం, పరమ పవిత్రమైంది. నీ మనస్సు అంత పరమ పవిత్రమైతే కానీ అందులో ఏకాకారం చెందదు, నీకు విముక్తి లేదు, నీకు సుఖం లేదు, నువ్వు మాయలోంచి విడుదల పొందవు, అజ్ఞానులోంచి విడుదల పొందవు అని వేదన చెప్తాను. నువ్వు పవిత్రుడవు, విద్యను సంపాదించు, జ్ఞానాన్ని సంపాదించు, తపస్సు చెయ్యి, నిగ్రహాన్ని అలవాటు చేసుకోకు, నువ్వు ఇతరులను ఉద్రేకపరచకు, ఇతరులు ఎవరైనా ఉద్రేకపరిస్తే నువ్వు ఉద్రేకపడకు, నువ్వు క్వైట్ గా ఉండు, కూలుగా ఉండు. సత్యం ఎప్పుడు బ్యాలెన్స్ గా ఉంటుంది, అసత్యం ఎప్పుడు బ్యాలెన్స్ గా ఉండదు. సత్యం బ్యాలెన్స్ గా ఉంటుంది కాబట్టి నువ్వు బ్యాలెన్స్ గా నోడ్చు, నీ ఆలోచనలో బ్యాలెన్స్ ఉండాలి, నీ మాటలో బ్యాలెన్స్ ఉండాలి, నీ చేతలో బ్యాలెన్స్ ఉండాలి, ఎవరి బ్యాలెన్స్ ఎప్పుడు బ్యాలెన్స్ గా ఉండాలి. మనం చూడండి గంటకు ఒక రకంగా ఉంటాం, అలా కాదు, ఆ లోపల సత్య పదార్థం ఎప్పుడు బ్యాలెన్స్ గా ఉంటుంది. అలా నీ మనసును ఎప్పుడు బ్యాలెన్స్ గా పెట్టుకుంటే నదిని సముద్రంలో ఐక్యమైనట్టు ఇది ఐక్యము. ఈ మధ్యన మన రాష్ట్రపతి గారి పేరు అబ్దుల్ కలాం, ఆయన స్వగ్రామం రామేశ్వరం. అబ్దుల్ కలాం గారని ఆయన స్వగ్రామం రామేశ్వరం. ఆయన రామేశ్వరంలోనే అక్కడ ఏదో స్కూల్ వాళ్ళు పిలిచారు, హై స్కూల్ వాళ్ళు పిలిచారు. ఆ అబ్దుల్ కలాం గారికి ఒక అలవాటు ఉంది, ఆయన 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడతారు, అంతకంటే ఎక్కువ మాట్లాడరు. మీకేమైనా సందేహాలు ఉంటే అడగండి అని చెప్తారు ఆ పిల్లలు, స్టూడెంట్స్. అలా కాదు, నేను చెప్పటం కాదు, మీకేమైనా సందేహాలు ఉంటే అడగండి, నాకు చేతనైతే చెప్తాను అని చెప్తారు. ఇలాగో స్కూల్లో మాట్లాడారు, స్కూల్లో మాట్లాడితే సరే పిల్లల్ని ఏం చేశారు స్టూడెంట్స్ ని, ఆయన ఒక పావు గంట మాట్లాడి మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, మీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను, నాకు చేతనైతే, నాకు ఎంతవరకు తెలిసే, నేనేం సర్వజ్ఞుని కాదు, నాకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు చెప్తాను అని చెప్పాడు. అప్పుడు ఓ 10వ తరగతి చదివే విద్యార్థులు ఎగిసి ఏమన్నాడంటే, అలా దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడా లేడా అని, ఒక ట్రంట్రోల్ ఒక యజమాని ఉన్నాడా, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడని కొంతమంది చెప్తున్నారు, లేడని కొంతమంది చెప్తున్నారు, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా. నాకు రోజు ఆకాశం అంక చూసి అలవాటు ఉంది. సాయంత్రం రాష్ట్రపతి గారు ఏమన్నారంటే, నాకు రోజు సాయంత్రం ఆకాశం అంక చూసి అలవాటు ఉంది. ఆకాశం ఎందుకు చూస్తానంటే, ముందు నా మనస్సు విషయాలు అవటం కోసం. ఆ రోజు సాయంత్రం ఆకాశం అంక చూస్తాను, మా డాబా పైన కూర్చుని అది చూసినప్పుడు సూర్యుడు కనిపిస్తున్నాడు, చంద్రుడు కనిపిస్తున్నాడు, నక్షత్రాలు కనిపిస్తున్నాయి, ఖగోళం కనిపిస్తోంది, ఎంత విశాలమైన సముద్రాలు, నదులు, భూమి, మరి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఖగోళం, ఎంత జన్మ, ఎంత జీవకోటి, ఇంత ఉండగా ఇంత చక్రం నడుస్తంటే, ఇంత గోడలు నడుస్తంటే, దీన్ని కల్పించిన వాడు, దీన్ని సృష్టించిన వాడు ఎవడో లేడని నేను మట్టికి ఎలా చెప్పగలను అని పురాణం మాటలు ఏం చెప్పలేదు. శివ పురాణంలో ఎలా ఉంది, విష్ణు పురాణంలో ఎలా ఉందని పురాణం మాటలు ఏం చెప్పలేదని. నేను రోజు చూస్తున్నాను సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సముద్రం, జలం, పంచభూతాలు. ఇప్పుడు ఇక్కడ ఈ డాబా ఉంది, ఈ డాబా ఎలా వచ్చింది, ఎవరో నిర్మిస్తే వచ్చింది, ఆ నిర్మించిన వారు ఎవరో మనకు తెలియకపోవచ్చు. అలాగే ఇంత ఖగోళాన్ని చూసి ఇది ఊరికి దానాంతరం వచ్చేసింది, నీకు కర్త ఎవడో లేడని నేను ఎలా చెప్పగలను, నువ్వు భగవంతుడు ఉన్నాడా లేడని చెప్తున్నావు. మరి ఇంత ప్రపంచాన్ని చూస్తే, నీ పంచిపోతారు చూస్తూ, సూర్యుడిని చంద్రుడిని చూస్తూ, ఇంత నక్షత్ర రాశిని చూస్తూ, ఈ ప్లానెట్స్ అందరినీ చూస్తూ, భగవంతుడు వాడు లేడని మటుకు నేను మీకు ఎలా చెప్పగలను. ఆ సభలో ఆయన రెండే ప్రశ్నలు అడిగారు. ఆ 10వ తరగతి పిల్లవాడు కూర్చున్నాడు, వాడికి సమాధానం వచ్చింది. ఇంకో 9వ తరగతి పిల్లవాడు ఇంకొకళ్ళు, నాకు దేవుడు సమస్య ఏమి లేదండి, దేవుడు ఉన్నాడా లేడనే సమస్య నాకు వద్దు, మీలాగా నేను అవ్వాలి, దానికి ఏమైనా ఉపాయం ఉందా, మీలాగా నాకు అవ్వాలనుంది, నేను అవ్వగలను. ఓ సందేహం లేకపోతావు, జ్ఞానం సంపాదించు. ఇది క్లారిటీ. నాలాగా నీకు అవ్వాలనుంటే నువ్వు సందేహం లేకుండా అవుతావు, సంశయం పడకు, జ్ఞానం సంపాదించు. నువ్వు కనుక నాలెడ్జ్ సంపాదిస్తే, మెటీరియల్ నాలెడ్జ్ స్పిరిచువల్ మెటీరియల్ వెల్బీయింగ్, స్పిరిచువల్ వెల్బీయింగ్. ఈ లోకానికి సంబంధించిన జ్ఞానం ఆత్మజ్ఞానం, ఇహానికి సంబంధించిన జ్ఞానం పరానికి సంబంధించిన జ్ఞానం. మీరందరూ మెటీరియల్ గా బాగుండాలి, స్పిరిచువల్ గా బాగుండాలి. ఇప్పుడు మెటీరియల్ గా మీకు శరీరం బాగుంది, ఇంట్లో మీ కుటుంబ పరిస్థితులు అన్ని బాగున్నాయనుకోండి, మీకు శాంతి లేకపోతే సుఖపడరు మీరు. అది మెటీరియల్ గా బాగుండాలి, స్పిరిచువల్ గా బాగుండాలి. మీరు ఉండటానికి ఒక నీడ ఉండాలి, తినటానికి ఏదో తిండి ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి. దీనికి మెటీరియల్ గా మీరు అందరు బాగుండాలి. అది స్పిరిచువల్ గా మీరు ఆ మోక్ష శాంతి, ఆత్మ శాంతి, ఆత్మ సుఖం లోపల పొందుతూ ఉండాలి. మీరు లోపల ఆ మోక్ష సుఖం మీకు అందుబాటులోకి రావాలి. మీరు ఒక మెటీరియల్ గా బాగుంటే సరిపోదు, స్పిరిచువల్ గా కూడా బాగుండాలి. స్పిరిచువల్ గా బాగుండాలి, మెటీరియల్ గా బాగుండాలి, ఇక్కడ బాగుండాలి, అక్కడ బాగుండాలి. ఇలా బాగుండాలంటే జ్ఞానం సంపాదించాలి. జ్ఞానం సంపాదిస్తే మెటీరియల్ గా బాగుండొచ్చు, స్పిరిచువల్ గా బాగుండొచ్చు. బాబు నీకు నాలెడ్జ్ అవ్వాలందే, నువ్వు జ్ఞానం సంపాదించు, మెటీరియల్ నాలెడ్జ్ సంపాదించు, స్పిరిచువల్ నాలెడ్జ్ సంపాదించు. నీకు ఇక ఉంటుంది, పరం ఉంటుంది. నువ్వు సంపాదిస్తే, జ్ఞానం సంపాదిస్తే నాలెడ్జ్ అవ్వకుండా మటుకి ఎలా ఉండగలవు? అయితే భక్తులందరూ మీకందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎట్టి పరిస్థితులను ఉద్రేకపడకండి. వాస్తవ పరిస్థితికి దగ్గరగా ఉండండి. గాల్లో మేళ్ళ కట్టుకోవడం అలవాటు చేసుకోకండి. ఒకటి ఫ్యాక్ట్, రెండు ఫిక్షన్. ఫిక్షన్ అంటే మన మనసు కల్పించే విషయాలు. ఫ్యాక్ట్ అంటే వాస్తవ పరిస్థితులు, గ్రౌండ్ రియాలిటీస్ అంటారు ఇంగ్లీష్ లో. గ్రౌండ్ రియాలిటీస్ అంటే వాస్తవ పరిస్థితులు. మీకు 5 ఎకరాల పొలం ఉందనుకోండి, 5,000 ఎకరాల పొలం ఉందని అనుకోకండి. నీకు ఎంతవరకు తెలుసును, ఎంతవరకు తెలియదు. మనం ఎంతవరకు బాగున్నాం, ఎంతవరకు బాగోలేదు. మనకు మైనస్ పాయింట్స్ ఏంటి, ప్లస్ పాయింట్స్ ఏంటి, మనం సంపాదించవలసి ఏంటి, వదిలించుకోవలసి ఏంటి, అన్ని గ్రౌండ్ రియాలిటీస్. అంటే నీకు 5 ఎకరాల పొలం ఉంటే 5 ఎకరాల పొలం ఉంది అనుకోకండి. 5 ఎకరాల పొలం పెట్టుకుని 500 ఎకరాలను ఎలా బతుకుతున్నాడు, అలా బతకొద్దని. అలా బతుకుతుంటే గాల్లో నీళ్ళు కట్టుకోవడం ఉన్న 5 ఎకరాలు ఊడిపోతుంది. కొంతమంది బాగా ధనవంతులతో స్నేహం చేస్తారు, డాబు కోసం, గొప్పల కోసం. సర్వసాధారణంగా 190 మంది ధనవంతులు వాళ్ళు దానం చేస్తే డాబు కోసం చేస్తారు, కానీ మంచి కోసం, అవసరం కోసం, ప్రేమ కోసం చేయరు. 190 మంది ధనవంతులు ఏదైనా దానం చేస్తారు, మంచి చేస్తారని వాళ్ళకి పేరు వస్తుంది, డబ్బు కోసం దానం చేస్తారు, కానీ అది మంచి కోసం, ప్రేమించి మటుకు చేయరు, ఏదో డబ్బు కోసం చేస్తారు. వీళ్ళు ఈ పాపం సామాన్య కుటుంబీకులు ఆ ధనవంతులతో చేస్తే వాళ్ళ ధనం వీళ్ళకి రాదు కదా. వాళ్ళు డాబు వీళ్ళకి వస్తుంది, వాళ్ళు ఖర్చు వీళ్ళకి వస్తే శుభ్రంగా వీళ్ళు పాడేవుతారు, వాళ్ళేం పాడేవారు. చివరికి మిగిలేదు ఈ భక్తులకి. అంటే మీ జాగ్రత్తలో మీరు ఉండండి, అది నేను మీకు చెప్పాను. అదే కలాం చెప్పాడు ఆ 9వ క్లాస్ అబ్బాయికి, నువ్వు వ్యవహార జ్ఞానం సంపాదించు, ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించు, అప్పుడు నాలెడ్జ్ నువ్వు అవ్వకుండా అలా ఉంటావు. అంటే మనం ఇతరులను మోసం చేయకపోయినా, ఇతరులు చేసే మోసంలో మనం పడకూడదని. మనం ఇతరులను మోసం చేయకపోయినా, ఇతరులు చేసే మోసంలో మనం పడకూడదు. అంచేత లౌకిక జ్ఞానం ఉండాలి. ఏం చెప్తున్నావు అమ్మా, ఏం చెప్తున్నావు, ఏం చెప్తున్నావు అమ్మా, మీరు ఫాలో అవటాలేదా, ఏం చెప్తున్నావు? అబ్దుల్ కలాం అయిపోయింది కదా. అంటే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వల్ల నీకేమవుతుంది, ఆత్మజ్ఞానం లేకుండా అజ్ఞానం నశించదు. లోక జ్ఞానం లేకపోతే ఇతరుల చేత మనం మోసగింపబడతాం. అంటే మనం మోసం చేయక్కర్లేదు ఇతరులు, ఇతరుల చేత మనం మోసగింపబడకుండా, ఇతరుల చేతిలో మనం పడిపోకుండా, ఇతరులు చేసే మాయ గారిణిలో పడిపోకుండా ఉండటానికి లోక జ్ఞానం ఉండాలి. సరే, లోపల అశాంతి నశించాలంటే ఆత్మజ్ఞానం ఉండాలి. అది ఇది అవసరమే, ఇది అవసరమే. మనకు రెండు నేత్రాలు అవసరం. మాకు ఏదో కుడికన్ను ఉంటే సరిపోతుందండి, ఎడంకన్ను పోయినా పర్వాలేదని ఎవరు అనరు. రెండు కళ్ళు అంతే. అంచేత నీకు జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా ఉండవయ్యా, నువ్వు బ్యాలెన్స్డ్గా ఉండు. అంచేత మనస్సు నువ్వు నియమించుకోవడానికి ప్రయత్నం చెయ్యి. నువ్వు పూజ చెయ్యి, జపం చెయ్యి, ధ్యానం చెయ్యి. ఇవన్నీ ఎందుకు మన పెద్దలు ఏర్పాటు చేశారంటే, మనో నిగ్రహానికి, ఇంద్రియ నిగ్రహానికి. ఇది మీరు మర్చిపోయారు. డాబు కోసం ఏది చెయ్యొద్దని ఆ కనెక్షన్ మర్చిపోయారు. అబ్దుల్ కలాం చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు చాలా మంది ధనవంతులతో, మీరు ధనవంతులతో, మీరు కొంతమంది ఎలా ఉంటారంటే, వాళ్ళు ధనవంతులు అయితే మా చుట్టాలు అంటూ ఉంటారు. మీరు వాళ్ళకి ధనం లేదు అనుకోండి, ఏమో చూసినా గుర్తిస్తుంది అంటారు. ఇటువంటి గొడవలోకి భక్తులు మనకు తగదు. మీరు చెప్పేది ఇతరుల గొడవలు వదిలేను, ఇతరుల గొడవలు మనకు అనవసరం. మీరు అందరూ భక్తులు కాబట్టి మీరు చెప్పి డాబుల కోసం వెళ్ళకండి. అయితే ధనవంతులు 190 మంది, వాడు ఏ పని చేసినా డాబు కోసమే చేస్తారు. గౌరవం వస్తుందంటే చేస్తారు. మంత్రి గారికి పట్టుకుని 1 కోటి రూపాయలు చందా ఇస్తారు, మీకు 1 కోటి పైసలు ఇవ్వరు. అంటే దీన్ని అర్థమవుతుందా? అది దానం కాదు, వ్యాపారం. అది అది ఏంటది? దానం కాదు, వ్యాపారం. నువ్వు ప్రేమ కొలిది, అవుట్ ఆఫ్ గ్రేస్, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్ నువ్వు చేసేది, అది దానం. కానీ ఇదే వ్యాపారం కింద నువ్వు ఖర్చు పెడితే దానం ఎలా అవుతుంది? నువ్వు మంత్రి గారికి ఇచ్చి 1 కోటి రూపాయలు చందా ఇస్తే దానం కాదు, ఇది వ్యాపారం, అది బిజినెస్. నువ్వు ప్రేమతోటి, తోటి మానవుడి పట్ల ప్రేమతోటి, తోటి మానవుడి పట్ల ఆప్యాయతోటి, వాడి కష్టం నీ కష్టం, వాడి బాధ నీ బాధ, వాడి దుఃఖం నీ దుఃఖం అనే స్పందనతోటి నువ్వు ఇచ్చేది దానం అవుతుంది. కానీ నువ్వు డాబు కాసి చేసి దానమా? 190 మంది ధనవంతులు డాబు కోసం ఏ పనైనా చేస్తారు, లేకపోతే చేయరు అసలు వాళ్ళు. అయితే మనకు భగవద్గీతలో భక్తుల లక్షణాలన్నీ చెప్పాడు, భక్తులు ఎలా ఉండాలి. మనకు భగవద్గీత ప్రమాణం, భగవంతుడి ప్రమాణం, వేదం ప్రమాణం, మనం దాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవించాలి. అది మన గైడ్. భగవద్గీత మనకి గైడ్. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా దారి తెలియకపోతే ఎవరిని అడుగుతాం మనం? ఎలాగండి ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు కొమరగిరి పట్టణం వెళ్ళాలి, మేము ఎటు వెళ్ళాలి దారి? అదే మోక్షం దగ్గరికి, ఆత్మజ్ఞానానికి, బ్రహ్మజ్ఞానానికి మనకు దారి చూపించేవాడే పరమాత్మ. ఆ పరమాత్మ మరొక రూపమే భగవద్గీత. భగవద్గీత వేరు, గోవిందుడు వేరు కాదు. గోవిందుడి యొక్క హృదయమే భగవద్గీత. భగవంతుడికి మరొక రూపమే భగవద్గీత. భగవంతుడికి భగవద్గీత వేరు, భగవంతుడు వేరు కాదు. అది మనకి గైడ్, అలా దారి చూపిస్తూ ఉంటుంది. ఆ రకంగా మనం అది అధ్యయనం చేసుకుని, అర్థం చేసుకుని ఆచరించగలిగింది. ఆచరిస్తంటే అది అనుభవేకి వైద్యం అవుతుంది. అనుభవేకి వైద్యం అయినప్పుడు లోపల ఉన్న ఆనందం ఉబికి మన సహస్రాలను ముంచుతుంది. జ్ఞానం బంధించదు, రూపం బంధిస్తుంది, నామం బంధిస్తుంది. అయితే మనం ఏ పని చేసినా మనకి జ్ఞానం కావాలంటే రూప బుద్ధితోటి నామ బుద్ధితోటి చేయకూడదు. చేస్తే మీకు పుణ్యం రావచ్చు, నేను కాదంటుంది, కానీ జ్ఞానం రాదు, శాంతి రాదు. రూపబుద్ధితోటి నామబుద్ధితోటి ఏదైనా ఒక మంచి పని చేయొచ్చు, చేస్తే మీకు పుణ్యం వస్తుంది, అంతేకాని జ్ఞానం రాదు. ఈ మనస్సును కాదని అంత మా ఎంత ఈ మనస్సులో ఉంది. మనస్సు దాని హృదయంలో, దాని హృదయంలో ముంచమని చెప్తారు, దాని హృదయంలో ఉంచమని చెప్తారు. అది హృదయంలో ఉంటే రూపబుద్ధి తగ్గుతుంది, నామబుద్ధి తగ్గుతుందని. హార్ట్ కేవ్, హృదయ గుహ. హృదయ గుహలో ఉంటామని ఓ గుహాయ నమః, స్కందాయ నమః. ఆ హృదయ గుహలో, ఆ హృదయ గుహలో షణ్ముఖాయ నమః, సుబ్రహ్మణ్యాయ నమః అని చెప్తా ఉంటారు కదా. ఆ గుహలో, హృదయ గుహలో అంటే మన శిరస్సులో మనస్సు ఎంత నార్మల్గా ఉంటుందో, ఎంత న్యాచురల్గా ఉంటుందో, హృదయ గుహలో మనస్సు అంత నార్మల్గా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి. మన శిరస్సులో మనస్సు ఉంటుంది, మన శిరస్సులో మనస్సు ఉంది. మనస్సు ఎక్కడుంది? మన శిరస్సులో ఉంది. మన శిరస్సులో ఉండటానికి మనం ఏం సాధన చేయటం లేదు, మనస్సు శిరస్సులో ఉండటానికి. కానీ హృదయంలో, శిరస్సులో మనస్సు ఎంత సహజంగా ఉంటుందో, హృదయంలో మనస్సు అంత సహజంగా ఉండాలి, అంత న్యాచురల్గా ఉండాలి, అంత నార్మల్గా ఉండాలి. మన బిహేవియర్ డే టు డే లైఫ్లో అబ్నార్మల్గా ఉండకూడదు, నార్మల్గా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి. మనకు భక్తి ఉందనుకోండి అది సహజంగా ఉండాలి, జ్ఞానం ఉందనుకోండి సహజంగా ఉండాలి. నిజం అనేది ఎప్పుడు సహజంగా ఉంటుంది, కానీ నిజం కానిది ఎప్పుడు సహజంగా ఉండదు. మీరు ఏమైనా ఒక మనిషి ఒక 5 నిమిషాలు మాట్లాడితే సార్ వాడు మనస్తత్వం మీరు చెప్పవచ్చు, వాడు ఆర్టిఫిషియల్గా మాట్లాడుతున్నాడా, కల్పించుకుని మాట్లాడుతున్నాడా. నిజం అనేది సింపుల్గా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. నిజం కానిదే అసహజంగా ఉంటుంది, కృత్రిమంగా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మనం నేను నేనంటున్నామో అది సహజమైన నేను కాదు. ఏదైతే సహజమైందో అది సత్యమైనది, ఏదైతే సహజమైంది కాదు అది సత్యమైంది కాదు. ఇక్కడ ఉన్నది కోతిని పట్టుకునే కథ ఒకటి ఉంది. ఎవరో బంధించేస్తున్నారు, ఎవరో బంధించేస్తున్నారు మనం అనుకుంటాం. మన మనసు మనల్ని బంధిస్తుందని బుద్ధి ఇంకా మనకు రాలేదు. ఎవడో బంధించేస్తున్నాడు, ఎవడో బంధించేస్తున్నాడు అనుకోవటం, ఆనేళ్ళని పట్టుకు తిట్టడం, ఆనేళ్ళని పట్టుకు తిట్టడం, హృదయంలోనే దేవుణ్ణి వదిలేసి అక్కడికి తిరగటం. అసలు ఇంకోటి మన మనసు లోపలికి ఎందుకు వెళ్ళటం లేదంటే, మన గుళ్ళో ఉన్న దేవుడి మీద నమ్మకం కూడా హృదయం దేవుళ్ళు, హృదయంలో ఉన్న దేవుడి మీద నమ్మకం లేదు. హృదయంలో ఉన్నది అంతర్యాముగా ఉన్న దేవుడి మీద నమ్మకం లేకున్నప్పుడు మనసు అక్కడికి ఎందుకు వెళ్తుంది? గుళ్ళు చుట్టూ తిరగమంటే తిరుగుతుంది. అంటే గుడి చుట్టూ తిరగకూడదని కాదు, అవసరమే. మనకు రూపబుద్ధి ఉంది కాబట్టి అది అవసరం కాదంటాం లేదు. మనకి దేవాలయంలో దేవుడు అంటే మన హృదయంలో లేడు అనుకుంటున్నాం, దేవాలయంలో ఉన్నాడు అనుకుంటున్నాం. కానీ నిజమైన దేవుడు 100% సత్యం అయినటువంటి దేవుడు మన హృదయంలో ఉన్నాడు. మన కంట్రోలర్, మన నియమించేవాడు, మన ప్రభు, మన గోవిందుడు, శ్రీనివాసుడు మన హృదయంలోనే ఉన్నాడు. ఉండటమే కాదు, నియమిస్తున్నాడు, పనిచేస్తున్నాడు. ఎలా పనిచేస్తున్నాడు? సైలెంట్గా పనిచేస్తున్నాడు, నిశ్శబ్దంగా పనిచేస్తున్నాడు, నిర్మోహమటంగా చేస్తున్నాడు, నిరహంకారంగా చేస్తున్నాడు. పని చేస్తున్నాడు కానీ సైలెంట్గా చేస్తున్నాడు. సౌండ్ లేదు, శబ్దం లేదు, లోపల ఉన్నాడు, శబ్దం లేదు, నిశ్శబ్దంగా చేస్తున్నాడు. నిశ్శబ్దం మనకి ఇష్టం ఉండదు, శబ్దం ఇష్టం. రోడ్లు మీద తిరగడానికి అలవాటు పడిపోయి, శబ్దానికి అలవాటు పడిపోయి మనకి నిశ్శబ్దం అంటే ఇష్టం ఉండదు. ఇంట్లో అల్లరి ఉండాలి, ఊళ్ళో అల్లరి ఉండాలి, దేశంలో అల్లరి ఉండాలి, పేపర్ ఈ పేపర్లకు రోజు ఏదో అల్లరి ఉండాలి. మీరు చూడండి, పేపర్లో చెడ్డ వార్తలు మొదటి పేజీ వేస్తాడు, మంచి వార్తలు ఎక్కడో మారుమూలు వేస్తాడు, ఎవరికి కనపడకండి. ఏం చెప్తా, ఆడికి కావాల్సింది మనం బాగుపడటం కాదు. పేపర్ మనం చదివేయాలి, పేపర్ సర్క్యులేషన్ పెరిగిపోవాలి, ఆడు బాగుపడాలి. ఎవరైనా ఒక మంచి పని చేశారనుకుంటే ఎవరో ఎవరికి కనపడకుండా మారుమూలు వేస్తాడో, చెడ్డ వార్తలు మనకి మొదటి పేజీ వేస్తాడు, అడుగుతాడు, ముగ్గెడతాడు దాన్ని. ఇంకా ఓ పేపర్లు మనం చదివేయాలి, రిజిస్టర్ సర్క్యులేషన్ పెరిగిపోవాలి, అది బాగుపడుతుంది. మీరు పేపర్ రోజు చదివి ఉన్నారు, ఒక మాట నేను పేపర్ చదివి ఒక మంచి మాట నేర్చుకున్నాడు చెప్పండి. అయితే మంచి మాట నేర్చుకోకర్లేదు, అది చదువుతాను ఉద్రేకపడతాను. కోతుల్ని పట్టుకోలేదు. ఈ కోతుల్ని పట్టుకునే వాళ్ళు అంటే బాగా ఫారెస్ట్ ఏరియాస్లో ఎక్కువ కోతులు తిరుగుతుంటే దానికి ఒక కథ చెప్తారు వాళ్ళు. కోతులు తొందరగా చేతితో పట్టుకోలేము కదా, దానికి ఉపాయం చేస్తారట వాళ్ళు. ఈ ఈ కథ భక్తుల గురించి చెప్పారు. ఈ కోతిని పట్టుకోవాలంటే వాళ్ళు ఏం చేస్తారట, పూజ, ఆ పూజలో పూజలో ఏదో జీడిపప్పు ఏదో ఒకటి పెడతారు. ఆ పూజలో మూత, సన్న మూత పెడతారు. ఆ కోతి కనపడేలాగా ఉంచుతారు, ఏదో జీడిపప్పు ఏదో కోతిని ఏమి ఉంటాయి కదా. కోతి ఏం చేస్తుందంటే తిని తక్కువ పాడు చేసేది ఎక్కువ. మన మనసు కూడా కోతే. కోతులు చూడండి, తిని తక్కువ పాడు చేసేది ఎక్కువ. కోతులు చూడండి, ఆ రబ్బు నుంచి ఈ రబ్బు నుంచి ఉరుగుతూ ఉంటాయి. మన మనసు కూడా ఆ తలంపు నుంచి ఈ తలంపు, ఈ తలంపు నుంచి ఆ తలంపు నుంచి ఉరుగుతూ ఉంటుంది. ఆ తలంపు మధ్యన, ఈ తలంపు మధ్యన మధ్యన కొంచెం ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీ చూడటం మనకి ఇంకా అలవాటు అవ్వలేదు. వాడు కోతిని పట్టుకుని, మన మనస్సు కూడా కోతే. కోతికి ఎన్ని లక్షణాలు ఉంటాయి, మన మనస్సు కూడా అన్ని లక్షణాలు ఉంటాయి. అసలే కోతి అది ఇంకా సారా తాగితే ఇంకెలా ఉంటుంది, ఆ సారా తాగే తేలు కుడితే ఇంకెంత గొప్పగా ఉంటుంది ఆ కోతి. అసలే మన మనస్సు కోతి, మరి దాని కోపం వస్తే ఎలా ఉంటుంది, దాని కోరిక ఇస్తే ఎలా ఉంటుంది. అసలే అది కోతి సారా తాగింది అట్టుంది, సారా తాగానే తేలు కుట్టింది అట్టు. అప్పుడు ఎలా మన మనసు, అసలే మన మనస్సు కోతి, మళ్ళీ దానికి కోపం ఒకటి, కోపం వచ్చాక మళ్ళీ క్షోభ ఒకటి, క్షోభ వస్తుంది, అప్పుడు ఎలా ఉంటుంది అది. వాడు ఏం చేస్తాడంటే కోతిని పట్టుకున్న వాళ్ళు, అది వృత్తి, కొంతమంది కోతుల్ని పట్టుకుంటారు వృత్తి. ఆ కోతిని పట్టుకున్నాడు, వాడు పెడతాడు అక్కడ జీడిపప్పు అయ్యి కోతులు తిరిగిచ్చాడు పెడతాడు, అది లోపల పూజలు వేస్తాడు. ఆ కోతి చెయ్యి పెట్టడానికి ఎదుర మూతి, చిన్న మూతి పెడతాడు. ఎంత మూతి పెడతాడంటే కోతి చెయ్యి మటుకు దూరతుంది అది, అంతే పెడతాడు. ఆ కోతి వచ్చి ఏం చేస్తున్నాడు, ఇది మన గురించే చెప్పారు ఈ కథ. అంటే నిజంగా కోతులు పట్టేవాళ్ళు కూడా ఇలాగే చేస్తారు. ఈ కథ భక్తులందరికీ వర్తిస్తున్నారు. వాడు ఏం చేస్తా, కోతి వస్తుందట నెమ్మదిగా జీడిపప్పు చూస్తుంది. ఆ జీడిపప్పు చూసి ఏం చేస్తుందట కోతి, నెమ్మదిగా దాని చెయ్యి నెమ్మదిగా దూరుస్తుందంట దేంట్లో, నా జీడిపప్పులోకి. ఆ జీడిపప్పులోకి నెమ్మదిగా దూరుస్తుంది చెయ్యిని. ఆ చెయ్యి లోపలికి వెళ్ళడానికి సరిపడే మూత వెడల్పు ఉంటుంది. వెళ్ళి లోపలికి చెయ్యిని పంపేసి గుప్పుట్టినాక జీడిపప్పు పట్టేస్తుందంట. పట్టేసి ఏం చేస్తుంది, మళ్ళీ లాక్కోవడానికి పనిచేస్తుంది. ఎవరు, ఆ కోతి. ఆ చెయ్యి బయటకు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది. రావటలేదేంటి, ఆ గుప్పుడు రాదు అది. రావటలేదేంటి, రావటలేదేంటి, ఎవడో పట్టేసుకున్నాడు లోపల. ఎవడు రాయు దుర్మార్గుడు పట్టేశాడు, ఎవడు పట్టేశాడు, శనిగాడు పట్టేశాడు, రాహుకు పట్టేశాడా, కేతువు పట్టేశాడా, అది కుజుని పట్టేశాడా, ఎవడరా పట్టేశాడు అనుకుంటే ఓ తిట్టిపు ఎవడో పట్టే మాయి పట్టేసింది అని మనం అనుకుంటాం కదా, మాయి పట్టేస్తుంది మనల్ని. మాయి పట్టేలేదు, అది గుప్పుడే పట్టేసింది. ఆ కోతి ఏం చేస్తుందంటే గుప్పుడు ఇడిచి, ఆ గుప్పుడు ఇడిచిపెట్టేసి జీడిపప్పు వదిలేస్తే చెయ్యి బయటకు వచ్చేస్తుంది. కానీ అది గుప్పుడు ఆ జీడిపప్పు అలా పట్టుకుంది, ఆ జీడిపప్పు జీడిపప్పు కిందకి ఇడిచిపెట్టదు, ఆ గుప్పుడు అలా ఉంచుతుంది, గుప్పుడుతో అలా చెయ్యి పైకి రాదు. తన తన చేతిలో ఉన్న జీడిపప్పు బయటకు వదిలేస్తే చెయ్యి బయటకు తీసుకొచ్చాను, తనకు బుద్ధి రావటం లేదు. ఎవడో పట్టేశాడు లోపల, ఎవడో ఉన్నాడు, ఎవడో శనిగాడు ఎవడో ఉన్నాడు, అది శని పూజ చేయించాలి, లేకపోతే రాహుకు చేతి, ఎవడో శనిగాడు ఉన్నాడు పట్టేశాడు లోపల అని గోల గోల చేసేస్తుంది. కానీ గుప్పులు ఇడిచిపెట్టదంటే జీడిపప్పు ఇడిచిపెట్టదు. మనం కూడా అంటే ప్రపంచంలో ఎన్ని ఆకర్షణలు ఉన్నాయో అన్ని ఆకర్షణలు మన మనస్సులో ఉన్నాయి. ఒక ఒక్కొక్కడికి కొన్ని వేరు కోరికలు ఉన్నాయి, కొన్ని కోరికలు తీరినాయి అనుకోండి మనకి. ఒక కోరిక తీరితే ఆ కోరిక తీరిన కోరికలు ఇంకో 10 కొత్త కోరికలను తీసుకొస్తాయి. మనకు కోరిక తీరింది అనుకోండి, ఇది వెళ్ళి ఇంకో 10 కోరికలను తీసుకొస్తుంది, కొత్త కోరికలను తీసుకొస్తుంది, ఇది సాటిస్ఫై అయ్యాక. అలాగే ఆ కోతి తన గుప్పుడే దాన్ని పట్టేసింది, కానీ ఎవరో లోపలుండి ఆ జాడీలో ఎవడు ఉండి పట్టేశాడు అనుకుంటుంది. మనం కూడా అంతే, మన మనస్సే మనల్ని పట్టేసుకుంటుంది. మన మనసులో ఉన్న కోరికలే మనల్ని పట్టేసుకుంటున్నాయి, మన మనసులో ఉన్న రాగద్వేషాలే మనల్ని పట్టేసుకుంటున్నాయి, మన మనసులో ఉన్నటువంటి ఈ కామక్రోధాలే మనల్ని పట్టేసుకుంటున్నాయి. మన కోపాలు, మన ఉద్రేకాలు, మన ఓరు బుద్ధి, మన సెపరేట్నెస్, మన సెపరేట్నెస్ మన వేరు బుద్ధి, ఆ సెపరేట్నెస్ ఏ మనల్ని పట్టేసుకుంటున్నాయి. మన మనసులో ఉన్న కాంక్షలు, మన మనసులో ఉన్న తలంపులు, మన మనసులో ఉన్న కోరికలు, మన మనసులో ఉన్న వికారాలు, మన మనసులో ఉన్న ఆకారాలు ఏ మనల్ని పట్టేసుకుంటున్నాయని మనకు తెలియక ఎవరో వచ్చి పట్టేసుకుంటున్నారు, ఎవరో వచ్చి పట్టేసుకుంటున్నారని ఆ పట్టుకునే నిరూపించడానికి మళ్ళీ గుడి చుట్టూరి తిరగటం, ఇది మన పరిస్థితి. ఆ కోతులు కదా సరిగ్గా మనకు వర్తిస్తున్నాయి. అంటే మన మనస్సే మనల్ని బంధిస్తుంది, మన మనస్సే మనల్ని బంధిస్తుంది. గుప్పుడు వదిలేస్తే చెయ్యి బయటకు వచ్చేస్తుంది అనే కోతికి అర్థం ఉంటుంది. ఏం చేస్తే జీడిపప్పు మీద ఉన్న ఆశ, అలాగే ఈ లోకం మీద ఉన్న ఆశ, దేహం మీద ఉన్న ఆశ, మన దేహం మీద ఉన్న మమకారం, లోకం మీద ఉన్న మమకారం, ఇవన్నీ ఈ మమకారాలు ఉన్నదా, లేదా అహంకారం మమకారం, ఏదో సాధించాలి ఏదో సాధించాలి, దేవుణ్ణి కూడా కాదని ఏదో సాధించాలి ఏదో సాధించాలి ఏదో సాధించాలి, ఆ దురాశ ఆ కాంక్ష, అయితే ఏదో గొప్పలు తెచ్చుకోవాలి. గొప్పలు తెచ్చుకుంటే నీకు గొప్పలు రావచ్చు, అసలు సున్నా, సత్యము సున్నా. ఇంకోటి ఎవడైతే సత్యానుభవం రాలేదో, ఎవడైతే ఆత్మైక ఆత్మను అనుభవేకి వైద్యం చేసుకోలేదో, తన హృదయంలోని సత్యాన్ని అనుభవేకి వైద్యం చేసుకోలేదో, వాడు మమ అశోకంలోంచి దుఃఖంలోంచి అశాంతిలోంచి కర్మచక్రంలోంచి బయటకు వచ్చే సమస్య లేదు. సమస్య లేదు, వాడికి ఫ్రీడమ్ లేదు, స్వేచ్ఛ లేదు. మనకి మేనేజ్మెంట్ తెలివితేటలు అసలు. ఈవేళ బాగున్నాం, రేపు చచ్చిపోవచ్చు. ఈవేళ బాగున్నాం మనం, రేపే చనిపోవచ్చు. మనలో కొంతమంది రేపే చనిపోవచ్చు. ఇది మర్చిపోయి భగవదనుభవం పొందాలి, భగవంతుడు సాక్షాత్కారం పొందాలి, ఆ గోవిందుని అనుభవికి లోపల ఉన్నాడు, మన నియమించేవాడు లోపల ఉన్నాడు, మన యజమాని మన లోపల ఉన్నాడు, ఆయన అనుభవికి విద్యం చేసుకోవాలి. దేహాత్మ బుద్ధి. ఇంకోటి మనం ఏదైనా మాట్లాడుతున్నాం అనుకోండి, ఆ టైం మేనేజ్మెంట్ మనకు తెలియచండి. కాలాన్ని పాడు చేసి అందరం కాలాన్ని పాడు చేసేసుకోం. చివరికి మనం ఈ గొప్పల కోసం, గౌరవాల కోసం, పేరు కోసం, ప్రఖ్యాతుల కోసం ఇచ్చే గౌరవం కూడా కాలానికి ఇవి ఉంటుంది. ఎన్ని గంటలు పాడు చేసేసుకుంటున్నాం, ఎన్ని రోజులు పాడు చేసుకుంటున్నాం. కొంతమంది సాధన చేసుకుంటున్నారంటే రేపు అంటారు. రేపు ఎలా ఉంటుంది, ఏమైనా కొత్తగా ఉంటుంది, ఈవేళ ఎలా ఉంటుంది, రేపు అలాగే ఉంటుంది. అదండి, కొంతమంది మీరు సాధన చేసుకుంటారు రేపు చూసుకుందాంలేండి అంటారు. ఆ పొట్ట పూజ మటుకు ఏ రోజు ఆ రోజే, ఆ పొట్ట పూజ మటుకు రేపు చూసుకుందామని అనుకోరు. ఆ శివుడిని పూజ, శివ పూజ దగ్గరికి వచ్చేవాడికి రేపు అంటారు. రేపు ఎలా, రేపేం గొప్పగా ఉంది, ఈవేళ ఎలా ఉంటుంది, రేపు అలాగే ఉంటుంది. రేపేంటి, రేపేం గొప్పగా ఉండదు. అయ్యో కొత్త వాసన రావచ్చు, రేపు కొత్త ఆకర్షణ రావచ్చు, రేపు అనేది ఏం గొప్పగా ఉండదు. ఏ రేపు రేపు, ఏ రోజు కాలేదు, రేపు రేపు రేపు. సాధన దగ్గరికి వచ్చేవాడికి రేపు రేపు, తిండి దగ్గరికి వచ్చేవాడికి ఏ గంట కాగంటే. ఆ కాలాన్ని మేనేజ్మెంట్ చే, కనీసం మీ దగ్గర 10 రూపాయలు ఉంటే ఆ 10 రూపాయలు ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలుసుకుంటున్నారు, కానీ కాలాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలుసుకోవటం లేదు. రేపు మనలో రేపు రేపు ఈ టైంకి ఉండకపోవచ్చు. ప్రాణం ఎప్పుడు పోతుందో చెప్పలేదు. మనం ఏదైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు దుఃఖం వస్తామంటే అశాంతి వస్తామంటే దేహమే, దేహమే దేహమే నేను తెల. భగవంతుని విడిచిపెట్టి సృష్టి ఎక్కడ లేదు, అది ఉన్నదే భగవంతుడి సృష్టి, లేనే లేదు. శాస్త్రంలో చెప్తారు, మట్టిలో కొండ ఎలా ఉందో భగవంతుల్లో ఈ లోకం అలా ఉంది. మట్టిలో కొండ ఎలా ఉందో ఈశ్వరుల్లో, భగవంతుల్లో, చైతన్యంలో, ఆత్మలో, బ్రహ్మ పదార్థంలో, సత్య పదార్థంలో ఈ లోకం అలా ఉంది. సముద్రంలో నురిగి ఎలా ఉందో, బుడగలు ఎలా ఉన్నాయో, కెరటాలు ఎలా ఉన్నాయో, ఆ సత్య పదార్థంలో, బ్రహ్మములో, ఈ మన నామరూపాలు అలా. కొండలోంచి మట్టి తీసేస్తే కొండ ఎక్కడుందండి, కొండలోంచి మట్టి తీసేస్తే కొండ ఎక్కడుంది. ఈ ప్రపంచంలోంచి భగవంతుని బయన ఇచ్చేస్తే ప్రపంచం లేదు ఇంక. అసలు మట్టిలో కొండను ఎలా కల్పిస్తున్నామో, పరబ్రహ్మలో ఈ ప్రపంచం కల్పించబడింది అంతే. కొండ లేనప్పుడు మట్టి ఉంది, కొండ ఉన్నప్పుడు మట్టి రూపంలో ఉంది. కొండ పతనం అయిన తర్వాత కూడా మట్టి ఉంటుంది. అదే భగవంతుడు, అదే సత్యం, అదే బ్రహ్మం. అందుచేత మనం చేయవలసింది ఒక మాట మాట్లాడతానంటే, చిత్తుడు ఒక పని చేస్తా అంటే, మనసులోకి తలంపులు వస్తా అంటే, లేకపోతే సమాజానికి ఏదైనా ఉపయోగపడతా అంటే, సమాజానికి నువ్వు ఎప్పుడు కీర్తి కోసం ఎప్పుడు ఉపయోగపడద్దు. అసలు నీకైతే కీర్తి కోసం ఉపయోగిస్తే పుణ్యం రావచ్చు, అది సెపరేట్. మనకన అవసరం ఆ గొడవలు, ఇతరుల గొడవలు మన కొద్ది మన విషయం మనం మాట్లాడుకుంటాం. మనల్ని మనం ఉద్ధరించుకుంటే చాలు, ఇతరుల విషయం అనవసరం మనకి, మనల్ని మనం ఉద్ధరించుకుంటే చాలు. అంటే మనం సమాజానికి ఏదైనా ఉపయోగపడుతున్నాం అనుకోండి, మనం ఎలాగ ఉపయోగపడలేండి. మనకే 100కి 100 కోరికలు ఉంటాయి, ఇంకోటికి ఎలా ఉపయోగపడతాం. అది కానీ 100కి 100 కోరికలు ఉన్నాయనుకోండి, మనకి ఏమన్నా కొన్ని కోరికలు తక్కువ ఉంటే ఇంకోటి కోరిక నెరవేర్చవచ్చు. మనకే కోరికలున్నాయి, ఎన్ని కోరికలున్నా మనకే చాలా పోతే ఇంకోటి కోరికలు అనేది. ఎంతనోనా మన పొట్టకే సరిపోతే ఇంకోటి పొట్టక అన్నా ఎలా పెడతామండి. కొంచెం బుద్ధి ఉంటే కాదు తెలుస్తుంది ఈ విషయం. కొంతమంది ఈ మాంసం కూర, చేపల కూర ఉండితే ఆ యజమానులు పాపం వాళ్ళకి ఇష్టం అయితేండి, ఆ చేప తరకాయలు వాళ్ళండి, ఇంట్లో వాళ్ళకి విడిచిపెట్టకుండా తినేస్తారు మొత్తం ఉంటారు. ఎక్కడో సమాజం వదిలేయండి, చేపలో మాంసం మీరు బాగా వండారనుకోండి, మీ యజమానులకి ఇంటికాడ వాళ్ళకి ఇష్టం అనుకోండి, పాపం వెనకాల వాళ్ళు కూడా తినాలని వాళ్ళకి తెలియదు, మొత్తం దాకా తినేస్తారు. ఇంకాడు మీ ఇంటికి ఏం చేస్తే, సమాజం మాట వదిలేయండి, మీకేం మిగల్చున్నాడు. ఆ ఇంట్లో వాళ్ళకి మిగల్చకుండా తినేస్తారండి. పాప వీళ్ళు కష్టపడి వండిన వాళ్ళు ఏమో గింజనం చారనం ఇంకేమో ఈ బీరకాయ కూర ఏదో ఉంటుంది కదా, ఇంక వేసుకు తింటారని పాప. ఇదేంటమ్మా మీరు ఏంటి ఈ మజ్జిగనం తిని చారనం తిని, ఏ తింటే పోతున్నారు, ఏ తిన్నపోతుంది కదా అంటారు పాప. ఆ యజమానులు ఆ చేపల కూర తినేస్తారు, సొబ్బరంగా తినేస్తారు. ఆడి పట్టుకే చాలా ఆడి దేశ. అయితే నాకేమైనా కోరికలు తక్కువ ఉంటే మీ కోరికలు కొన్ని నెరవేర్చగలను నేను. ఎన్ని కోరికలు ఇచ్చినా పట్టణం రాకపోతే మీ కోరికలు నేనే నెరవేరుస్తాను అసలు. ఇది కామన్ సెన్స్, దీనికి పెద్ద భగవద్గీత చదవక్కర్లేదు, కొంచెం బుద్ధి ఉంటే చాలు మనకు తెలుస్తూ ఉంటుంది. అయితే మీకు ఎందుకు చెప్తానంటే, మీరు ఒక సమాజానికి ఏదైనా సేవ చేసినా డాబు కోసం చేయకండి, డాంబికం కోసం చేయకండి. అవుట్ ఆఫ్ వాళ్ళు, వాళ్ళ శరీరం మన శరీరం లాంటిదే, వాళ్ళ ఉపాధి మన ఉపాధి లాంటిదే. మన శరీరానికి డబ్బు చేస్తే 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నాం, అలాగే వాళ్ళ శరీరానికి 10 రూపాయలు ఖర్చు పెడతాం. వాళ్ళ శరీరానికి డబ్బు చేస్తుంది కాబట్టి వాళ్ళ శరీరం కూడా మన శరీరం లాంటిదే అని అనుకుని చేస్తే చేయండి, డాబు కోసం చేయండి. మళ్ళీ వాళ్ళు ఏదో కృతజ్ఞత చూపించాలి, అసలు చేయండి. ఇలా కనుక చేస్తే తర్వాత మనం మాట్లాడేటప్పుడు అవసరం ఉండి మాట్లాడాలి, కానీ అహంభావన ప్రేరితంగా మాట్లాడకూడదు, ఇంపర్సనల్ గా మాట్లాడాలి కానీ పర్సనల్ గా మాట్లాడకూడదు. అంటే లోపల సత్యానికి శరీరం, సత్యానికి అసత్యానికి శరీరం ఉంది, అసత్యానికి ప్రపంచం ఉంది. సత్యానికి శరీరం లేదు, సత్యానికి ప్రపంచం లేదు. అసత్యానికి చూడటానికి ఏదైనా ఉంది, కానీ సత్యానికి చూడటం అంటూ చూడటానికంటూ ఏమీ లేదు, అంత తానే అది సత్యం. అసత్యానికి చూడటానికి ఏదో బొమ్మలో, ఈ బొమ్మలు ఏ ఉన్నాయి కదా మనకి, ఈ బొమ్మలు వేసి తిరుగుతాం కదా మనం, ఏదో బొమ్మలు ఉండాలి కదా, మన బొమ్మలకు ఇంకో బొమ్మ ఉండాలి. అసత్యానికి చూడటానికి చాలా ఉంది, సత్యానికి చూడటానికంటే ఏమీ లేదు. ఇంకోటి ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక విషయం చేసి మీరు ఆకర్షించబడుతున్నారు అనుకోండి, ఏదో చూడాలి చూడాలి అనుకుంటున్నారు అనుకోండి, ఆ చూసే మనస్సు ఎంత నిజమో మీరు చూడబడే వస్తువు కూడా అంతే నిజం. అసలు వస్తువుకి, బ్రహ్మముకి, మీరు చూసే వస్తువుకి, చూడబడే వస్తువుకి, చూసే మనస్సుకి, అసలు వస్తువుకి విషమంత సంబంధం లేదు. ముళ్ళకంత అంటే చింతకంత సంబంధం లేదు, ముళ్ళంత సంబంధం లేదు. అసలు మైండ్ ఫ్రీ కాన్షియస్నెస్ అది వశిష్ఠుడు రాముడితో చెప్తాడు, వండర్ఫుల్. వశిష్ఠుడు చెప్తాడు రాముడితోటి, నువ్వు ఉన్నావని నీకు తెలుస్తూ ఉండాలి, మనస్సు కూడా ఉండకూడదు, అది వయ జ్ఞానం అంటాడు రాముడితో. నువ్వు ఉండాలని, నువ్వు ఉన్నావన్న సంఖ్య పెర్ఫెక్ట్ గా నీకు తెలుస్తూ ఉండాలి, నీ మనస్సు కూడా ఆ ఇరుకులు ఉండకూడదు, మైండ్ ఫ్రీ అది పొందవయ్య రామా. ఈ గొడవలకి ఏంట్లే, ఈ చావులకి, ఈ పుట్టుకులు ఏంట్లే, ఈ అది పొందు, మైండ్ ఫ్రీ కాన్షియస్నెస్ రామా అంటాడు. నువ్వు ఉండాలని, నువ్వు ఉన్నావన్న సంగతి నీకు తెలుస్తూ ఉండాలి, ఈ పెంటపడ ఉండకూడదు, పెంటపడ అంటే మైండ్ కూడా ఉండకూడదు, ఈ డాబుడు కూడా దర్ప రామా, మైండ్ ఫ్రీ కాన్షియస్నెస్ నువ్వు ఉండాలి, నువ్వు ఎప్పుడూ ఉండాలి. నువ్వు ఉండటం మామూలుగా ఏదో ఈ వాళ్ళు ఉండి రేపు ఉండకపోవటం కాదు, ఈ జన్మలో ఉండి వచ్చే జన్మలో ఉండకపోవటం కాదు, ఎప్పుడూ ఉండాలి, అన్ని కాలాల్లో అన్ని అవస్థలో నువ్వు ఎప్పుడూ ఉండాలి, అది మొట్టమొదటి, అదే అమృతత్వం. కానీ నీ మైండ్ అక్కడ ఉండకూడదు, ఈ పెంట అక్కడ ఉండకూడదు, ఆ దాన్ని పొందవయ్యా రామా. ఎందుకులే మిగతా గొడవలు తీసుకో పక్కన, మిగతా పెంట గొడవలను తీసుకోపక్క, మైండ్ ఫ్రీ కాన్షియస్నెస్ అంటాడు వశిష్ఠుడు రామ. అమృతత్వం, అమృతత్వం అంటే ఎప్పుడూ ఉండాలి నువ్వు, కానీ పెంట గొడవలు ఉండవు. అమృతత్వం పొందిన వాడికి చావు కూడా ఏమనిపించదు, అసలు శరీరానికి మరణం వచ్చిందనుకోండి ఏదో పోతున్నాం ఏదో పోతున్నాం అనుకోడు. ఏం చేయాలి, వాడు పొందవలసిన ఏదో పొందన్నాడు, అది ఎప్పుడు ఉంటుంది మరి వాడికి తెలుసు, ఏదో పోతున్నాం పోతున్నాం అనుకోడు, పోయేది నువ్వు కాదు, ఏదైతే పోదు అది నువ్వు. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, ఈ స్వాములు చెప్తూ ఉంటారు కదా, ఈ స్వాములు ఇప్పుడు పీఠాధిపతిని ఇట్ల గురించి చెప్తూ ఉంటారు కదా, ఈ వేదంలో ఉన్న మాటలు, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, తాత్వమసి తాత్వమసి తాత్వమసి, అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మనై ఉన్నాను, నేను బ్రహ్మనై ఉన్నాను, తాత్వమసి నువ్వు కూడా అదే, నేను కూడా అదే, నువ్వు కూడా అదే, నువ్వు కూడా అదే అయినప్పుడు, నేను కూడా అదే అయినప్పుడు ఒకటే, ఒకటంటే ఒకటే, అది సత్పదార్థం. తత్వమాసి అంటే అది నీవే అని, అహం బ్రహ్మాస్మి అంటే నేను అదే అని, నువ్వు అదే నేను అదే ఇంకేమిటి. నీకు నేను అపకారం చేస్తే అపకారం నాకు తిరిగి వస్తుంది, నీకు నేను ఉపకారం చేస్తే నాకు ఉపకారం తిరిగి వస్తుంది, నీకు నేను చెడ్డ చేస్తే నాకు చెడ్డ తిరిగి వస్తుంది, ఉన్నది ఒకటే. నీకు పుణ్యం చేస్తే నాకు పుణ్యం తిరిగి వస్తుంది, నీకు ఇతరులకు ఏది చేస్తే నువ్వు అదే కాబట్టి నీకు ఏది చేస్తే నాకు అదే వస్తుంది, నీకు మంచి చేస్తే నాకు మంచి వస్తుంది, నీకు చెడ్డ చేస్తే నాకు చెడ్డ వస్తుంది, నేను అదే నువ్వు అదే. అహం బ్రహ్మాస్మి తత్వమసి, నేను అదే నువ్వు అదే, నువ్వు కాదు నువ్వు పరాయి వాడువా, నువ్వు అదే నేను అదే. ఈ మధ్యన మా ఇంటికి ఎవరో వచ్చారు, వస్తే మంచిని కావాలి, మంచిని తీసుకొస్తాను లోపలికి వెళ్ళదు, మంచిని తీసుకొస్తాను లేదా, మంచిని తీసుకొస్తామంటే టీ టైం అయింది కదా, టీ పుచ్చుకుంటారా అని ఎవరు అడుగుతున్నాను, నేను మంచిని తెమ్మంటారా మంచిని తెమ్మంటారు. తర్వాత మా ఇంటికి వచ్చిన వాళ్ళు గౌరవం మేమే చేస్తాం, మాటలు మేమే చెబుతాం. మరి మీ పీఠాధిపతులు కాదు, మాకు 10 మంది అక్కడ ఉంటారు, పీఠాధిపతులు అంటే పీట వేసి కూర్చుంటే సరిపోతుంది అంటే ఆయన అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది, ఏది భగవద్గీతలో మాట్లాడుతుంది, ఏమంటే నాన్నగారు ఏంటి అలా కంగారు పడిపోతున్నారు, మీకేమైనా కొత్తగా కనిపిస్తున్నావా అన్నారు. వండర్ఫుల్. ఏంటి మంచిది తెచ్చేయమంటారా, టీ తెచ్చేయమంటారా, మంచిది తెచ్చేయమంటారా, టీ తెచ్చేయమంటారా, మంచిది తెమ్మంటారా, కూర్చొని చూద్దాం, తర్వాత చూద్దాం, అవసరమైతే అడుగుతాం. ఏంటి మీకు కొత్తగా కానీ కొత్త కొత్తగా కనిపిస్తున్నాం, అప్పుడు భగవద్గీత ఏంటి మంచిది, మేము కూర్చొని 10 నిమిషాలు అవసరమైతే మేము అడుగుతాం, మంచినీళ్ళు అవసరమైనప్పుడు అడుగుతాం, లేకపోతే మేము లోపలికి వెళ్ళి పుచ్చుకుంటాం, లేకపోతే మీరు చెద్దరిగానే ఈ రోజు మంచిది తెచ్చేయమంటారు, టీ తెచ్చేయమంటారు, ఇదేంటి మీ కళ్ళకి మేము కొత్త కొత్తగా కనిపిస్తున్నాం, మేము కొత్త వాళ్ళం, ఏంటి అలా కొత్త కొత్తగా చూస్తున్నారని మమ్మల్ని మేము కొత్తగా కనిపిస్తున్నాం అంటే మీరు ఎక్కువ మర్యాద చేయొద్దు, దూరం అయిపోతుంది. ఇప్పుడు మీ అమ్మాయి మీ ఇంటికి వచ్చిందనుకోండి, మీరు పర్టికులర్ కాఫీ ఇవ్వరు, లోపలికి వెళ్ళి కాఫీ తీసుకుని కాసుకుని తీసుకోండి. ఇప్పుడు మీ అమ్మాయి మీ ఇంటికి వచ్చిందనుకోండి, వదిలేసి మర్యాద చేసేస్తారు, మీరు మర్యాద చేయరు, నీకు కాఫీ తాగుతుంటే లోపలికి వెళ్ళి వంటింట్లో తెలుసు. మీరు మీ ప్రవర్తన చూస్తుంటే మాకు ఎలా ఉందని మేము కొత్త కొత్తగా మీ కళ్ళకు కనిపిస్తున్నట్టుంది. మీరు ఎక్కువ మర్యాద చేయొద్దు, మర్యాద చేస్తే మేము దూరం అయిపోతాం. అహం బ్రహ్మాస్మి అంటే అహం బ్రహ్మాస్మి అది నేనే, అది నేనే. మరి నీ మాట ఏంటి, నువ్వు అదే తత్వం మనిషి అని, నేను ఏదిగా ఉన్నాను, నువ్వు కూడా అదిగా ఉన్నావు, నువ్వు అదే, నేను అదే, ఇంకేమీ లేదు. మరి నువ్వు నేను వేరుగా ఎందుకు కనిపిస్తున్నావు, నేనే అదే అయినప్పుడు, నువ్వు అదే అయినప్పుడు మనకు వేరు భావన ఉంది కదా, ఆ బుద్ధి ఎందుకు వస్తుంది, అదంతా మనస్సు కల్పించాం. ఆ పెంటలు తీసు పక్కన పెట్టు, ఇది భగవాన్ నేనెవడంలో చెప్పారు. నేనేమన్నా ఏమని చెప్పారంటే, నువ్వు ఇతరులకు చేసేది నీకు వస్తుంది, ఇతరులకు నువ్వు మంచి చేస్తే మంచి వస్తుంది, ఇతరులకు నువ్వు చెడ్డ చేసావు నువ్వు చేసిందే నీకు వస్తుంది, కానీ నువ్వు చేయింది నీకు రాదు, నువ్వు చేసిందే నీకు వస్తుంది, నువ్వు చెయ్యింది నీకు ఇతర నీకు చెయ్యింది నీకు రాదు. ఇతరులకు మంచి చేస్తే మంచి వస్తుంది, ఇతరులకు చెడ్డ చేస్తే నీకు చెడ్డ వస్తుంది. అయితే పరిచయం ఎప్పుడు అనుసంధానం చేయాలి, ఈ కర్మ, ఈ కర్మ ఫలదాత ఎవడు, ఈశ్వరుడెవడు కర్మ ఫలదాత, ఈశ్వరుడెవడు కర్మ ఫలదాత, కర్మ ఫల ఈశ్వరుడు అంటే ఎవడు, ఈశ్వరుడు అంటే సర్వశక్తిని ఉన్నవాడు, కర్మ ఫల కర్తు రాజ్యయ, అక్కడ కర్త అంటే ఎవడు, బ్రహ్మము కాదు ఈశ్వరుడు, అక్కడ కర్తు రాజ్యయ, కర్తు రాజ్యయ అంటే అక్కడ బ్రహ్మము కాదు భగవంతుడు, భగవంతుడు అంటే కర్మకు అనుసంధానం చేసేవాడు. ఆ బ్రహ్మంకి గొడవలే అక్కర్లేదు వాడికి, అసలు వస్తువుకి, అసలు సత్యానికి, అల్టిమేట్ ట్రూత్కి, ఆ ఫైనల్ ట్రూత్కి, ఆ నగ్న సత్యానికి సావు ఎలా ఉంటుందో, పుట్టుకి ఎలా ఉంటుందో, కర్మ ఎలా ఉంటుందో, వికర్మ ఎలా ఉంటుందో, అకర్మ ఎలా ఉంటుందో, ఈ పుణ్యపాపాలు ఎలా ఉంటాయో, రాగద్వేషాలు ఎలా ఉంటాయో, లాభ నష్టాలు ఎలా ఉంటాయో, జయాపజయాలు ఎలా ఉంటాయో, వీటితో ఇసుమంత సంబంధం లేదు. ఆ నగ్న సత్యానికి ఆ బ్రహ్మకి ఈ ఊటాలు పుచ్చుకోటాలతో సంబంధం లేదు. ఇట్ ఇస్ ఫైనల్, ఇటు దొరికింది. ఇక్కడ కర్తు రాజ్ఞ అంటే బ్రహ్మమ కాదు, ఈశ్వరుడు అంటే కర్మ ఫలదాత, కర్తు రాజ్ఞయా, అక్కడ ఆవిడ బ్రహ్మము కాదు, అల్టిమేట్ సత్యం కాదు ఈశ్వరుడు, ఆవిడ జీవుడు చేసే కర్మకి ఫలితాన్ని ఇచ్చే ఈశ్వరుడు, కర్తు రాజ్ఞ అంటే అక్కడ ఈశ్వరుడు, అసలు సత్యానికి గొడవలకు ఏమి సంబంధం లేదు. అప్పుడు ఇంతకి ఒక విషయం, ఇది బాగా నోట్, ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి విషయం, మన డే టు డే లైఫ్ లో మన దైనం మీరు పూజ చేసుకోండి, మీ పద్ధతిలో పూజ చేసుకోండి, భజన చేసుకోండి, పూసలు లెక్కెట్టుకోండి, దండలు ఒకటి ఉంటుంది దండలు లెక్క పెట్టుకోండి, మీ పద్ధతిలో మీరు చేసుకోండి, మీ పద్ధతిలో మీరు మారద్దు, మీ పద్ధతిలో మీరు చేసుకుంటే ఇంకా అదనంగా ఒక వాక్యం చెప్పడానికి వచ్చాం, మీరు చేసుకునేది పాడు చేయటానికి రాలేదు మేము, మీరు చేసుకునేది చేసుకోండి, అదనంగా ఏమన్నా మీకు ఏదైనా చెప్పటానికి వచ్చి, మీకు డాబా ఉందనుకోండి, డాబా పడగొట్టడానికి మీకు రాలేదు, పైన ఇంకో అంశస్ చేసుకోమని చెప్పడానికి, అంటే మీ పత్రులు మీరు జపాలు అవి చేసుకోండి, దండలు లెక్క పెట్టుకోండి, భజన చేసుకోండి, జపం చేసుకోండి, గోవిందనామస్మరణ చేసుకోండి. ఆ గోవింద్ ఇందాక గోవింద్ డైనమిట్ అని చెప్పాం కదా, ఆ డైనమిట్ ఏం చేస్తుంది అంటే కొండలు పేల్చేస్తుంది. ఇప్పుడు ఆ డైనమిట్ అక్కడ పెట్టి వచ్చేయాలి మనం, పెద్ద కొండలు పేల్చాలి. అలాగే గోవిందుడు ఏం చేస్తాడటండి, మనకు ఆత్మజ్ఞానం రావటానికి లోపల చాలా రాళ్ళు ఉంటాయి, రాళ్ళు అంటే ఎవరు, మన కోరికలు, మన వాసనలు, మీకు అర్థమవుతుంది, మన వాసనలు, మన కోరికలు, లేక మన బలహీనతలు, మనకు అలవాట్లు పెద్ద పెద్ద రాళ్ళు కింద ఉంటాయి అట్ల లోపల. ఈ గోవిందనామ ఏం చేస్తున్నట్టండి, డైనమిట్ కింద అట్లా పేచి బయటపడేస్తుంది మిమ్మల్ని లోపలికి ఎంచేస్తుంది. అటు డైనమిట్ ఎవడు, గోవిందుడు ఎవడంటారు డైనమిట్, మీరు గడ్డపారెట్టి పొడిస్తే రాళ్ళు ఎక్కడ పద్దలు అవుతాయి, గడ్డపారకు రాళ్ళు ఎక్కడ పద్దలు అవుతాయి, అటు డైనమిట్ గోవిందుడు ఎవడు డైనమిట్, అక్కడ పెట్టే రాళ్ళు పెద్ద బద్దలు కొట్టి అసలు పడేస్తుంది. అలాగే ఆ గోవిందనామ ఏం చేస్తుందంటే, నీ ఆత్మజ్ఞాన సంపాదనకి ఎన్ని బండరాళ్ళు అడ్డుగా ఉన్నాయో, ఎన్ని బలహీనతలు, ఎన్ని అలవాట్లు, ఎన్ని అడ్డుగా ఉన్నాయో, ఆ డైనమిట్ గోవిందని అక్కడ పెట్టేస్తే, మీరు లోపల అక్కడ పెట్టేస్తే వాడు పేల్చి అవతల పడేస్తాడు వాడు డైనమిట్. ఆ డైనమిట్ కనిపెట్టిన వాడు ఎంత డబ్బు సంపాదించాడు, ఒక హద్దులు లేవు, మొట్టమొదటి డైనమిట్ లేనప్పుడు అది కనిపెట్టిన ఆ డబ్బు పెట్టి నోవులు పురించి పెట్టాడు. ఒక డైనమిట్ కనిపెట్టి ప్రపంచంలో అందరికంటే ధనవంతులు అయిపోయాడు. అయితే వాడు మంచివాడు, డబ్బంతా పాడు చేయలేదు, ఏదో ఈ డబ్బు అంతా పోజేసి ఒక చోట పెట్టి కొన్ని ప్రైజులు పెట్టాడు, అదే నోబెల్ ప్రైజ్. అది పేరు నోబెల్. అది ఆ నోబెల్ ప్రైజ్ పొందడానికి మన విక్రమ్ ప్రయత్నం చేస్తున్నాం, మన హైదరాబాద్ విక్రమ్. అది ఇప్పుడు ఇంతకీ ఒక్క మాట, మీ పద్ధతిలో మీరు చేసుకోండి, మీరు అభివృద్ధిలోకి రావాలి. ఇందాక కలాం గారు చెప్పినట్టు ఇటు మెటీరియల్ సైడ్, ఇటు ఓ పక్కన మీరు మీరు ఆకలితో బాధపడతారంటే గోవింద గోవింద అని ఎక్కడ అంటారు అనలేదు అంటే సరిపడి పొట్ట పూజ చేసి కొంత తర్వాత గోవింద గోవింద, ముందు పొట్ట పూజ తర్వాత గోవింద. అని కలాం గారు ఏమన్నారంటే మెటీరియల్ స్పిరిచువల్, మెటీరియల్ ఎంత ముఖ్యమో స్పిరిచువల్ కూడా అంతే, కుడికన్నా ఎంత ముఖ్యమో ఎడంకన్ను కూడా అంతే. ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకోండి. మరి ఆ దైనందిన జీవితంలో సంఘంతో మనకున్న అనుబంధం విషయంలో కానీ, ఇంట్లో ఉన్న మనుషులతో మనకున్న అనుబంధం విషయంలో కానీ, ఏదైనా మాట మాట్లాడేప్పుడు కానీ, చేతుడు పని చేసేటప్పుడు కానీ, మనకు వచ్చే తలంపుల విషయంలో కానీ ఒకే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ దేహ భావన బ్రహ్మభావన. దేహాత్మ బుద్ధి బ్రహ్మాత్మ బుద్ధి. ఇప్పుడు మనకి దేహమే ఆత్మని బుద్ధి ఉంది, దేహమే ఆత్మని బుద్ధి ఉన్నప్పుడు దేహమే ఆత్మ అయితే పర్వాలేదు. దేహాత్మ దేహమే బ్రహ్మమే ఆత్మ, దేహం ఆత్మ కాదు. మనకి దేహాత్మ బుద్ధి ఉంది, బ్రహ్మాత్మ బుద్ధి లేదు. అంటే దేహం అసత్యము బ్రహ్మం అసత్యం. దేహాన్ని ఆత్మ అనుకుంటున్నాం, బ్రహ్మం ఆత్మ కాదనుకుంటున్నాం. దేహం ఆత్మ కాదు, బ్రహ్మం ఆత్మ. అంటే మన సాధన యొక్క లక్ష్యం ఏమిటంటే, మన సాధన యొక్క గమ్యం ఏమిటంటే, మన డెస్టినేషన్ ఏమిటంటే, మన గోల్ ఏంటంటే, ఈ దేహాత్మ బుద్ధి నుంచి విడిపడి బ్రహ్మాత్మ బుద్ధితో రీచ్ అవడం కోసం మీరు మాట్లాడే మాట, మీరు చేసే సాధన, మీరు చేసే పూజ, మీరు చేసే జపము, మీరు చేసే భజన దానికి సహకరించాలి. అది కాదు, ఇక్కడి నుంచి మనం చిన్నపట్నం వెళుతున్నాం అనుకోండి, ఈ కొమరగిరి పట్టణానికి చిన్నపట్నం వెళుతున్నాం అనుకోండి, రైళ్లు మారుతాం, గుర్రబళ్ళు మారుతాం, కార్లు మారుతాం, మన దృష్టి ఎక్కడ ఉంటుంది, చిన్నపట్నంలో ఉంటుంది. ఈ లోపల మనం రైలు మారుతాం, కారు మారుతాం, గుర్రబండి మారుతాం, కానీ మన గమ్యం ఏంటి, చిన్నపట్నం. అలాగే మనం ఏ పూజ చేసినా, జపం చేసినా, తత్వ విచారణ చేసినా, ఏది చేసినా, జ్ఞాన మార్గమైనా, భక్తి మార్గమైనా, ఏ మార్గమైనా, ఓ దేహాత్మ బుద్ధిలోంచి విలువడి మన బ్రహ్మాత్మ బుద్ధి పొందాలి, అసత్యంలోంచి సత్యంలోకి వెళ్ళాలి, అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి వెళ్ళాలి, చీకట్లోంచి వెలుతురులోకి వెళ్ళాలి, క్షోభలోంచి శాంతిలోకి ప్రయాణించాలి. అది జీవుడు యొక్క గమ్యం. డాబుల కోసం దర్పాల కోసం పనులు చేసి మాటలు మాట్లాడాడు, నీకు ఆత్మజ్ఞానమా? వాడేను గోవిందుడు వెరికాయా? నీకు మోక్షం ఏమటానికి వాడు ఏను వెరికాయా? వాడు గోవిందుడు. నీకున్న తెలివితేటలు వాడికి లేవా? ఈ సృష్టి అంతా నడిపేవాడు నువ్వు? పరిశుద్ధుడు అవునో కాదో నిన్ను అనుగ్రహించడానికి నువ్వు నీకు యోగ్యత ఉందో లేదో తెలియని వాడా గోవిందుడు? వాడేను వెరికాయా? నీ హృదయంలో ఏముందో నీకు తలంపు వచ్చాక తెలుస్తుంది. నీ హృదయంలో ఏముందో నీకు తలంపు రాకుండా తెలుస్తుంది. వాడు గోవిందుడు. నీ హృదయంలో ఏముందో నీకు తలంపు వస్తేనే కానీ తెలియదు. నీకు తలంపు రాకముందే నీ హృదయంలో ఏముందో తెలుసు. వాడు గోవిందుడు. వాడే సర్వసాక్షి, వాడే భర్త, వాడే యజమాని. భర్త అంటే భరించేవాడు. మిమ్మల్ని నన్ను ఈ సృష్టిని పంచిపోతాన్ని, ఈ సూర్యచంద్రుని, నక్షత్రాలని, ఇవన్నింటినీ భరించేవాడు ఆయన. ఆ సూర్యుడి ద్వారా మనకి వెలుతురు ఇచ్చేవాడు గోవిందుడు. ఆ సూర్యుడు మనకు వెలుతురునిస్తున్నాడు అనుకుంటున్నాం, కానీ సూర్యుడి ద్వారా వెలుతురుని మనకి ఇచ్చేవాడు గోవిందుడు. ఎవడైనా మనకు మంచి చేస్తే వాడు చేశాడు అనుకుంటున్నాం, వాడెవడో చేయటానికి, వాడు అహంకారం మనకు మంచి చేస్తున్నా, వాడి ద్వారా చేయించింది గోవిందుడు. వాడు గోవిందుడే. వాడు అహంకారం మనకు ఉపకారం చేస్తుందా మంచి చేస్తుందా? వాడు అజ్ఞానం చేస్తుందా మనకు మంచి? వాడు గోవిందుడు, చేసేవాడు గోవిందుడు. సూర్యుడి ధర వచ్చే ప్రకాశం కానీ, చంద్రుడి ధర వచ్చే చదధనం కానీ అది గోవిందుడే చేస్తున్నాడు. అది మర్చిపోతున్నాం. ఇవాళ పుస్తకం ఓపెన్ చేయటం లేట్ అవుతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది. మహాత్ముని కలగ మహాత్మునికి కల ఆత్మసాక్షాత్కార బలమే అంటే భగవాన్ చెప్తున్నారు, ఆత్మ సాక్షాత్కారానికి ఆత్మ జ్ఞానానికి మించిన సిద్ధులు ఏమయ్యా? సిద్ధులు ఎంత మాయ, ఈ మనస్సు ఎంత నిజమో మాయ ఎంత నిజమో సిద్ధులు కూడా అంతే నిజం. ఆత్మ జ్ఞానానికి మించిన సిద్ధి లేదు, పరమశాంతికి మించిన శాంతి లేదు, కళ్యాణ గుణాలకు మించిన సిద్ధి లేదు. గుణానికి మించిన సిద్ధి లేదు, ఆత్మ జ్ఞానానికి మించి జ్ఞానానికి మించిన సిద్ధి లేదు. ఎన్ని రకాల సిద్ధులున్నా, ఉదాత్తమైన సిద్ధి, ఉన్నతమైన సిద్ధి ఆత్మజ్ఞానం లేకపోతే నీకు అశాంతి నశించదు, శాంతి రాదు, మోక్షం రాదు. ఆత్మజ్ఞానానికి మరొక పేరే మోక్షం, జ్ఞానానికి మరొక పేరే శాంతి. మోక్షానికి ఆత్మజ్ఞానానికి మరొక పేరే మోక్షం, ఆత్మజ్ఞానానికి మరొక పేరు నిర్వాణం. నిర్వాణం అంటే ఏ రకమైన దుఃఖం లేకుండా, ఏ రకమైన దుఃఖం లేకుండా శాశ్వత శాంతిలో, ఏ రకమైన దుఃఖం లేకుండా, ఏ రకమైన అశాంతి. ఇప్పుడు నాకేమి రోగాలు లేవనుకోండి, రోజు తలకాయ పోటు వస్తామంటే ఆ మాటకు అర్థమేంటండి? ఏమో నాకు ఆరోగ్యం బాగానే ఉంటుందండి, కానీ రోజు తలకాయ పోటు వస్తామంటే ఆ మాటకు ఏమైనా అర్థం ఉందండి? అలా కదండి. ఏ రకమైన అశాంతి, ఏ రకమైన బలహీనత, ఏ ఆకర్షణ లేకుండా, ఏ రకమైన అశాంతి, ఏ రకమైన దుఃఖం, సర్వ దుఃఖాల్లోంచి విడుదల పొంది ఎవడైతే శాంతి సాగరంలో ఊగిసలాడుతున్నాడో, దుఃఖరహితుడు, అశాంతి రహితుడు, అహంభావ రహితుడు, మమకార రహితుడు, అస్పృహ రహితుడు, వాడే నిర్వాణ స్థితిలో ఊగిసలాడుతాడు. అదే నిర్వాణ గౌతమ బుద్ధుడి పొందింది అది. సర్వ దుఃఖరహితుడు గౌతమ బుద్ధుడి ముఖం అలా చూస్తే చాలు, మనం వస్తే జ్ఞానం వచ్చేస్తుంది, లేకపోతే జ్ఞానం మనం సంపాదించాలన్న తపన వచ్చాడు. ఆడే కోరికలు కొడుతుడు కాలిపోతుంది, ఆడు ముఖం చూస్తే మనకి శాంతి. ఆడే కోరికలు తోడు కాలిపోతున్నాడు అనుకోండి బుద్ధుడు, ఆడు ముఖం చూస్తే మనం ఆడే ఏడుపు ముఖం పెట్టుకుంటే మన ఏడుపు ముఖాలకి అక్కడికి సిద్ధమవుతాడు, ఇంకా మనకి శాంతి. గౌతమ బుద్ధుడి ముఖం చూసామనుకోండి వస్తే శాంతి వచ్చేస్తుంది. లేకపోతే ఆ శాంతి గౌతమ బుద్ధుడు ఏదైతే పొందాడో అది మనం పొందుదాము, అది పొందాలనేటువంటి వేదన, ఆ తపన, ఆ కాంక్ష గుబ్బుకి గుబ్బుకి వస్తుంది లోపల నుంచి. జ్ఞానం అనేది పైనుంచి పోసేది కాదు, లోపల నుంచి ఊరేది, అది లోపల నుంచి ఊరాలి, అది పైనుంచి పోసేది కాదు. ఎన్ని రకాల సిద్ధులున్నా అన్నిటిలోకి గొప్పది జ్ఞానం మాత్రమే. ఒకవేళ నీకు ఏదో సిద్ధులు ఉన్నాయనుకో, మహిమలు చేసే శక్తి ఉందనుకో, ఆత్మజ్ఞానం పొందే వరకు ఏదో వెలితి ఉంది మనకి, ఏదో కొరత ఉంది, ఇంకా పొందవలసింది ఏదో మిగిలిపోయిందనే వెలితి నీకు ఎప్పుడో నీకు గోచరిస్తూ ఉంటుంది. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, వేరే ఉంది, దీనికంటే డిఫరెంట్ ఏదో. ఆ లోపల నీకున్న గైడు, లోపల ఈశ్వరుడు, నువ్వు నిజం కాని దాన్ని నిజమని నమ్ముతున్నావు అనుకో, ఆ ఈశ్వరుడు లోపల ఉంటాడు కదా, సాక్షి ఉంటాడు కదా, అంతరాత్మ ఉంటాడు కదా, మన యజమాని లోపల ఉన్నాడు కదా. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని ఆ సత్యం దగ్గరికి నేను తోలికెళ్తాను ప్రయత్నం చేస్తాడు వాడి నీకు గైడ్. ఇప్పుడు నిజం కాని దాన్ని సత్యం, కాని దాన్ని సత్యం అని నమ్మేసి అక్కడ చతికిలు పడ్డావు అనుకోండి, లోపల ఈశ్వరుడు ఉన్నాడు కదా, అయ్యో వీడు సత్యం కానీ దాని సత్యం అని నమ్ముతున్నాడు, ఇందు నుంచి విడదీయాలి, అక్కడ తోలికెళ్ళాలని మళ్ళీ తోలటం మొదలు. అది నీకు అర్థం అవటాలి కదనుకో, చెప్తేనే ఏ తలుపు సందులోనే పెడతాడు నేను, ఏ తలుపు సందులోనే పెట్టి నీ మనస్సు నొక్కి, నీ బుద్ధి నొక్కి, నీ లోపల ఉన్న విషం కక్కించి, నీ లోపల ఉన్న మాయని కక్కించి మళ్ళీ ఎదరికి తోలికెళ్తాడు వాడు ఈశ్వరుడు. మనం నిజం కాని దాన్ని కూడా నిజమని నమ్మొచ్చు, మనం నమ్మేమన్నది నిజం కాదు. అదే కృష్ణుడు ద్వితీయ అధ్యాయంలో చెప్తాడు, ఉన్నది ఏదో ఉంది, లేనిది ఏదో లేదు. అది లేని దాన్ని నువ్వు ఉంది ఉంది అనుకున్నప్పుడు కూడా అది ఎప్పుడు ఉండటం అనేది లేదు. ఉన్నదేదో ఉంది, లేనిది ఏదో లేదు, లేని దానికి ఉండటం అంటుంది, ఉన్నదానికి లేకపోవటం. అర్జున, అర్జున, ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు, ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు, లేని దానికి ఉండటం అంటూ లేదు. ఇది నిశ్చయం. ఆ ఉన్నదాని ఉన్నదండి, ఏదైతే ఉందో దాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగా నీకు గోచరం అయ్యే వరకు, నీకు అవగాహన అయ్యే వరకు, నీ జ్ఞానానికి అందే వరకు ఆ లేని దాన్ని ఉంది, ఆ లేని దాన్ని ఉందని నువ్వు అనుకుంటూనే ఉంటావు, ఈ చక్రంలో తిరుగుతూనే ఉంటావు, ఇక్కడ రాజీ పట్టడానికి అవకాశం లేదు. ఇట్ ఇస్ అల్టిమేట్, ఇట్ ఇస్ ఫైనల్. ఆ రోజు కారోజు ఈ కాలాన్ని మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. ఆ రోజు కారోజు, ఆ రోజు కారోజు. ఈ మధ్యన ఎవరు అన్నారు, మా ఆఫీసులో మేనేజర్ గారికి మమ్మల్ని మేనేజ్ చేయడం తెలుస్తుంది, ఆయన మనసుని ఎలా మేనేజ్ చేసుకోవాలని తెలియటలేదని. మా ఆఫీసులో మేనేజర్ గారు మమ్మల్ని మేనేజ్ చేస్తున్నాడు, కానీ ఆయన మనసుని ఎలా మేనేజ్ చేసుకోవాలని తెలియటలేదు. ఇంకా అప్పుడే 10 ఏళ్ల నుంచి మేనేజర్ చేస్తున్నాడు, ఆయన మైండ్ ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియటం లేదు, అసలు నేర్చుకోవటం లేదు, మమ్మల్ని మేనేజ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. అది ఎంబీఏ పూర్తి అయిపోయింది, మేనేజ్మెంట్ కోర్స్ చదివచ్చు. అంటే అది ఏది పొందిన తర్వాత నీ మనస్సు బాహ్యముఖానికి వెళ్ళదు, ఏది పొందిన తర్వాత సృష్టి అంతా నీ హృదయంలో లాగా, ఏది పొందిన తర్వాత సృష్టితోటి, పంచభూతాలతో, భగవంతుడితో, జీవ కోటితోటి భేద బుద్ధి నశిస్తే ఉండదు. దేవుడు వేరు, లోకం వేరు, మీరు వేరు, నేను వేరు అని ఏది పొందిన తర్వాత ఈ భేద బుద్ధి నశిస్తుందో అది పొందాక కదా నీకు క్షోభ పోయేది, అక్షోభ స్థితి, క్షోభ లేని స్థితి నువ్వు పొందేది. అప్పటి వరకు ఏదో రకమైన క్షోభ నిన్ను వెంటాడుతుంది. దేవుడు వేరు, నేను వేరు, లోకం వేరు, నేను వేరు, నువ్వు వేరు, నేను వేరు. ఈ వేరు బుద్ధి మనల్ని తరుగుతూనే ఉంటుంది, వేరు బుద్ధి దాన్ని మనల్ని తరుగుతుంది, భేద బుద్ధి మనల్ని తరుగుతూ ఉంటుంది. ఎప్పటి వరకుని ఆ భేదం లేని స్థితి, ఆ భేదం లేని, ఆ వేరు బుద్ధి లేని స్థితి, అభేద స్థితి, అభయ స్థితి పొందే వరకు ఈ భేదము, ఈ భయము. వేరు బుద్ధి అన్నప్పుడు భయం కూడా వస్తుంది, భేద బుద్ధి అన్నప్పుడు భయం కూడా వస్తుంది. నువ్వు వేరు, నేను వేరు అనుకున్నప్పుడు నిన్ను చూస్తే నాకు భయం, నేను చూస్తే నిన్ను నీకు భయం. అమ్మా పార్వతమ్మ, నిన్ను మీటింగ్లో ఎలా మాట్లాడాలంటే ఎప్పుడైనా నువ్వు ఇంటికాడి ఒంటరిగా కూర్చున్నప్పుడు ఎంత సుఖంగా ఉంటావో అంత సుఖంగా మాట్లాడగలిగితేనే మాట్లాడాలి, లేకపోతే నువ్వు మీటింగ్లో మాట్లాడాలి. మన ఇంటికాడ మనం ఒక్కడే కూర్చుంటాం అనుకోండి హాయిగా సుఖం, అలా ఉండగలిగితేనే మీ అందరి మధ్యలో నేను మాట్లాడాలి, లేకపోతే అనవసరం మాట్లాడాలి. సమాజ స్థితిలో ఎలా ఉన్నామో జనం మధ్యలో కూడా అలా ఉండాలి. మన ఇంటికాడ ఒంటరిగా ఎలా ఉన్నామో 100,000 మంది మధ్యలో కూడా అలా ఉండాలి. అలా ఉండలేకపోతే ఇట్ ఇస్ నాట్ ఎ కరెక్ట్ స్టేట్, ఇట్ ఇస్ నాట్ ఎ ట్రూ స్టేట్, ఇట్ ఇస్ నాట్ ఎ లాయల్ స్టేట్, ఇట్ ఇస్ నాట్ ఎ ఫెయిత్ఫుల్. అది నిజం కాదు, మనం పొందిందే నిజం కాదు. మనం సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాము, వ్యవహారంలో కూడా అలాంటి 100 లక్షల మంది మధ్యలో కూడా అలా ఉండాలి. ఇంటికాడ ఒక రకంగా ఉండి, 100,000 మంది మధ్యలో ఒక రకంగా ఉండి, సమాధి స్థితిలో ఒక రకంగా ఉండి, ఎవరితో మాట్లాడేప్పుడు ఇంకో రకంగా ఉంటాను అనుకోండి, అది జ్ఞానము కాదు, సమాధి స్థితి కాదు. మన సముద్రం వాటర్లో ఉన్న వాళ్ళందరినీ ముంచేస్తుంది. అలాగే భవిష్యత్తులో మనల్ని కూడా ముంచేస్తుంది. ఇప్పుడు అంటే మన ఇండియాని కదా మొత్తం ప్రపంచం అంతా ముంచేస్తుంది. ఎప్పుడు కాదు, ఇంకో ఎప్పుడు ముంచేస్తుందో చెప్పడం కానీ మొత్తం మన అందరినీ ముంచి, ఇప్పుడు సముద్రం ఊరికి వారకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది, మనల్ని అందరినీ ముంచేస్తుంది. అమెరికా, ఇండియా, ఇంగ్లాండ్ మొత్తం అంతా ఉంది. అంటే నీరు తక్కువ ఉందనుకుంటున్నారు, సరిపడా ఉంది మనల్ని ముంచేయటానికి, మనల్ని ముంచేయటానికి సరిపడే ఏదో వారం ఉన్న వాళ్ళు ముంచింది. ఇవాళకి ఈ పట్టణం వచ్చి అంత నీరు లేదేమో అనుకోను, సముద్రాన్ని అంతా ముంచేయగలిగినంత నీరు ప్రపంచం మొత్తం సృష్టినంత, భూమి అంతా కూడా, భూమి ఒక వంతే, సముద్రం 3 వంతులు. ఇవి ఒక వంతు ముంచేయడానికి తగినట్టు నీరు సముద్రంలో ఉంది. అది అదే మన పురాణాల్లో ప్రళయం. మనకి ఏం పర్లేదు, ఎవరో పోయారనుకుంటున్నారేమో, మరల ముంచేయడానికి సరిపడి నీరు ఉంది, వెయిట్ చేస్తాం దాన్ని. ఒకవేళ వంటింట్లో మన ఇల్లే ముంచుకుని తీసిపోతాండి, వంటింట్లో ఎక్కడ దాక్కుంటా మనం? ఇంకా ఆ నీళ్ళు వచ్చి మన ఇల్లే పట్టుకుపోతుంది, మనం వంటింట్లో దాక్కుంటే ఆగుతుందా? మన అటుకు మీద దాక్కుంటే అటుకు మీదకి నీరు వచ్చేస్తుంది. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, పావుడి ప్రళయం మొత్తం సృష్టి అంతా కూడా, మొత్తం సృష్టి అంతా ఏమైపోతుంది, అలా అంటే మళ్ళీ సృష్టి ప్రారంభం అవుతుంది. ఇదే ప్రళయము, సృష్టి, స్థితి, లయము మన పురాణాల్లో చెప్తారు. అంటే మీరు మర్రి విత్తనం చూడండి, మర్రి విత్తనం ఎంత విత్తనంలోంచి ఎంత పెద్ద చెట్టు ఎలా వచ్చింది అనిపిస్తుంది. ఎంత పెద్ద చెట్టు ఎంత విత్తనంలో, ఎంత విత్తనంలో ఏం దాక్కుని ఎలా ఉంది అనిపిస్తుంది. ఆ విత్తనంలోంచి ఉండే రొబ్బలు, పెద్ద పెద్ద కాండాలు ఎన్ని వచ్చేస్తాయి చూడండి. అలాగే ఇదంతా ప్రళం అయిపోయిన తర్వాత, ఇదంతా ప్రళం జీవకోటి అంతా ప్రళం అయిపోయిన తర్వాత, మరి భగవంతుడు ఈ సృష్టి అంతా మర్రి విత్తనంలో మర్రి చెట్టు ఎలా ఉందో, ఈ సృష్టి మనం అందరం ఈ సృష్టి అంతా భగవంతుడిలో. మళ్ళీ సృష్టి ప్రారంభిస్తాడు, మళ్ళీ ఎత్త ప్రారంభం అవుతుంది, ఎత్త ఫారం అవుతుంది, మళ్ళీ మనం అందరం భూమి మీదకి వచ్చేస్తాం. ఒక జ్ఞాని తప్పించు, ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. అందుచేత జ్ఞానానికి మించిన సిద్ధి లేదు. అంటే సృష్టి స్థితిలో అయ్యాలకి మనం లోబడిపోయి ఉండవలసింది. అంటే ప్రకృతి మనుషులం కాబట్టి మనం అంచేత తెలుసుకుని వాళ్ళు జ్ఞానాన్ని కోరుకుంటారు. అంటే వాడు సృష్టి స్థితి లయాలకు కూడా ఎవవుగా ఉంటాడు. వాడు దేహం ఉన్నవాడికి, లోకం ఉన్నవాడికి సృష్టి లయాలు, కానీ దేహం లేని వాడి బాడీ లెస్, మైండ్ లెస్, వరడి లెస్, వాడికి సృష్టి లయాలేంటి? దేహం ఉన్నవాడికి సృష్టి, మనస్సు ఉన్నవాడికి సృష్టి, లోకం ఉన్నవాడికి సృష్టి. దేహం లేని వాడికి, మనస్సు లేని వాడికి, లోకం లేనివాడికి వాడు నిండా ఉంటాడు, ఉన్నాడని తెలుస్తుంది, వాడికి ప్రళయం ఏంటి? వాడికి ప్రళయం ఉండదు. చెవుట తెలుసున్న వారు మన గురించి చెవటం జరగదు. ఇందులో చెప్పేది మన గురించి చెప్పటం లేదు. అంటే తెలిసిన వారు జ్ఞానం కావాలని కోరుకుంటారు. వాళ్ళ లక్ష్యం జ్ఞానం పెట్టుకుంటా ఉంటారు. వాడి జ్ఞానాన్ని లక్ష్యం ఇతర సిద్ధులు వచ్చినా, ఇతర మహిమలు వచ్చినా వాటి చేత ఆకర్షించబడరు. వాడి జ్ఞానాన్నే వాళ్ళు లక్ష్యంగా పెట్టుకుంటారు. వాళ్ళు జ్ఞానాన్ని వాళ్ళు ఆత్మనే వాళ్ళు పంపవలసినటువంటి బ్రహ్మ పదార్థాన్ని, ఆ దేహాత్మ బుద్ధి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, బ్రహ్మాత్మ బుద్ధిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు, పొందటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ జ్ఞానం తప్పించి, ఆ చైతన్యం తప్పించి, సత్యం తప్పించి, బ్రహ్మం తప్పించి, మిగతా అన్ని టెంపరీ. మన శరీరాలు వస్తాయి, వెళ్ళిపోతాయి. అదృష్టాలు వస్తాయి, వెళ్ళిపోతాయి. దురదృష్టాలు వస్తాయి, వెళ్ళిపోతాయి. ధనవంతులు భేదవాళ్ళు అవుతారు, భేదవాళ్ళు ధనవంతులు అవుతారు. అధికారంలో ఉన్న వాళ్ళకి అధికారాలు ఊడిపోతూ ఉంటాయి. అధికారం లేని వాళ్ళు మళ్ళీ కుర్చీల్లో కూర్చుంటారు. ఇవన్నీ వస్తూ ఉంటాయి, ఆ పోతే ఉంటాయి. ఈ వచ్చి పోయి వాటికి అన్నిటికి, నీ తలంపులకి అన్నిటికీ ఆధారంగా ఉన్న వస్తువును వదిలేసి వచ్చి పోయేదానికే, ఏడ పచ్చగా ఉండి ఎండిపోయేదానికే నీ కృషి అంతానే. ఏది శాశ్వతం కాదు, ఏది నిత్యం కాదు, ఏది సత్యం కాదు, దాన్ని పొంది నువ్వు ఎంతకాలం అనుభవిస్తావు? ఒకవేళ దాన్ని పట్టుకుంటావు అనుకో, పట్టుకుని ఎంతకాలం ఉంది, ఎంతకాలం పట్టుకుని ఉంటావు నువ్వు? నిత్యము కానిదాన్ని, సత్యము కానిదాన్ని పట్టుకుని ఒకవేళ పట్టుకుని ఉన్నా నువ్వు ఉండగా అదైనా పోతుంది, అది ఉండగా నువ్వైనా పోతావు. మీ సంసార పరిస్థితులు బాగున్నాయనుకోని మాట్లాడుచుకున్నాం, మీ పరిస్థితులు బాగుండగా మీ శరీరం ఉండిపోతుంది. ఒకవేళ మీ శరీరం మీరు బతకుండగానే మీ పరిస్థితులు మార్పు వచ్చేస్తుంది. కొంతమందికి అది బతకుండగానే వాడు సంసారంలో పరిస్థితులన్నీ మార్పులు వచ్చేస్తాయి. చచ్చిపోయే వరకు ఆగక్కడ శరీరం. కొంతమంది సంసారం బాగుండగానే వాడు శరీరం చనిపోవచ్చు. ఇదిగో మధ్యలో మేము మధ్యలో ఇక్కడ కొమరగిరి పట్టణం వస్తాం, ఒకరి ఇంటికాడ ఆగాం. చెప్తున్నారు మా తండ్రి గారు ఈ మధ్యనే 10 రోజులు అయిందంటే పోయి 104 సంవత్సరాలు జీవించారు. తలకాయ పోటు అంటే తెలియదు, జ్వరం అంటే ఏంటో తెలియదు, ఒక్కరోజు కూడా హాస్పిటల్లో లేరు. మాది ఈ ఊరు కాదు, మాది కోరికొల్లు. నా ఎందుండే నేను ఒక్క కూతురునే, నా ఎందుండే ప్రేమ, నా ఎండే ఆప్యాయత విడిచిపెట్టలేక కోరికొల్లు నుంచి ఈ ఊరు వచ్చేసి, ఈ ఊరంటే ఈ పట్టణం కాదు, బ్యాగ్లో ఒకరింటికి వెళ్ళారు. 104 సంవత్సరాలు బతికారు. ఒకరోజు నేను హాస్పిటల్కి వెళ్ళలేదు, ఒకరోజు తలకాయ పోటు రాలేదు, ఒకరోజు జ్వరం రాలేదు. ఆ 104 సంవత్సరాలు బతికిన మాంసం పట్టలేదు. అన్నం తింటూ తింటూ ప్రశాంతంగా ముక్కులు గారి బయటికి వెళ్ళిపోయింది. మరి కోరికల నుంచి మీ నాన్నగారు ఎందుకు వచ్చారంటే, నేను ఏకైక అమ్మాయినండి, ఒక్క అమ్మాయి, నన్ను విడిచిపెట్టి అక్కడ ఉండలేక వచ్చి. ఒకవేళ మీరు ఇప్పుడు కూర్చి ఇంట్లో మనం కూర్చుని మాట్లాడుకుంటున్నాం, ఈ ఇల్లు ఒకవేళ మాదనుకుంటున్నారేమో, మా ఆయన కట్టించారేమో, మాదంటే ఏం లేదు, ఇదంతా మా నాన్నగారు కట్టించారు, మాదంటే ఏం లేదు, ఆయన కట్టించారు, ఇక్కడ మేము సుఖపడుతున్నాం, అదంతా ఆయనదే అనుభవించేది మేము. ఇదని దేహ ప్రారంభానికి సంబంధించిన విషయాలు. ఇంకేదైనా ఆయన 104 సంవత్సరాలు బతికినా తలకాయ పోటు ఎలా ఉంటుందో, జ్వరం ఎలా ఉంటుందో తెలియకుండా బతికినా ఏదో రోజున శరీరం పోవలసిందే కదా. అందుకనే మీకు చెప్తున్నాను, అందుకే ఏదో రోజున పోవలసిందే. కానీ కొన్ని విషయాలు మీకు బ్రహ్మాండంగా కనిపిస్తాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి పదం ఉందనుకోండి, ప్రధానమంత్రి పదం ఉందనుకోండి, అదే డబ్బు ఉందనుకోండి, అవి గొప్పగా మీకు కనిపించవచ్చు, మీ కళ్ళకు గొప్పగా కనిపించవచ్చు, కానీ అది తాత్కాలిక, అది టెంపరీ. అసత్యం మటుకే కాదు, అనిత్యం కూడా. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అప్పుడే 100 కోట్లు ఉన్నాయంటారు, తర్వాత ఏమీ లేదంటారు. మళ్ళీ ప్రజల నెత్తి మీద 100 కోట్లు టోపీ పెట్టారంటున్నారు, ఏంటో అర్థం కాదు ఇది. అప్పుడే ఏమి లేదంటున్నారు, 1000 కోట్లు సంపాదించేశారంటున్నారు. మొన్నటి వరకు 3000 కోట్లు అన్నారు, మళ్ళీ ఇప్పుడు ప్రజలు 3000 కోట్లు పోయినాయి, ప్రజలకు 100 కోట్లు ఉన్నాయి, ప్రజలకు 100 కోట్లు అప్పు ప్రజల కోట్లు 100 కోట్లు ప్రజలకి మాయ చేశారంటున్నారు. ఏంటో తెలియదు మనకి ఇదంతా. మనీ వాల్మీకి మహర్షి చెప్తాడు, మనీ ఇది ఇల్యూజన్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచంలో ఉన్న మాయనంతా తీసుకొచ్చి భగవంతుడు డబ్బు రూపంలో పెట్టాడు. మనీ మహర్షి వాక్కులు, ఇది ఒక అజ్ఞాని చెప్పిన మాట కాదు, ఒక మహర్షి చెప్పిన మాట. మనీ ఇది ఇల్యూజన్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచంలో మాయనంతా తీసుకొచ్చి ధన రూపంలో పెట్టాడు. వాల్మీకి చెప్తాడు, మీకు రామాయణమే గైడ్, మీకు రాముడు ఎలా ప్రవర్తించాడు, లక్ష్మణుడు ఎలా ప్రవర్తించాడు, సీతమ్మ ఎలా ప్రవర్తించాడు, అలా ప్రవర్తిస్తాండి మీకు జ్ఞానం. ఎక్కడ జ్ఞానం రాకుండా పోతుందా, అదే గైడ్ వాల్మీకి చెప్తాడు. జ్ఞానం రాకుండా పోతుందా మీకు, ధర్మాన్ని ఆచరించకుండా పవిత్రుడు ఎలా అవుతారు, పవిత్రుడు. కానీ వాడికి ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలగకపోతే అశాంతి ఎలా నశిస్తుంది, కర్మచక్రం ఎలా విడిచిపెడుతుంది, ఎత్తుకి ఎత్తు అనుభవించవలసిందే. నువ్వు అహంకారంతో పని చేసినప్పుడు పుణ్యానికి పుణ్యం, పాపానికి పాపం, ఎత్తుకి ఎత్తు అనుభవించవలసిందే. నీకు ఆత్మజ్ఞానంలో కదా ఈ కర్మలు, అకర్మలు, ఈ పునర్జన్మలు ఇవన్నీ లయమైపోయి సముద్రంలోకి వెళ్ళి నదిలోకి వెళ్ళి లయమైపోయినట్టు, సముద్రంలోకి వెళ్ళి నదులు ఎలాగైతే లయమైపోతున్నాయో, నీ ఆత్మజ్ఞాన సముపార్జనలో కదా ఈ సృష్టి అంతా నీడు ఐక్యమైపోయి ఈ కర్మలన్నీ కరిగిపోయి అక్కడెక్కడ ఆత్మజ్ఞానంలో కదా. అవన్నీ తాత్కాలికాలే, అవన్నీ తాత్కాలికాలే. అని మీకు ఏదో వచ్చినా ఒక అదృష్టం వచ్చిందనుకోండి, మీరు అందరూ బంగారు పిచ్చుకలు అనుకోండి మాట వస్తుంది, అవి తాత్కాలికాలే. మీకు ఏదైనా దుఃఖం వచ్చిందనుకోండి, ఏదైనా ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి, అవన్నీ తాత్కాలికాలే, అవన్నీ తాత్కాలికాలే. భగవంతుడు అంటున్నాడు, అన్ని ఇవ్వగల దేవుణ్ణి, భగవాన్ చెప్తున్నారు అన్ని ఇవ్వగలటువంటి దేవుడు, అన్ని ఇవ్వగల దేవుణ్ణి, అన్ని ఇవ్వటమే కదా తన తాను మీకు ఇచ్చేసుకునే దేవుణ్ణి, అన్ని ఇస్తాడటని మీకు దేవుడు. అవసరమైతే తన తాను కూడా మీకు ఇచ్చేసుకుంటాడు, అంటే మీకు చాకరీ చేస్తాడు దేవుడు. అవసరమైతే మీకు చాకరీ చేస్తాడు, మీకు నీళ్లు మోస్తాడు, నూతులో నీళ్లు తెచ్చి పెడతాడు మీకు. అంటే మనకి ఇది గొప్ప పని, ఇది తక్కువ పని అని ఉంటుంది, దేవుడికి ఇది గొప్ప పని, ఇది తక్కువ పని అని ఉండదు. అమెరికాలో ప్రెసిడెంట్ కూడా వాడు కారు ఆడు కడుక్కుంటాడు, ఏంటి మన కారు మనం కడుక్కుంటున్నాం వాడు మనసులో కూడా అనుకోడు. ఆ సుపీరియారిటీ కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అక్కడ ఏం లేదు. ఎవడు పని ఆడు చేసుకుంటాడు, పక్కవాడిని కూడా నీ జీతం ఎంతైనా అడగరు. మనం ఇంకో పని లేదు, ఎవరికైనా ఉద్యోగం వచ్చిందనుకోండి, వెంటనే నీ జీతం ఎంతైనా అడుగుతాం. అంతకంటే ఇంకోటి చేత కాదు మనకు అడగటాను, మనం మటుకు ఏం చేస్తాం, ఇంకోటి చేత కాదు కదా మనకి. అమెరికాలో 30 సంవత్సరాలు ఒక గదిలో కూర్చుని ఉద్యోగం చేస్తే ఒకటి జీతం ఒకరికి తెలియదు, అడగరు కూడా. అది సెన్స్, అది అడిగితే తప్పు కూడా. నీ జీతం ఎంతైనా అడగరు, అడిగితే తప్పది. మనకి ఇంకో పని లేదు, కనిపించిన వాళ్ళ నీ జీతం అంతా. మనీ సెంట్రెడ్ వరల్డ్, నాట్ నాలెడ్జ్ సెంట్రెడ్ వరల్డ్, మనీ సెంట్రెడ్ వరల్డ్. అది కలాం చెప్పాడు, నువ్వు డబ్బు సంపాదిస్తే నా ఎంత వాడు అవ్వవు, జ్ఞానాన్ని సంపాదించి నువ్వు అవుతావు. దేవుడు గొడవ పక్కన పెట్టండి, దేవుడు ఉన్నాడా లేదని. ఆ 10వ తరగతి పిల్లవాడు మిమ్మల్ని అడిగాడు, నేను చదివేది 9వ తరగతి, నాకు దేవుడు కూడా అక్కర్లేదు, మీలాగ నేను అయిపోవాలి. అంటే వాడు ఏమైనా నువ్వు ధనం సంపాదిస్తే అవుతావు అని అనలేదు, జ్ఞానాన్ని సంపాదిస్తే అవుతావు. స్పిరిచువల్ నాలెడ్జ్, మెటీరియల్ నాలెడ్జ్, మెటీరియల్ వెల్త్, స్పిరిచువల్ వెల్త్ అవటానికి ఏముందో పెద్ద ఆశ్చర్యం కాదు. జ్ఞానాన్ని డబ్బు సంపాదించమని చెప్పడం, జ్ఞానాన్ని సంపాదించి అవుతావు. దేవుడు గురించి భగవాన్ చెప్తున్నారు, దేవుడు అన్ని ఇస్తాడు మీకు, భగవంతుడు అన్ని ఇస్తాడు మీకు. అన్ని ఇవ్వటమే కాదు తన తాను కూడా ఇచ్చేస్తాడు మీకు, అన్ని ఇవ్వటమే కాదు తన తాను కూడా మీకు సరెండర్ అయిపోతాడు, తన తాను కూడా ఇచ్చుకుంటాడు. సర్వము ధారపోయేటానికి సర్వం తను తాను కూడా నీకు ఇచ్చి ఇవ్వటానికి, సర్వము ధారపోయటానికి సిద్ధమైన దాతను, అన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న భగవంతుని పాచిపోయిన కంపు వచ్చే గింజ మీరు అడిగేది. పాచి కంపు కొట్టే గంజిని, పాచిపోయే గంజిని, ఈ గడ్డి పరకల్లా మీరు దేవుణ్ణి అడిగేది, జ్ఞానాన్ని అడిగేది. ఇవాళ పచ్చగా ఉండి రెండు ఎండిపోయే పదార్థాలను మీరు అడిగేది, కాల ప్రవాహంలో కొట్టిపోయే పదార్థాలను మీరు అడిగేది, తన తాను కూడా ఇచ్చుకునే ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న ఈశ్వరుని మీరు మీరు చీపిరి కట్టా అడిగేది. ఇప్పుడు మీకు దేవుడు కనిపించాడనుకోండి, నాకు జ్ఞానాన్ని ప్రసాదించని అడగటం మానేసి ఇల్లు తుడుచుకోవడానికి చీపిరి కట్టలేదు, చీపిరి కట్టమని అడిగితే ఎలా ఉంటుంది అది? చీపిరి కట్ట అడుగుతారు మీరు, మీరు చీపిరి కట్ట అడుగుతారని దేవుణ్ణి అంటే భగవాన్ చెప్తున్నారంటే మనం అలాగే ఉన్నాం కదా, కనిపించడం లేదని కనిపిస్తే చీపిరి కట్ట తప్పించుకోటి అడగం ఏంటి? జ్ఞానం విలువ తెలియదు, జ్ఞానం విలువ తెలియదు అంటే చీపిరి కట్ట విలువ కూడా మనకి జ్ఞానానికి ఎంత విలువ ఉందంటే చీపిరి కట్ట విలువ, చీపిరి కట్టకున్న విలువ కూడా లేదని మనం అనుకుంటున్నాం. అది ఎప్పుడైనా శ్రవణం చేస్తే కదా జ్ఞానం గురించి, అసలు జ్ఞానం విలువ తెలియటానికి ఎప్పుడన్నా అసలు వింటే కదా జ్ఞానం గురించి. ఇప్పుడు కాళ్ళకు కాళ్ళు నడుస్తున్నాం, చేతులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి చూస్తున్నాం, కానీ తలకాయ కూడా ఉంది. ఆ తలకాయకి పని చెప్పడం మనకు ఇష్టం ఉండదు, మనకి తలకాయ ఉంది కదా, కాళ్ళు ఎలా ఉన్నాయి, చేతులు ఎలా ఉన్నాయి, తలకాయ కూడా ఉంది, కానీ ఆ తలకాయకి పని చెప్పడానికి మనకు ఇష్టపడం. బుద్ధి తక్కువ వాళ్ళు, బుద్ధి పాడైపోయిన తర్వాత నీకు ఎన్ని సంపదలు ఉంటాయి, ఎందుకు ఏం చేసుకుంటావు సంపద? పిచ్చోడికి సంపదలు ఎందుకండి? అసలు ఆడి పిచ్చోడు, ఆడికి సంపదలు ఎందుకండి? బుద్ధి పాడైపోయిన తర్వాత నీకు నీకున్న భోగాలు ఏం చేసుకుంటావు నువ్వు? నీ బుద్ధి పాడైపోయిన తర్వాత అన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న దాతను భగవాన్ అంటున్నారు, అన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న దాతను పాచిపోయిన చీపురి కట్ట కోసమో కంపు వచ్చి పాచిపోయిన గెంజి కోసం అని అడిగేది జ్ఞానాన్ని అడగటం మానేసి. అంటే జ్ఞానం విలువ తెలియకుండా బతుకుతున్నావు అని చెప్పడం కోసమే ఈ గొడవ అంతా. ఇప్పుడు ఏం చెప్పే ఆయన అంతా ఎందుకు అలా రిపీటెడ్ గా చెప్తున్నారంటే, అది జ్ఞానం విలువ తెలియటున్నది, విలువ తెలిస్తే సంపాదించుకుంటాం. ఆ జ్ఞానం విలువ మనకు తెలియటున్నది, తెలుస్తుంటే విలువ తెలుస్తుంటే సంపాదించుకుంటాం. ఆ విలువ తెలియక చీపురి కట్ట అడుగుతున్నాం, గంజి అడుగుతున్నాం. జ్వలించి భగవంతుడి కోసం నువ్వు జ్వలించిపోతాంటే, భగవంతుడి కోసం నువ్వు తపిస్తాంటే వేదంలో ఏం చెప్పిందమ్మా నువ్వు ఎలా పవిత్రుడు అవుతావు? వేదంలో ఏం చెప్పింది ఎలా పవిత్రుడు అవుతావు అని చెప్పింది? నిష్కామ దానం, నిష్కామ కర్మ, నిష్కామ కర్మ, నిష్కామ దానం, విద్య, విద్యను ఆర్జించటం వల్ల, తపస్సు చేయటం వల్ల, తపస్సు చేయటం వల్ల మనస్సును ఇంద్రియాలని నియమించుకోవటం వల్ల నువ్వు పవిత్రుడవు, పవిత్రుడు అవుతావు. పవిత్రుడైతే నీకు జ్ఞానానికి ఫిట్ అవుతావు. విద్య లేకుండా, తపస్సు లేకుండా, నిష్కామ కర్మ లేకుండా. అంటే వేదం ఏం చెప్తుందంటే ప్రతి వాళ్ళలోనూ మూడు దోషాలు ఉన్నాయి, ప్రతి మనిషిలోనూ మూడు దోషాలు ఉన్నాయి, ప్రతి జీవుల్లో కూడా. మల దోషం, విక్షేప దోషం, ఆవరణ దోషం. మల దోషం ఎలా పోతుందంటే సత్కర్మలు చేస్తుంటే మలదోషం పోతుంది. లేదా విక్షేపం, గుళ్ళో మన శరీరం ఉంటుంది, మనసు చెప్పుల మీద ఉంటుంది, శరీరం గుళ్ళో ఉంటుంది, చిత్తం చెప్పుల మీద ఉంటుంది. చేతులేమో శివుడు పూజ చేస్తామంటే చిత్తం చెప్పులు పూజ చేస్తాం. శరీరం చాలా మందికి శరీరం ఒక చోట ఉంటుంది, మనస్సు ఒక చోట ఉంటుంది. అది దాన్ని విక్షేపం. చాలా మందికి చదువు రాకపోవడానికి కారణం అదే, శరీరం అక్కడ ఉంటుంది, మనస్సు కూడా ఉంటుంది. అది ఆ విక్షేప దోషం కారణం ఏంటంటే నీకు ఉపాసన వల్ల, భక్తి వల్ల, ఈశ్వరుడిని ప్రార్థించడం వల్ల, ఈశ్వరుడి యొక్క రూపం మీద, నామం మీద నీ మనస్సు నిలబెట్టడం వల్ల నీకు ఆ విక్షేప దోషం, ఉపాసన వల్ల విక్షేప దోషం పోతుంది. ఇంకేంటి ఆవరణ దోషం, వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు పరాయి వాళ్ళు, దుడ్డేసుకుంటాం. ఏదో దుడ్డేసుకుంటాం కదా, ఇప్పుడు ఎలక్షన్లో నిలబడచ్చు, ఎలక్షన్ వీళ్ళు ఎన్ని ఓట్లు పడతాయి, మనకి ఎన్ని ఓట్లు పడవు, వేసి వాళ్ళు ఎవరు, వేయిన వాళ్ళు ఎవరు, ఎన్ని లెక్క వేసుకుంటాం, దుడ్డేసుకుంటాం. దుడ్డి మనం ఎవరికి ఉపకారం చేయాలి, ఎవరికి ఉపకారం చేయకూడదు, ఎవడు కాళ్ళు ఓడగొట్టాలి అని దుడ్డు వేసుకుంటానంటే దుడ్డి, వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళ పరాయి వాళ్ళు, వీళ్ళు నా మిత్రులు, వాళ్ళు నా విరోధులు, ఇలా దుడ్డు వేసుకుంటాం కదా. ఆవరణ దోషం అంటారు దాన్ని, దుడ్డి దోషం అంటే ఆవరణ దోషం. ఈ ఆవరణ దోషం మట్టుకు ఆత్మజ్ఞానం లేకుండా పోదన్నారు. నా వాళ్ళు, పరాయి వాళ్ళు అన్న బుద్ధి, ఆ వేరు బుద్ధి, ఆ సెపరేట్నెస్, ఆ భేద బుద్ధి, ఆ మాయ బుద్ధి ఆత్మజ్ఞాన సంపాదన వల్ల కానీ ఆవరణ దోషం పోదు. మరదోషం సత్కర్మ వల్ల, నిష్కామ వల్ల నశిస్తుంది. విక్షేప దోషం ధ్యానం చేయటం వల్ల, ఉపాసన వల్ల. ధ్యానం చేస్తంటే మనస్సు యొక్క చాపల్యం తగ్గిపోదు, భక్తి వల్ల తగ్గిపోదు, ఉపాసన వల్ల తగ్గిపోదు. ఆవరణ దోషం ఆత్మజ్ఞానం వల్ల నశిస్తుంది. ప్రతి జీవుల్లోనే ఈ మూడు దోషాలు ఉంటాయని వేదం చెప్తాను. ఇంకా భగవంతుడి పట్ల నీకు, గోవిందుడి పట్ల భక్తి ఉందనుకో, జ్వలించిపోతాను అనుకో, ఈశ్వరుడి కోసం కాలిపోతున్నావు, ఈశ్వరుని పొందాలి, ఈశ్వరుని వల్ల కాలిపోకు, ఆపుకోలేని ఆవేదన వస్తుంది. ఈశ్వరుని పొందాలి, జ్ఞానం పొందాలి, ఆ ఈశ్వరుడు ఆపుకోలేని. ఒకరు ఆపుకుందామన్నా ఆపు, కక్కు వస్తా అంటే ఎక్కడ ఆపు చేసుకోగలవు? కక్కు ఆపు చేసుకోగలవు? ఆపుకోలేని ఆపుకోలేని తపన, ఈశ్వరుని పొందాలనేటువంటి ఆపుకోలేని తపన వస్తుంది అనకు. సిద్ధులు నువ్వు కోరక్కర్లేదు, అన్ని సిద్ధులు నీకు వచ్చేస్తాయి. అది కోరితే వచ్చినట్టు, కోరకపోతే రానట్టు కాదు. భగవంతుడు నీకు అన్ని సిద్ధులు ఇచ్చేస్తాడు. అసలు ఆపుకోలేని ఆ భక్తి ఈశ్వరుడి పట్ల శరణాగతి నీకు కలుగుతుంటే అన్ని సిద్ధులు వస్తాయి. కానీ భగవంతుడే కావు, మనకు కావలసింది భగవంతుడి కల్పించిన వస్తువులు కోరుకుంటున్నాం, కానీ భగవంతుని కోరుకోవటం లేదు. అదే మీరాబాయి చెప్పింది. మీరాబాయిని వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమన్నారంటే, కుటుంబం గౌరవం పాడు చేసేస్తా ఉన్నారు మీరాబాయి దగ్గరికి వచ్చి. మీరాబాయి రాజుల అమ్మాయి. రాజుల అమ్మాయి అంటే మొగల్తూరు రాజులు, ఇలా పెద్ద పెద్ద విజయనగరం రాజులు నడుచుకుని అటువంటి రాజుల అమ్మాయి. ఆ మీరాబాయిని కుటుంబ సభ్యులు ఏమన్నారు, ఏదో కృష్ణ గోవింద గోవింద ఇలా తిరుగుతున్నావు నువ్వు, నారాయణ వాసుదేవ జనార్దన. జనార్దనుడు అంటే జనుడి చేత అర్జింపబడేవాడు జనార్దనుడు. ఇలా బజార్లో తిరుగుతున్నావు, కుటుంబం గౌరవం పోతుంది అని కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. కుటుంబ సభ్యులందరూ వచ్చి 10 మంది వచ్చి మీరాబాయితో చెప్పారు. అప్పుడు మీరాబాయి ఏమందంటే, ఈ గౌరవాలు అగౌరవాలు, జయాలు అపజయాలు, ఈ ప్రెస్టేజులు అని భగవంతుడి కల్పించినవి, నాకు భగవంతుడి కల్పించినవి అక్కర్లేదు, నాకు భగవంతుడు కావాలి. రోడ్ల మీద తిరుగుతుంటే కృష్ణ గోవింద యాదవ మధుసూదన మాధవ జనార్దన కేశ, రోడ్ల మీద పడి తిరుగుతుంటే కుటుంబం గౌరవం పోతాయంటే, ఈ గౌరవాలు అగౌరవాలు అనే జీవలక్షణాలు భగవంతుడి చేత కల్పించబడిన మాయ. నాకు భగవంతుడి చేత కల్పించిన వస్తువులు కల్పించిన విషయాలు నాకు అక్కర్లేదు, నాకు భగవంతుడు కావాలి. అది మీరా కుటుంబ సభ్యులతో చెబుతుంది. ఇక్కడ భగవాన్ ఏం చెబుతున్నారంటే, భగవంతుడే కావాలనుకున్నప్పుడు నీకు సిద్ధులు వైపుకి నీ మనస్సు వెళ్ళదు. అసలు ఈ లోకానికి సంబంధించిన విషయాల మీదకి, విషయ చింతన మీదకి వెళ్ళదని. నీకు భగవంతుడే కావాలనుకున్నప్పుడు నీ మనస్సు విషయ చింతన మీదకి వెళ్ళదు. ఆత్మచింతన నిరంతరము, ఆత్మచింతన. మనం నిద్రలో మెలకుగా ఉంటాం అనుకోండి, ఎంత గొప్పగా నిద్రలో మెలకు వస్తున్నాం. నిద్రలో మెలకుగా ఉంటాం అనుకోండి, గాఢ నిద్రలో మెరుకుగా ఉంటాం అనుకోండి, ఆ స్థితి ఎంత వైభవంగా ఉంటుందో చూడండి. గాఢ నిద్రలో రూపాలు లేవు, గాఢ నిద్రలో నామాలు లేవు, గాఢ నిద్రలో గ్రహించబట్టానికంటూ ఏమీ లేదు. గ్రహించేవాడు కూడా అక్కడ లేడు, గ్రహించేవాడు లేడు, గ్రహించబట్టానికి లేడు. అక్కడ బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్, మెరిట్ లెస్, డీమ్ మెరిట్ లెస్, అన్ని లెస్. ఎక్కడ ఎక్కడ గాఢ నిద్రలో. కానీ మనం ఉన్నామా లేదా? మనం ఉన్నాం. గాఢ నిద్రలో మనం లేము, కానీ విషయాలు గ్రహించటం లేదు. కానీ మనం ఉన్నామా లేదా? కానీ ఉన్నాం, మనం ఉన్నాం. ఆ స్టేజ్లో మనకు మెరుగు వచ్చిందనుకోండి, ఎంత అద్భుతం, ఎంత అపూర్వం, ఎంత ఉదాత్తం. దాన్ని ఎత్తించేయటానికి ట్రై చేయి. ఇప్పుడు నీ శరీరం క్షేమం అవ్వకముంది. గాఢ నిద్రలో గ్రహించేవాడు లేదు, గ్రహింపబడే విషయాలు లేవు, ద్వైతం లేదు. కానీ మనం ఉన్నాం లేదంటే, మనం ఉన్నాం. అక్కడ మెరుగు వచ్చింది అనుకో, నీకు ఆ వైభవం ఎంత గొప్పగా ఉంటుంది. అది మాటలతో చెప్పలేము, మనస్సు ఊహించలేదు. అది అనుభవీకే వైద్యం. మరి దేనికి అందుతుంది? బుడబొక్కల మాటలకు అందదు, జ్ఞానానికి అందుతుంది. అందుతుంది అందుతుంది నీ మాటకు అందదు, నీ మనస్సుకు అందదు. మరి దేనికి అందుతుంది? నీ జ్ఞానానికి అందుతుంది. గాడ్ కెనాట్ బి డిసీవ్డ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్. ఈ కూర్చోటాలు నుంచోటాలు వల్ల భగవంతుడు మోసపోడు. భగవంతుడు మనకంటే వివేకవంతుడు, మనకంటే తెలివిగలవాడు, మనకంటే బుద్ధి సూక్ష్మత ఉన్నవాడు. మనకి ఏది మంచిదో మనకంటే ఎక్కువ భగవంతుడికి తెలుసు. వెర్రికల్ కాదు వాడు, సర్వజ్ఞుడు, సర్వసాక్షి. కొంతమంది లోపల వాళ్ళు ఒంటరిగా కూర్చుని లోపల లోపల మనసు లోపల బాగానే ఉంటారు. లోపల బ్రహ్మం ఉంది, లోపల బ్రహ్మం ఉంది అనుకుంటా ఉంటారు. లోపల బ్రహ్మం ఉంది అనుకుంటారు, బాగానే అనుకుంటారు. మళ్ళీ బయట ఉన్న బయట కూడా లోపల ఉంది, బయట ఉన్న బ్రహ్మను చూడలేరు. మళ్ళీ కంగారు పడిపోతారు. అది స్టాండర్డ్ అవ్వాలి. ఆ ఇంటికాడ పూజ గదిలో కూర్చుని లోపల బ్రహ్మం ఇలా చూసుకుంటారు, కళ్ళు మూసుకుంటా ఉంటారు. ఆ కళ్ళు మూసుకున్నప్పుడు బ్రహ్మం ఉందే బ్రహ్మం ఉందనుకుంటారు. కానీ కళ్ళు తెరిచేటప్పటికి మామూలుగా రూపాలు నామాలు గొడవలు అల్ల గొడవ వచ్చేస్తుంది. అలాగే అత్తగారు మామగారు ఏదో గొడవలు వచ్చేస్తాయి. పేచీలు గొడవలు, ఈ లోక వాసన, దేహ వాసన, శాస్త్ర వాసన, ఏదో గొడవలు వచ్చి బయటపోయి కళ్ళు మూసినని చెప్పి ఇలా కళ్ళు మూసుకుంటారు. కళ్ళు తెరిస్తే గొడవ. జ్ఞాని కళ్ళు మూస్తే చూస్తాడు, కళ్ళు తెరిస్తే చూపిస్తాడు. జ్ఞాని కళ్ళు తెరిస్తే, కళ్ళు మూస్తే వాడిని చూసుకుంటాడు, కళ్ళు తెరిస్తే కంగారు పడ్డాడు. వాడు చూసుకునేది మనకు చూపిస్తాడు. లోపల బ్రహ్మం, బయట బ్రహ్మం, పైన బ్రహ్మం, కింద బ్రహ్మం, శరీరం ఉండే బ్రహ్మం, శరీరం లేకపోతే బ్రహ్మం, నడిస్తే బ్రహ్మం, కూర్చుంటే బ్రహ్మం, అంతా బ్రహ్మమే. బ్రహ్మం అంటే బ్రహ్మమే, ఉన్నది ఒక్కటంటే ఒక్కటే. దానికి ద్వితీయం లేదు, దానికి భయం ఎలా ఉన్నదంటే. మిమ్మల్ని చూసి మీకు భయం లేదు, నన్ను చూసి మీకు భయం ఇచ్చు, కానీ మిమ్మల్ని చూసి మీకు భయం లేదు. ఏదైతే అంతటా ఉందో, ఏదైతే తానుగా ఉందో, దానికి భయం ఎలా? ఆ స్థితి నువ్వు పొందే వరకు ఏదో రకమైన భయం నిన్ను వెంటాడుతూ ఉంటుంది. ఆ పూజ గదిలో ఉన్నా అని చెప్పి ఇలా కళ్ళు మూసేసుకుంటారు, ఏదో చూసుకుంటారు. లోపల ఏదో చూసుకుంటారు, బాగానే ఉంటారు. మరి బయటకు వచ్చారనుకోండి, లోపల చూసుకున్నది బయట కనిపించడం మానేస్తున్నది. లోపల చూసుకున్నది బయట ఉన్నది, కానీ రూప దృష్టి మీద, నామ దృష్టి మీద కంగారు పడిపోతుంది. లోపల ఉన్నది బ్రహ్మం, బయట ఉన్నది బ్రహ్మం. కళ్ళు మూస్తే బ్రహ్మం, కళ్ళు తెరిస్తే బ్రహ్మం, ఇంట్లో బ్రహ్మం, సమాధిలో బ్రహ్మం, బ్రహ్మాండంలో బ్రహ్మం. బ్రహ్మము లేకుండా బ్రహ్మాండం లేదు, బ్రహ్మం లేకుండా పిండాండం లేదు. అహం బ్రహ్మాస్మి తత్వమసి, నేను బ్రహ్మమే, నువ్వు బ్రహ్మమే, మరి వేరే బ్రహ్మ అయితే నువ్వెవడు, నువ్వు బ్రహ్మమే, మరి వేరే బుద్ధి ఎందుకు వస్తుంది? ఇదంతా మా ఈ మనస్సు వల్ల వస్తుంది. ఈ మా ఎక్కడుంది? మనస్సులో ఉంది. మనస్సును తప్పించి ఎక్కడో మాయ ఉందనికంటే మళ్ళీ నువ్వు బోల్తా పడతావు. ఈ మనస్సును వదిలేసి ఏదో మాయను జయించడానికి ట్రై చేస్తావు, మళ్ళీ బోల్తాలో పడతావు. అంత మనస్సులో ఉంది. రాబోయే జన్మలకి వికారాలు మనస్సులో ఉన్నాయి, రాబోయే జన్మలకు కారణాలు మనస్సులో ఉన్నాయి, అన్ని మనస్సులో ఉన్నాయి. పూర్వజన్మలకు సంబంధించిన వికారాలు, పూర్వజన్మలకు సంబంధించిన సంస్కారాలు, పూర్వజన్మలకు సంబంధించిన అలవాట్లు మనస్సులో ఉన్నాయి. శరీరం లేవు, మనస్సులో ఉన్నాయి. శరీరం కాలిపోతే జ్ఞానం రాదు, మనస్సు కాలిపోతే జ్ఞానం వస్తుంది. మనం శరీరం కాలిపోవడానికి జ్ఞానం ఎందుకండి? ఈ ముక్కులో గాలి బయటికి వెళ్ళిన తర్వాత చుక్కుని ఎక్కడో పడేసి కాలు చేస్తారు. శరీరం కాలిపోతే జ్ఞానం రాదు, మనస్సు కాలిపోయితే జ్ఞానం వస్తుంది. అయితే మీరు ఈ చమత్కారాల మీద, గాయడీల మీద, మహిమల మీద, ఈ గొడవల మీద మీ మనసు, మీరు కాని విషయాల మీద మీరు మనస్సును పెట్టకండి. మీరు కాని విషయాలు పొందినా మీరు అది మీరు కాదు. అంచేత లేనిపోయిన గొడవలు మీరు కల్పించుకుని కొద్ది దేహాత్మ బుద్ధి పెరిగిపోతుంది. మీకు అక్కర్లేని గొడవలు కల్పించుకుని కొంతమంది అక్కర్లేని మొత్తం ఊళ్ళో దుమ్మంతా రాసేసుకుంటారు ముఖానికి. కొంతమంది ఆ రోడ్డు మీద దుమ్మంతా ముఖానికి రాసుతుంది. కొంతమందికి ఊళ్ళో గొడవ వచ్చినాక వాళ్ళు ఎవరు పిలవరు, పిలవకనే వెళ్ళిపోతారు. ఏంటో వాళ్ళకి సిగ్గు లేదు, అభిమానం లేదు అసలు వాళ్ళకి. కొంతమందికి ఊళ్ళో గొడవ వచ్చిందనుకోండి, వాళ్ళని పిలిస్తే మాకు తగు వచ్చిన తీర్చున్నా పిలిస్తే వస్తే పర్లేదు, పిలవకుండా వెళ్ళిపోతారు. పిలవకుండా వెళ్ళిపోవటం, అడ్డపడిపోవటం. వాళ్ళ పేచీలు ఉంటాయి కదా, పేచీలు పెంచేయటం, భోంచేయటం, పేచీలు పెంచడం, భోంచేయటం. ఇప్పుడు అన్ని గ్రామాల్లో జరిగేది ఇది. ఆ పేచీలు ఎందుకు పెంచుతారని, పేచీలు పెంచకపోతే వీడికి భోజనానికి ఏముండదు. ఈ గ్రామాలన్నీ పాడైపోవడానికి కారణం అది. అన్ని గ్రామాలు అంతే. గ్రామంలో ఏదైనా సమస్య వచ్చిందంటే ఈగలు దోమలు వచ్చినట్టు వాళ్ళినట్టు వాళ్ళిపోతారు. ఈగలు కూడా దోమలు కూడా స్పీడ్గా రావు. వచ్చేసి మీ తగు ఏంటో మేము తీరుస్తూ ఉంటాం. తీర్చలు పెంచుతారు, పెంచటం, ఏదైనా గడ్డి ఉంటే తినటం, పోవటం. అన్ని గ్రామాల్లోనే ఇదే పరిస్థితి. ఇప్పుడు 96 కోట్లు ఉన్నవాడు పేచీలు పెట్టుకుంటున్నారు కదా, చెప్పాను కదా. వాళ్ళు ఎవరో రిలయన్స్ వాళ్ళు ఎవరో పేచీలు పెట్టుకుంటారు. ఆర్థిక మంత్రి దగ్గర అన్నగారు వెళ్తున్నాడు, తమ్ముడు వెళ్తున్నాడు ఆ చిదంబరం దగ్గరికి. ఆ చిదంబరం భార్య పెద్ద ప్లేయర్, ఆవిడ సుప్రీంకోర్టులో బాగా వాదిస్తుంది, చాలా బాగా వాదిస్తుంది ఆర్గ్యుమెంట్లో. ఆవిడ చిదంబరం భార్య అని సుప్రీంకోర్టు ప్లేయర్ ఆవిడ చాలా ఆర్గ్యుమెంట్ చాలా బాగా చెప్తుంది, చాలా తెలిపింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కమాండ్ ఉంది. ఆ జడ్జికి కూడా ఆవిడ చెప్తాండి, విని వినాలి. ఇంకా ఇంకా చెప్పాలంటే చెప్పమ్మంటే అంత చారిత్రంగా చెప్పి పెద్ద ప్లేయర్, సుప్రీంకోర్టులో ఉన్న పెద్ద ప్లేయర్లు ఆవిడ. ఈ అన్నగారు వెళ్తున్నాడు ఫైనాన్స్ మినిస్టర్కి, తమ్ముడు వెళ్తున్నాడు. ఆడేదో ఆడ రాజకీయ నాయకుడు తీపిరాదే అంటున్నాడు, ఇది అంటున్నాడు, ఏదో చేస్తా. ఈ మధ్యన పాపం ఈ అన్నగారు వెళ్తున్నాడు, తమ్ముడు వెళ్తున్నాడు చూసింది ఈవిడి. ఫైనాన్స్ మినిస్టర్ గారు భార్య చూసింది, అయ్యో పాపం వీళ్ళు పాడైపోతున్నారు, పెద్ద మా ఆయన దగ్గరికి కూడా సిద్ధం అవుతారు వీళ్ళు. వాళ్ళు ఆయన గురించి ఆవిడకు తెలుసు కదా, ఎవరు ఆయన గురించి ఆవిడకు తెలుస్తా ఉంటుంది కదా ఎంతో కొంత. అంటే ఆవిడ ఒక సలహా చెప్పింది, ఆశ్చర్యం నాకు. వాళ్ళ తమ్ముడికి ఏమని చెప్పిందండి సలహా? బాబు నువ్వు మీరు ఇక్కడ తిరుగుతున్నారు ఈ రాజకీయ నాయకుల దగ్గరికి, మీ అన్నదమ్ముడు ఇద్దరు, మీరు ఎలా పంచుకుంటారో పంచుకోండి, పేచీలు మీ అమ్మ ద్వారా ఏదో పరిష్కారం చేసుకోండి. నాకు ఆ చిదంబరం గారి భార్య చెప్పింది, ఆవిడ ఎంత మంచి ఆవిడ అనిపించింది. ఆవిడ అవటానికి ప్లేటర్ అవటానికి ఇలా గుప్పుడు ఇలా మూసి ఉంది ఇప్పుడు మీ కుటుంబం, గుప్పుడు మూసుకున్నారు మీ కుటుంబం, గుప్పుడు తెరిచారా నువ్వు మీ అన్న, ఎందుకు పనికి రాకుండా బస్సులు అయిపోతారు ఆలోచించుకోండి. ఈ రాజకీయ నాయకులు తిరిగితే మీ కొంపలు పడిపోతారని చెప్పింది. అక్కడి నుంచి మీకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు, గవర్నమెంట్ మటుకు గవర్నమెంట్ వచ్చేస్తుంది, వెల్త్ ట్యాక్స్ మటుకు వెల్త్ ట్యాక్స్ వస్తుంది. మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బు 90,000 కోట్లు, 80,000 కోట్లు గవర్నమెంట్ తినేస్తుంది పేచీలు పెట్టి వాళ్ళు అయితే. ప్లేడర్లు మేము ఉన్నాం కదా బతకడానికి, మీ పేచీలు పెట్టుకుంటాను కానీ మేము బతకలేం. ఆ తమ్ముడికి చెప్పిన ఆశ్చర్యం వేసింది. ఆవిడ పేరు నళిని, నళిని ఏదో నళిని చిదంబరం ఏదో అంటారు ఆవిడ. ఆవిడ ఏం చెప్పిందంటే తమ్ముడితోటి, అబ్బాయి మీరు ఏదో సంపాదించుకున్నారు అయిపోయింది, మీరు గుప్పుడు, మీ గుప్పుడు ఇలా ఉంది ఇప్పుడు మీ సంసారం, గుప్పుడు ఇలా తెరిచారనుకోండి తినేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. మీరు ఈ ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గరికి వచ్చేసి, ఫైనాన్స్ మినిస్టర్ మా ఆయనే, ఈయన దగ్గరికి వచ్చేసి అలా చేయండి ఇలా చేయండి ఏదో చెప్తున్నారు, ఆయన చూసిన సలహా మీకు చెప్తున్నాడు అనుకోండి, మీరు ఏదో మీ పద్ధతి ప్రకారం మీరు చేసుకోండి, గుప్పుడు బోటు గుర్తుపెట్టుకోండి. నేను చెప్పింది మినిస్టర్ గారు చెప్పింది ఏదో వినండి, ఆయన చెప్పింది వినద్దు అంటలేదు, మీరు ఎలా చేసుకుంటారు చేసుకోండి. పాపం ఆ నల్లిని చిదంబరం ఏమని చెప్పిందంటే, మీరు గుప్పుడు ఎలా ఉంది ఇప్పుడు మీ సంసారం ఎలా ఉంది, గుప్పుడు ఎలా తెరిచారనుకోండి, నష్టపోయేది దేశం కాదు, నష్టపోయేది మీ కుటుంబం, నష్టపోయేది గవర్నమెంట్ కాదు, నష్టపోయేది మీ కుటుంబం, నష్టపోయేది మంత్రి గారు కాదు, నష్టపోయేది మీ కుటుంబం. ఇది ఒక్కటే ఆలోచించుకుని ఇంటికి వెళ్ళని చెప్పింది మినిస్టర్ గారు భార్య. ఆవిడ మంచి ఆవిడ కాబట్టి గుప్పుడు మూసుంది మీ కుటుంబం, ఇప్పుడు గుప్పుడు తెరిచారు అలరైపోతారు. అలరైపోవటమే కాదు డబ్బు అంతా పోతుంది, గవర్నమెంట్ హెల్త్ ట్యాక్స్ వచ్చేస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేస్తారు, ఈ పేచీలు పెట్టుబడులు వచ్చేస్తారు, మీకు నీకు మీ అన్నయ్యకి మధ్యన పేచీలు పెట్టి డబ్బు సగం తినేస్తారు చివరికి. ఈ మోకందరూ వచ్చేస్తారని చెప్పి, గుప్పుడు తెరిచారో వచ్చేసి అందరూ వచ్చి పడిపోతారని చెప్పి. అంటే సంసారం అంటే గుర్తు ఉండాలి కదా, ఆవిడ చెప్పిందండి సంసారం నాకు గుర్తు ఉండాలి. మీలో 90 పేజీలు ఉండొచ్చాయి, మీరు పరిష్కారం చేసుకుని బయటకు వస్తే తినేయడానికి సిద్ధంగా చాలా మంది ఉన్నారు. ఇలా గుప్పుడు కూడా పెట్టి చూపించిందండి ఆవిడ, ఆవిడ పెళ్లి నళ్ళి చిదంబరం. ఇది తెరిచారా ఏమి లేదు, మీ కుటుంబం అల్లరి అయిపోతుంది. గుప్పుడు ఇలా తెరిచారా, దేశం ఏమి నష్టపోదు, దేశం ఏమి నష్టపోదు. మినిస్టర్ గారికి అసలే నష్టం ఉండదు, మినిస్టర్ గారికి నష్టం ఏంటి, మీ కుటుంబం నష్టపోతుంది. మీరు ఆలోచించు. అప్పుడు అనిపించింది నాకు ఆవిడ ఎంత మంచివాడు, నళిని చిదంబరం ఆడి పేరు. చాలా బెస్ట్ ఆర్గ్యుమెంట్ చెప్పుకోవచ్చు సుప్రీంకోర్టులో. ఒకవేళ జడ్జి ఎప్పుడైనా అడుగుతాడు అనుకోండి ఆవిడకి, ఆవిడకి ఆవిడకి ఎలా చెప్పాలో, ఆవిడకి ఆవిడ దగ్గర తగిన ఇన్ఫర్మేషన్ లేదనుకోండి, రేపుడికి వాయి చేయండి రేపు చెప్తానని చెప్పి, ఆవిడ దగ్గర ఇన్ఫర్మేషన్ చేతిలో లేదనుకోండి, అది ఎలా చెప్పాలి, అప్పటికప్పుడు తట్టలేదు అనుకోండి, ఆవిడకి నాకు ఇంకో రోజు వాయి చేయమని అడిగేస్తుంది. అంతేకాని క్లయింట్ ని పాడు చేయదు. ఇదిగో వారి ప్రేరణ గారు వింటున్నారు, బాగా వింటున్నారు ఈ మాటలు, బాగా వింటున్నారు. కంగారు కాదు, కంగారు పడి క్లయింట్ ని మటుకు పాడు చేయదు. మరి నాకు ఇంకో రోజు వాయి చేయబోండి, ఈవేళ నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, కంగారు పడి క్లయింట్ ని పాడు చేయదు. ఇప్పుడు ఏదో సందర్భంలో చెప్పుకుంటున్నాం, ఇప్పుడు తెలిస్తే ఏ కుటుంబమైనా అని. అంటే ఎందుకు చెప్తున్నారంటే, గ్రామాలన్నీ ఇప్పుడు ఎలా ఉన్నాయంటే, ఎవడో పేచీలు పెట్టుకుంటారు కొన్ని, నష్టపోయేది ఆళ్ళే, వీళ్ళు వచ్చి వాళ్ళుపోతారు. ఎవరు మీ పేచీలు తీరుస్తామని వాళ్ళు పోయి పేచీలు పెంచేసి వాళ్ళు తినేస్తారు. జరిగి జరిగేసి అప్పుడు అన్ని గ్రామాల్లో జరిగేది. అంచేది మీరు శాంతి చిత్తం కలిగి ఉండండి. మీకు ఎందుకు చెప్తున్నా శాంతి కంగారు పెట్టుకోకండి. మీరు వ్యవహారాలు ఉంటే సాధ్యమైనసరికి మీరు పరిష్కారం చేసుకోండి. అది మీరు అహంకార పూర్తిగా ఉండకండి. అది ఇందాక చెప్పుకున్నాం కదా, మనం ప్రేమతోటి ఏదైనా ప్రేమతోటి పని చేస్తే సత్వగుణం పెరుగుతుంది, డబ్బు కోసం పని చేస్తే రజోగుణం పెరుగుతుంది. ఎన్నిసార్లు చెప్పుకుంటారు, ప్రేమ కోసం పని చేస్తే, ఇతరుల క్షేమం కోసం, ఇతరుల క్షేమం కోరి పని చేస్తే మనకేం పెరుగుతుంది, సత్వగుణం పెరుగుతుంది. సత్వగుణం మోక్షానికి దారి చూపిస్తుంది. డబ్బు కోసం, దర్పం కోసం, గొప్పల కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం కనుక పని చేస్తే రజోగుణం పెరుగుతుంది. రజోగుణం పాపాన్ని తీసుకొస్తుంది, రజోగుణం కోరికను పెరుగుతుంది, మళ్ళీ శవాలను మోయిస్తుంది. మన చేత ఏదైనా పని చేసామనుకోండి, డబ్బు కోసం చేశామో రజోగుణం పెరిగిపోతుంది. ఇతరుల క్షేమం కోరి ప్రేమ కోసం చేశామో సత్వగుణం పెరుగుతుంది. అదే పని. డబ్బు కోసం 5 రూపాయలు ఇచ్చామనుకోండి, మా ఎంత ఇక్కడ ఉంది, రజగుణం పెరిగిపోతుంది. ప్రేమించి 5 రూపాయలు ఇస్తాం అనుకోండి, సత్వగుణం పెరిగిపోతుంది. సత్వగుణం పెరగటమే కాదు మోక్షానికి దారి. అంచేది నువ్వు నీ అహంకార నీ అజ్ఞానం పెరిగే పనులు చేయకు, నీ అజ్ఞానం పెరిగే మాటలు మాట్లాడకు, నీ అజ్ఞానం తగ్గే మాటలు మాట్లాడు, నీ అజ్ఞానం తగ్గే పనులు పని చెయ్యి. అప్పుడు కానీ నువ్వు అజ్ఞానంలోంచి బయటకు రాలేవు. అయితే జ్ఞానం కంటే మించిన సిద్ధి లేదు, జ్ఞానానికంటే మించిన మహిమ లేదు. జ్ఞానమే ముక్తి, జ్ఞానమే మోక్షం. కొంతమంది ఏమంటారంటే మాకు ముక్తి కూడా అక్కర్లేదని భక్తి చాలంటారు. ఈ కృష్ణ గోవిందుడి భక్తులు అంటారు, అబ్బో ఏం వద్ది మాకు ముక్తి కూడా వద్ది. భక్తి మనకి ఏ భక్తి లేదు, ఎప్పుడు ముక్తి వచ్చేస్తున్నాయి, ఎక్కడ డబ్బులు లేదు, ఎప్పుడు వాడలో కూర్చున్నాయి, ఎప్పుడు వాడలో. ఈ డబ్బు లేని వాళ్ళు ముందు సిద్ధమవుతారు విమానాలకి, డబ్బు లేనివాడు ముందు సిద్ధమవుతాడు వాళ్ళలో కూర్చోడానికి. మనకి భక్తి ఉందంటే భక్తి లేదు, ముక్తి ఎప్పుడు వచ్చేస్తున్నా, ముక్తి ఎప్పుడు వచ్చేస్తుంది. నిజంగా భక్తి ఉన్నవాడు ముక్తి ఇస్తా ఉంటాడు అనుకోండి, దేవుడు ఇప్పుడు కంగారు లేదు తర్వాత చూసుకో. మనకి భక్తి లేదు కదా, మనకి భక్తి లేదు, బుద్ధి లేదు. ఇప్పుడు మనకు నిజంగా భక్తి ఉందనుకోండి, మాట వచ్చింది గోవిందుడు వచ్చి నీకు జ్ఞానాన్ని ఇస్తాను అంటాడు అనుకోండి, తర్వాత చూసుకొచ్చినప్పుడు ఇప్పుడు తొందరగా. మనకు భక్తి లేదు కదా, ఆడు ఎప్పుడు ఇచ్చేస్తాడు, చెయ్యి చెయ్యి ఇచ్చే అంటాడు. అసలు నిజంగా భక్తి ఉన్నవాడు ముక్తి కోరరు అసలు, అందులోనే తర్మలు ఇంతే చాలు. ఆ భక్తి ఉన్నవాడు ఏమనుకుంటారంటే, మనకు భక్తి లేదు కాబట్టి ముక్తో ముక్తో అంటున్నాం. ఆ భక్తి నిజంగా భక్తి ఉన్నవాడు ఏమనుకుంటారంటే, ఇంతే చాలు. అది భక్తిది. మనకి భక్తి లేదు, భక్తి లేదు, ముక్తి లేదు. ఒకవేళ ఎవరైనా కొంతమంది 170 మంది 80 మంది భక్తి ఉన్న వాళ్ళు ఉన్నా, వాళ్ళకి భక్తి అక్కర్లేదు, ముక్తి అక్కర్లేదు. కొంతమందికి మూడు ఉండవు, భక్తి ఉండదు, భక్తి ఉండదు, ముక్తి ఉండదు. కొంతమందికి 180 మంది 70 మంది భక్తి ఉంటుంది. కొన్ని కోటీశ్వరులు కాకపోయినా తిండి బట్ట నీడ ఉంటాయి, ముక్తి ఉంటుంది వాళ్ళకి. అసలు ముక్తి వాళ్ళకి భక్తి ఉన్నవాడు కొంతమందికి భక్తి అక్కర్లేదు, ముక్తి అక్కర్లేదు. అదేమి అసలైన జ్ఞాన సముపార్జన. అయితే ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారు, సిద్ధుల కంటే, మహిమల కంటే, గొప్పల కంటే, డాబుల కంటే, దర్పాల కంటే జ్ఞానం గొప్పదయ్యా. నీకు విలువ తెలియటం లేదు, జ్ఞానం విలువ తెలియటం లేదు. తెలిస్తే నువ్వు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తావు, అలా విలువే తెలియటం లేదు నీకు జ్ఞానం. భగవాన్ మనకి ఇక్కడ బుద్ధి చెప్పేది ఏంటంటే, బుద్ధి చెప్తున్నారు ఆయన మనకి, అందరూ చూడండి శరీరం అందంగా ఉండాలి, శరీరం మెరిసిపోతూ ఉండాలి, మెరిసిపోతుంది తడుక్కు తడుక్కును మన పేరు మెరిసి, మన పేరు గోడ మీద మెరిసిపోతూ ఉండాలి, మన శరీరం మెరిసిపోతూ ఉండాలి. ఇప్పుడు ఈ బ్యూటీ వచ్చినాయి, బ్యూటీ పార్లర్, వాళ్ళు జుట్టు లాగేసి జుట్టు లాగేసి జుట్టు లాగేసి వాళ్ళు చేస్తున్నారు. పాప బ్యూటీ పార్లర్ ఈ బొట్టుకులు లాగేస్తున్నారు, బొట్టుకులు ఉంటాయని కొన్ని ముఖం మీద పెళ్లి కూతురు అందం పోతున్నాయి, బొట్టుకులు అణిచేస్తున్నారు, శుభ్రంగా అణిచేసి బ్యూటీ పార్లర్లు బాగా తయారు చేస్తున్నారు. ఆ జుట్టు అది గొప్ప గొప్ప అందంగా చేస్తున్నారు బ్యూటీ పార్లర్ పెళ్లి. ఈ మధ్యన పెళ్లి కొడుకులు వెళ్ళిపోతున్నారు, పెళ్లి కూతురు వెళ్ళిపోతున్నారు, అది పెళ్లి కుదరకపోయినా ఈ మధ్య కాలేజీ స్టూడెంట్స్ వెళ్ళిపోతున్నారు బ్యూటీ పార్లర్ కి. ఏంటో మరి ఎప్పుడో పెళ్లి కుదురుతుంది కదా, మమ్మల్ని చూసుకోవడానికి వస్తే అందంగా కనపడాలి కదా. నీకు పెళ్లి పేరెంట్ లేదు, నువ్వు ఇంకా నిద్రించుకు ఇప్పటి నుంచి నీ బ్యూటీ పార్లర్ గా అంటే బీఎస్సీ బీఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఎప్పుడోకప్పుడు మమ్మల్ని చూసుకోవడానికి వస్తారు కదండి, ఈ ముఖానికి ఏదో బొత్తులు ఉన్నాయి కదా ఇలాగించేయాలంటున్నారు. ఏం చేయబు, శరీరం గొప్ప అందంగా రైట్, ఇప్పుడు అందంగానే ఉంచుకోండి, అందంగా ఉంచుకోండి, శుభ్రంగా ఉంచుకోండి, నీకు వద్దంటాం లేదు. మీ శరీరం తడుక్కు తడుక్కు తడుక్కుని మెరిచిపోయేలా పెట్టి పెట్టుకోండి, అందంగా ఉంచుకోండి, లేదేమో బాగా ఉంచుకోండి, ఆరోగ్యంగా ఉంచుకోండి, శరీరాన్ని అందంగా ఉంచుకోండి, వద్దంటాం లేదు. బ్యూటీ పార్లర్కి వెళ్ళి రండి అందరూని, ఆ చీర ఎలా కట్టుకోవాలో నేర్పుతారు, బొట్టు ఎలా పెట్టుకోవాలో, చీర ఎలా కట్టుకోవాలి అని నేర్పుతారు బ్యూటీ పార్లర్లు. కొంతమంది చీర కట్టుకోవడం చేత కదా, ఎలా కట్టుకోవాలో చెప్తారు బ్యూటీ పార్లర్లు. ఇవన్నీ నేర్చుకోండి, నీ వద్దంటాం లేదు. నేను చెప్పి ఇక్కడ భగవాన్ బోల ఏంటంటే, నీ శరీరం అంత అందంగా ఉండాలి నువ్వు అనుకుంటున్నావు, అందంగా అట్టి పెట్టుకో, వద్దంటలు, మరి నీ మనస్సు ఎంత అందంగా ఉండాలి. ఈ భగవాన్ గోళ మనకు పట్టుకుంది, ఆయన గోళ మన గోళకు. నీ శరీరం నువ్వు అందంగా అట్టి పెట్టుకో వద్దంటలు లేదు, మరి నీ మనస్సు ఎంత అందంగా ఉండాలి. నీ శరీరం అందంగా ఉంటే నీకు మోక్షం రాదు, నీ శరీరం అందంగా ఉంటే నీకు జ్ఞానం రాదు. మనస్సు అందంగా ఉంటే ముక్తి వస్తుంది, మనస్సు అందంగా ఉంటే జ్ఞానం వస్తుంది. అందమైన శరీరానికి కాదు జ్ఞానం వచ్చేది, అందమైన మనస్సుకు మాత్రమే జ్ఞానం వస్తుంది. నీ శరీరం అందంగా ఉండొచ్చు, అది కూడా భగవంతుడు నీకు ఇచ్చిన వరమే, నేను కాదంటాం లేదు. అయితే అందమైన శరీరానికి జ్ఞానం రాదు, అందమైన మనస్సుకి బ్యూటిఫుల్ బాడీకి జ్ఞానం రాదు, బ్యూటిఫుల్ మైండ్ కి, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మైండ్ కి మాత్రమే జ్ఞానం వస్తుంది. మీ శరీరం అందంగా పెట్టుకోండి, నేను కాదంటాం లేదు. మరి మీ మనస్సు అందంగా ఉండొద్దా? అందం లేని మనస్సుకి, అందం లేని మనస్సుక ఆత్మజ్ఞానం, అందం లేని మనస్సుక మోక్షం, అందం లేని మనస్సుక నిర్వాణ స్థితి, అందం లేని మనస్సుక గోవిందుడు కట్టుబడేది. అందం లేని మనస్సుకి గోవిందుడు కట్టుబడతాడా? మీ శరీరం అందం చూసుకోండి, కానీ మనస్సు మాట మనస్సు అందంగా ఉండొద్దా? మనస్సుకి అందం అవుతా? అయితే నువ్వు బయట లోకంలో చూసే అద్భుతాల కంటే నీ లోపల ఒక అద్భుతం ఉంది, నీ హృదయంలోనే అద్భుతం ఉంది. నీ హృదయంలోని అద్భుతానికి మించిన అద్భుతం అసలు లోకంలో లేనే లేదు. ఒక చైతన్యం తప్పించి, ఒక సత్యం తప్పించి, బ్రహ్మ పదార్థం తప్పించి మిగతా అన్ని దృశ్యాలే. నీ మనసు అంతేదో, నీ కనిపించే విషయాలు కూడా అంతేలేదు. నువ్వు చేయవలసింది విషయ చింతన కాదు, నువ్వు చేయవలసింది ఆత్మచింతన. నువ్వు ఏది తలిస్తే అది అవుతావు, ఏది చింతిస్తే అది అవుతావు. చెడ్డని చెడ్డ చింతిస్తూ నువ్వు మంచి అవ్వలేవు, చెడ్డని చింతిస్తూ నువ్వు మంచి ఎలాగవుతావు, మంచి అవ్వలేవు. సోక్రటీస్ని ఒకరు అడిగారు, ఏమిటండి రోజు కొన్ని వందల మంది మిమ్మల్ని చూడటానికి వస్తున్నారు, మనకి ఏమీ తెలియదు, అన్ని తెలుసు అనుకోండి. సోక్రటీస్ని ఒకరు అడిగారు, ఎందుకంటే కొన్ని వందల మంది వస్తారు రోజు మిమ్మల్ని చూడటానికని. నాకు ఏమీ తెలియదు అన్న సంగతి నాకు తెలుసు, అందుకు అన్నాను అందరూ చూడటానికి వస్తుంది, నాకేమీ తెలియదు. సోక్రటీస్ అంటాడు, మీకు ఎంఏ పాలిటిక్స్ లో వస్తారు వీళ్ళు, ఎంఏ పాలిటిక్స్ లో సోక్రటీస్ ప్లేటో వీళ్ళందరూ వస్తారు. సోక్రటీస్ వస్తాడు, ప్లేటో వస్తాడు, ఇంకా చాలా మంది ఉన్నారు ఫిలాసఫర్స్ అందరూ పాలిటిక్స్ ఎంఏలో వస్తారు. వీడంటాడు ఎవడు, సోక్రటీస్ అంటాడు, నన్ను చూడటానికి చాలా మంది వస్తున్నారంటే నాలో విశేషం ఏమి లేదు, నాకేమీ తెలియదు అన్న సంగతి కూడా నాకు తెలుసు, అందుకే నన్ను అందరూ చూడటానికి వస్తున్నారు. మనకి ఏమీ తెలియకపోయినా అన్నీ తెలుసు అనుకోవటం, అసలు ఇంకోటి ఏ పని లేడు, ఎప్పుడు అడవుడిగా ఉంటాడు. ఏ పని లేనివాడు మనం అడుగుతాం ఏం చేయాలి, ఏం పనిని తీరుబడలేదంట. అరే పని పాటు ఏమి లేనివాడే తీరుబడలేదని చెబుతాం. గాంధీ గారు దేశం అంతా పనిచేస్తూ, దేశానికి సంబంధించి పనిచేస్తూ రోజు భగవద్గీత అధ్యయనం చేయటం ఎప్పుడు మానలేదు, రామనామం మానలేదు. ఇప్పుడు గాంధీ గారి కంటే పెద్ద పనులు చేస్తున్నాం మనం, ఏమి ఎవడు చూసినా మేము బిజీగా ఉన్నాం ఏం చేస్తారో మనకు తెలియదు. ఎవరైనా అడిగి ఏంటి ఏం చేస్తున్నా, ఏం చేస్తున్నాడు బాబు బిజీ, మా పనులు మాకే చేయటం లేదని. బిజీ అంటే అజ్ఞానానికి బిజీ, అజ్ఞానం పెంచుకోవడానికి బిజీ, అహంకారాన్ని పెంచుకోవడానికి బిజీ, చచ్చిపోయిన తర్వాత చీకటి లోకాలకు వెళ్తానికి మెట్లు కట్టుకుంటున్నారా, అంటే డార్కెస్ట్ నైట్స్కి వెళ్తానికి అని మెట్లు. ఎవరు చూసినా మేం బిజీ అంటున్నారు, ఏం చేస్తున్నారో తెలియదు మరి. ఏముండ ఐఎమ్ వెరీ బిజీ అని అంటారు, ఐఎమ్ వెరీ బిజీ అని వాడు, ఇంకా రామనామం ఆడేం చేస్తాడు. ఎవరిని అడిగినా సరే బిజీ ఏమో మా పనులు మాకే చేయడం లేదు, బిజీగా ఉన్నారు వీళ్ళు. ఏం చేస్తున్నారు బిజీగా ఉండి వీళ్ళు, అదే లోక కళ్యాణం చేస్తున్నారా, లేదా వాళ్ళు కళ్యాణ గుణాలు పెంచుకుంటున్నారా, వీళ్ళు బిజీగా ఉండి లోకానికి ఏమైనా కళ్యాణం చేస్తున్నారా, లేదా కళ్యాణ గుణాలు పెంచుకుంటున్నారా, దేనికి బిజీగా ఉన్నాడు? ఎవరిని అడిగినా ఐఎమ్ వెరీ బిజీ. దేనికోసం బిజీగా ఉన్నావు? నువ్వు గాంధీ గారి కంటే బిజీగా ఉన్నావా? ఈ పని పాటు లేని వాళ్ళే ఈ మాటలు చెప్పి, వాడు బిజీగా ఉన్నాడా? బిజీగా ఉంటే ఏంటి, వాడు చేసేది ఏంటని ఆయన ఇంటికి పనికిరాడు, సమాజానికి పనికిరాడు, బిజీగా ఉన్నారంటాడు. ఏమో ఈ మధ్య బిజీ అయిపోయాను అంటారు. అంటే ఇదివరకంటే ఎక్కువ అయిపోయినట్టు, బిజీ అయిపోయినట్టు, ఈ మధ్యన ఎక్కువ బిజీ అయిపోయారు అంటున్నాడు. వాళ్ళు ఏమైనా సాధిస్తున్నారంటే ఏం కనపడదు మనకి. కొన్ని లోపల ఏమైనా దిగుతున్నారు, లోపల హృదయంలోకి ఏమైనా దిగుతున్నారంటే అది కనపడదు. వాడు వాపుని చూసి బలుపు అనుకోవటం. మనకు బోధకాలు వస్తే బలంగా ఉన్నాడు అర్థం, బోధకాలు వచ్చిందనుకోండి మాకు ఈ మధ్యన బలంగా ఉన్నాంటే ఆ మాటకు అర్థం ఏంటి? అసలు వాపు బలుపు అవదు. ముగిస్తున్నాం. అయితే అన్ని దృశ్యాలు, అన్ని ఆల్ బాడీస్ ఆర్ షాడోస్, అన్ని నీడలే. ప్రపంచం ఒక నీడ, శరీరాలు నీడలు, అన్ని తలంపులే. సావులు పుట్టుకలు, ఈ అన్ని తలంపులకి మూలం దేహము నేననే తలంపు. ఆ దేహము నేననే తలంపు నీకు లోపల నుంచి వస్తుంది, బయట నుంచి రావటం లేదు. అది ఎక్కడికి వస్తుంది? అక్కడ దాన్ని అక్కడికి ఉపసంహరించి ఉపసంహరించి విత్డ్రా చేయి, విత్డ్రా చేయి. ఆ మూల తలంపుకి ఇతర తలంపులు వస్తాయి. శరీరం నువ్వు చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకుంటావు. ఎవరు చనిపోతున్నారు? దేహంతో తాదాత్మ్యం పొందే తలంపుకి ఇంకో తలంపు వస్తుంది, చనిపోతున్నారన్న తలంపు. ఆ మూల తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రథమ తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? నీ లోపల నుంచి వస్తుంది. దాని ఉపసంహరి దాని విజృంభణ పనికి రాదు. నువ్వు చేయవలసిన సాధన, నువ్వు చేసిన సాధన వల్ల మనస్సు అణగాలి. అంతేకాని మనస్సు యొక్క విజృంభణ, నువ్వు సాధన చేసి సాధన చేసి సాధన చేసి నువ్వు కష్టపడి కష్టపడి సంపాదించుకోవడానికి కాదు, అప్పులు చేయడానికి కాదు. మీరు ఈ సంపాదించడం ఎందుకంటే అప్పులు చేయడానికి కాదు, 24 రూపాయలు వెనకేసుకోవడానికి. సంపాదించేటి పని అయితే ఏం సంపాదిస్తున్నారంటే అప్పులు చేస్తున్నారంటే ఆ మాటకు అర్థమేంటి? అసలు నువ్వు సాధన చేసి సాధన చేయడం మనస్సు అనగా, మనస్సు యొక్క విజృంభణ సాధన కాదు. మనస్సు యొక్క విజృంభణ సాధన కాదు, మనస్సు అనగటం సాధన. నీ సాధన వల్ల మనస్సు అణుగుతుందా లేకపోతే మనస్సు విజృంభిస్తుందా? నువ్వు కష్టపడి 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 4 రూపాయలు సంపాదించుకుంటున్నావా? కష్టపడి కష్టపడి అప్పులు చేస్తున్నావా? ఎందుకంటే కష్టపడటం ఏదో 4 రూపాయలు సంపాదించుకోవడానికి, లేదా అప్పులు చేయడానికే. సాధన చేస్తున్నావంటే సాధన చేస్తున్నావు, సాధన చేస్తున్నావు అంటే సాధన నీ మనసు అనగటానికే, మనసు విజృంభించడానికే. విజృంభించిన మనసుకి ఏది రాదు. వాడికి ఏహం లేదు, పరం లేదు. మనసు యొక్క విజృంభణ పెరిగే వాడికి ఏహం లేదు, పరం లేదు. వాడు దీనికి పనికిరాడు, దానికి పనికిరాడు. అదే ఇంగ్లాండ్ లో రచయిత చెప్పాడు. ఇంగ్లాండ్ లో రచయిత ఏం చెప్పాడంటే, దేనికి పనికిరాని వాడు ఎవడైనా మీ కుటుంబంలో ఉన్నాడనుకోండి, వాడు చూసి కంగారు పడకండి, వాడిని చూసి మీరు బెంగ పెట్టుకోవద్దు, వాడిని రాజకీయాల్లోకి తోలేయండి. ఎందుకు పనికిరాని వాడు ఎవడైనా మీ కుటుంబంలో ఉంటే వాడిని గురించి మీరేం బెంగ పెట్టుకోవద్దు, వాడిని రాజకీయాల్లోకి తోలేయండి. అయితే మంచి అవుతాడు, లేకపోతే రోడ్లు మీద తిరుగుతాడు. మీకు ఎలాగ పనికిరాడాడు? మీకు పనికిరాని వాడిని అందరూ రాజకీయాల్లోకి తోలేయండి, అయితే మంచి అవుతాడు. ఒకరు మంచి అవ్వకపోయిన నష్టంలో రోడ్లు మీద తిరుగుతూ ఉంటాడు. మీకు ఎందుకు, మీ కుటుంబంలో ఎందుకు పనికిరాని వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి మీరేం బెంగలు పెట్టుకోవద్దు, రాజకీయాల్లో ప్రవేశపెట్టండి. అలాగ వెళ్ళిపోయి మంత్రి అవుతాడు. మరి మంత్రి అవ్వకపోయిన మీకు ఎలాగ నష్టం లేదు, అలా రోడ్ల మీద తిరుగుతాడు, మీ కుటుంబానికి ఎలాగ ఉపయోగపడ్డా కదా. మంత్రి అయితే ఏదైనా ఉపయోగపడతాడు పోనే, రాజకీయాలకు తోలేమని చెప్పాడు. ఇంగ్లాండ్ లో రచయిత చెప్పాడు, మీ ఇంట్లో పనికిరాని వాళ్ళు ఉంటే బెంగలు పెట్టుకోవద్దు, వాళ్ళని రాజకీయాల్లో పెట్టండి అని. అంటే భగవాన్ గోళ ఏంటంటే, ఆయన గోళ 10 నిమిషాలు మనం సొంతం చేసుకుని, మన గోళ వేరుగా ఉందనుకోండి, ఆయన గోళ ఈ 10 నిమిషాలకు నేను పట్టించు. ఆయన గోళ ఏంటంటే, నువ్వు అనాత్మని చింతిస్తున్నావు, అనాత్మ గురించి ఆలోచిస్తావు, నువ్వు అసత్యం గురించి ఆలోచిస్తున్నావు, అసత్యంలో ఉన్నావు. నువ్వు అసత్యం గురించి అసత్యంలో జీవిస్తున్నావు, అనాత్మ గురించి ఆలోచిస్తావు, అనాత్మలో ఆత్మను ఎదుగుతున్నావు. నువ్వు అనాత్మలో ఆత్మను ఎదిగితే ఎలా జరుగుతుంది? నువ్వు ఆత్మ విచారణ చేస్తే ఆత్మ జరుగుతుంది, అనాత్మ విచారణ చేస్తే ఆత్మ ఎలా జరుగుతుంది? మన మెడ్రాస్ వెళ్ళాలనుకుని కలకత్తా వెళ్ళి రైల్లో కూర్చుంటే కలకత్తా ఎడతాం, కానీ మెడ్రాస్ ఎలా కడతాం? నువ్వు చేసేది అనాత్మ విచారణ. ఆత్మను పొందుదాం అనుకుంటున్నావు, ఆత్మ విచారణ చేస్తే ఆత్మ పొందుతావు, ఆత్మ విచారణ చేస్తే ఆత్మను పొందుతావు. అనాత్మని విచారణ చేస్తూ 24 గంటలు ఒక నిద్రలో తప్పించి, అంటే మనం 60 సంవత్సరాలు బతికాం అనుకోండి, 20 సంవత్సరాలు నిద్రలో ఉంటాం. ఇంకా మన భక్తి కోసం పని చేసుకున్నా, భక్తి కోసం పని చేసుకున్నా, ముక్తి కోసం పని చేసుకున్నా 40 సంవత్సరాలు. 60 సంవత్సరాలు మనం అందరం బతికాం అనుకుందాం, 20 సంవత్సరాలు నిద్రపోతాం. 60 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు నిద్రపోతాం. ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నాయి? 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలైనా మనం భక్తి కోసం ప్రయత్నం చేసుకున్నా, భక్తి కోసం ప్రయత్నం చేసుకున్నా, ముక్తుల కోసం ప్రయత్నం చేసుకున్నా, నారాయణుడు ఐక్యం అవటానికి ప్రయత్నం చేస్తాం. అవుట్ ఆఫ్ 60 ఇయర్స్ 20 ఇయర్స్ మనం గాడి నిద్రలో ఉంటాం. అంటే 3 అంచుల్లో 1 వంతు భాగం స్లీప్ లో ఉంటాం. ఇంకా అక్కడ ఆ స్లీప్ లో భక్తి లేదు, భక్తి లేదు, ముక్తి లేదు, ఏక నిద్ర మంచం. కేర్ ఆఫ్ అడ్రస్ మంచం, మంచం తర్వాత కంచం. ఇది అనాత్మ విచారణ చేస్తంటే లోక విచారణ చేస్తాను నీకు ఆత్మ తెలియదు. ఆత్మ విచారణ చేస్తంటే ఆత్మ తెలియదు. ఆత్మ విచారణ చేయి నీకు ఆత్మ లభ్యమవుతుంది. లోక విచారణ చేస్తంటే నీకు ఆత్మ ఎలా తెలుస్తుంది? ఆత్మ తెలియసరి కదా లోకానికి సన్నిహిత అవుతాం, లోకవాసన పెరుగుతుంది. లోకవాసన పెరుగుతుంది. నువ్వు అనాత్మ విచారణ చేస్తంటే దేహవాసన పెరుగుతుంది, లోకవాసన పెరుగుతుంది. చివరిలో ముగిస్తున్నాం ఆచార్యులు వారు చెప్పిన మాట, ది గ్రేట్ ఆచార్య, ప్రథమ ఆచార్య శంకరాచార్య, మీరు పూర్వజన్మలో అనేక జన్మల్లో మీరు పుణ్యం కనుక చేసి ఉంటే, అనే పూర్వజన్మల్లో మీరు అనేక జన్మల్లో కనుక సత్కర్మ చేసి ఉంటే, పుణ్యం కనుక చేసి ఉంటే, మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ ఈ మూడు లభ్యమవుతా ఉన్నాడు ఆచార్య. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ, మీరు పూర్వజన్మల్లో కనుక పుణ్యకర్మలు చేసి ఉంటే ఆ పుణ్యకర్మ యొక్క ఫలితంగా మనకి మానవ శరీరం వస్తుంది. ఈ మానవ శరీరం వస్తుంది అంటే జంతువుల్లో కంటే మానవ శరీరంలో కొంచెం బుద్ధి వికాసం ఎక్కువ ఉంటుంది. గొర్రెలు చూడండి, ఓ గొర్రెలతో గొర్రెలు అలాగే వెళ్ళిపోతాయి. మనుషులు కూడా అంతే, సొంత ఆలోచన తక్కువ ఉంటుంది. మనుషుల్లో కూడా ఎత్తివారు చేతి బిడ్డలు, సొంత బుద్ధి సుఖ పెడుతుంది, పరాయి బుద్ధి దుఃఖ పెడుతుంది. అనేక జన్మల్లో మీరు పుణ్యం చేయటం వల్ల మీకు మానవ శరీరం వస్తుంది. ఈ మానవ శరీరాన్ని మీరు పాడు చేసుకోవాలి. ఈ మానవ శరీరాన్ని పాడు చేసుకోవడం ఎలా ఉంటుందంటే, మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే 1000 రూపాయలు కాగితాలు పెట్టి కాఫీ కాసిస్తే ఎలా ఉంటుందో, మానవ శరీరాన్ని అనవసరమైన విషయాలకు ఉపయోగించుకున్న అలా ఉంటుంది. మనుష్యత్వం, ఈ మానవ జన్మ రావటం, ఇది పూర్వపుణ్య ఫలితంగా వస్తున్నట్టు ఈ మానవ శరీరం. ముముక్షత్వం ఎలాగండి, జ్ఞానం సంపాదించాలి, మోక్షం సంపాదించాలి, ఏకం పరం రెండు సాధించాలి. మెటీరియల్ సైడ్, స్పిరిచువల్ సైడ్, మెటీరియల్ సైడ్ అండ్ స్పిరిచువల్ సైడ్. రామకృష్ణుడు అంటాడు, పోనీ ముందు ఒక చేతితో ప్రపంచాన్ని పట్టుకోండి, ఇంకో చేతితో దేవుణ్ణి పట్టుకోండి, కొంతకాలానికి రెండు చేతులతో కూడా దేవుణ్ణి పట్టుకునే స్టేజ్కి వచ్చేస్తారు. మీరు ప్రథమంలో ఒక చేతితో ప్రపంచాన్ని, ఇంకో చేతితో దేవుణ్ణి పట్టుకున్నా కొంతకాలానికి మీ సాధనా బలం వల్ల రెండు చేతులతో దేవుడి పాదాలను పట్టుకునే శక్తికి వచ్చేస్తారు. దేవుడి పాదాలే మనకు ముక్తికి తీసుకెళ్లే బాటలు. మనుష్యత్వం, మోక్షం, దీనికి మోక్షం పొందడానికి డబ్బు అక్కర్లేదు, మోక్షం పొందడానికి ఏం అక్కర్లేదు, తెలుసుకోవాలన్న కాంక్ష, శ్రద్ధ. శ్రద్ధ వల్ల జ్ఞానం వస్తుంది, శ్రద్ధ వల్ల సాధన చేస్తాం, శ్రద్ధ వల్ల తరిస్తాం. శ్రద్ధ అనేది రెండు అక్షరాలు. అంటే మీకు మనుష్యత్వం, ముముక్షత్వం, అంటే మోక్షం పొందాలని వాడికి ఆ జిజ్ఞాస కావాలి, ఆ ముముక్షత్వం రావాలి. అది కూడా ఊరికే రాదు, ఎవరైనా చెబితే వచ్చేది. మీరు పూర్వజన్మలో కొన్ని సత్కర్మలు చేసి ఉంటే వస్తుంది. మనం చేయలేదు, చూడలేదు, మనం ఏం సత్కర్మలు చెయ్యక్కర్లేదు, ఎవరైనా చేస్తే గౌరవించాలి వాటి కూడా మనకు లేదు. మనం సత్కర్మలు మనం చెయ్యక్కర్లేదు, ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నారనుకున్నాడు చూసి సంతోషించాలి వాటి కూడా మనకు లేదు. మనం చెయ్యక్కర్లేదు, ఎవరైనా చేసిన వాళ్ళు చూసి సంతోషించాలి వాటి కూడా మనకు లేదు. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ, మహర్షులతోటి, మహాత్ములతోటి, యోగులతోటి, ఆ జ్ఞానులతోటి సహవాసం. మీకు పూర్వపుణ్యం లేకపోతే మహర్షుల యొక్క, మహాత్ముల యొక్క ఆ సహవాసమే మీకు రాదు. మీరు ఒకటి మర్చిపోకండి, మానవ దేహం వచ్చింది, వస్తే సరిపోదు. చిల్లర విషయాలకి, స్వల్ప విషయాలకి, అక్కర్లేని విషయాలకి శరీరాన్ని పట్టుకెళ్ళి, ఇది ఎవడైనా మీ ఇంటికి చుట్టం వస్తే కాఫీ కాయడానికి 1000 రూపాయల నోట్లు తగలేసి కాఫీ కాసిస్తే ఎలా ఉంటుందో, చిల్లర గొడవలకి మీ శరీరాన్ని పాడు చేసుకుంటే అలాగ ఉంటుంది. ఈ శరీరాన్ని, మనస్సుని మోక్షం పొందడానికి మ్యాక్సిమం ఉపయోగించుకోండి. మ్యాక్సిమం మనోదేహములు, ముముక్షత్వం, మీకు ఆ జ్ఞాన కాంక్ష, జ్ఞానం పొందాలి, ఆత్మజ్ఞాన సముపార్జన చెయ్యాలి. టు నో, టు నో, టు నో, టు నో, తెలుసుకోవాలన్న కాంక్ష, జిజ్ఞాస రావాలన్నా పూర్వజన్మలో ఎంతో కొంత మీరు సత్కర్మ చేసి ఉండాలి, నిష్కామ కర్మ చేసి. మీరు పూర్వజన్మలో ఏం పుణ్యం చేయకపోతే మహర్షులతోటి, యోగులతోటి, సత్పురుషులతో సహవాసం చేయాలన్న బుద్ధి కూడా మీకు రాదు. ఆచార్య వారు చెప్తారు వివేక చూడమంటారు. ఇవన్నీ కూడా మనుష్యత్వం, ముముక్షత్వం, మహర్షులతోటి, యోగులతోటి, జ్ఞానులతోటి సహవాసం చేయాలన్న కాంక్ష కూడా మీరు పూర్వజన్మలో పుణ్యం చేయకపోతే ఏమీకి రాదు. ఆ బుద్ధి మీకు వచ్చాక మహర్షులతోటి సహవాసం మీ బుద్ధి శుద్ధి అవుతుంది. మీ బుద్ధి శుద్ధి అయ్యాక అప్పుడు కదా మీకు జ్ఞానం. రాబోయే ప్రవచనాలు ఇంతకీ ఇలా భగవాన్ చెప్పింది ఏంటంటే, అన్నిటికంటే ఉత్కృష్టమైనది, అన్నిటికంటే ఉదాత్తమైనది, అన్నిటికంటే మహోన్నతమైనది జ్ఞానంతో. ఏది జ్ఞానంతో, జ్ఞానంతో సమానమైనది లేదు, జ్ఞానం జ్ఞానానికి మించింది లేదు, జ్ఞానంతో సమానమైనది లేదు. ఒక మనిషికి ఎన్ని మహిమలు చేసే శక్తి ఉన్నా అవన్నీ మనసుకు సంబంధించినయే, అవన్నీ మనసు చేసే గారడీలు, అజ్ఞానానికి సంబంధించినయే. అంచేది అన్నిటికంటే సిద్ధి గొప్ప సిద్ధి, ఆత్మసిద్ధి. అంచేది నువ్వు ఏది ఏదైతే సత్యమో దాని తాలూకు దానితో నువ్వు తాదాప్యం పొందటమే నిజమైన సిద్ధి. ఆ సిద్ధి మాటకే నేను ప్రకృతి గుణాలలోంచి విడుదల చేస్తుంది, కర్మచక్రంలోంచి విడుదల చేస్తుంది. అక్కడ నీ జన్మలన్నీ సమాప్తమైపోతాయి. ఎక్కడ? మహాజ్ఞానంలో. శంకరాచార్య వారు వివేక చేయడం అని అంటారు, నీకు ఆ రజ్జు జ్ఞానం కలిగే వరకు, ఆ రజ్జు ఆ తాడు తాడిగా కనిపించే వరకు, ఆ తాడు నీకు పాము కింద కనిపిస్తుంది. ఆ తాడు తాడు తాడిన జ్ఞానం కలిగే వరకు నీకు సర్పబుద్ధి పోదు. రజ్జు జ్ఞానం కలిగే వరకు నీకు సర్పబుద్ధి పోదు. అలాగే ఏదైతే ఉందో ఆ ఉన్నది నీకు వ్యక్తమయ్యే వరకు లేనిది ఉన్నట్టు అనిపిస్తూనే ఉంటుంది, తాళ్ళలో పాము కనిపించినట్టు. అంటే రజ్జు జ్ఞానం నీకు రాకపోతే నీకు సర్పబుద్ధి పోదు. ఆత్మజ్ఞానం కనుక నీకు రాకపోతే, ఆ భగవద్ దైవజ్ఞానం కనుక నీకు రాకపోతే, ఈ లోకమే నిజం, లోకమే సర్వస్వం, దేహమే సర్వస్వం, సత్యం కానిది సత్యం అనే కనిపిస్తుంది. ఆ రజ్జు జ్ఞానం, ఇది రజ్జు అని నీకు స్పష్టంగా తెలియకపోతే ఆ రజ్జువే నీకు పాము కింద కనిపిస్తుంది. రజ్జు జ్ఞానం రాకుండా నీకు బుద్ధి ఎక్కడికి పోతుంది? ఆత్మజ్ఞానం, ఆత్మబుద్ధి రాకుండా నీకు ఇష్టావు బుద్ధి ఎక్కడికి పోతుంది? ఆత్మజ్ఞానం లేకుండా నువ్వు లోక జ్ఞానంలోంచి, లోకం యొక్క మాయలోంచి కూడా విడుదల పొందుతావు? అది సాధ్యమే కాదంటాడు ఆచార్య స్వాములు వారు. ఇది గ్రేట్ ఆచార్య, ఈ శంకరాచార్య ప్రథమ ఆచార్య, మొదటి ఆచార్య. రజ్జు జ్ఞానం లేకుండా నీకు సర్పబుద్ధి పోతుందా? ఆత్మబుద్ధి రాకుండా ఈ శవబుద్ధి పోతుందా? రాబోయే ప్రవచనాలు 12వ తేదీ, ఈ నెల 12వ తేదీ కాపవరంలో, లంకలకోడి సమీపంలో ఉన్నటువంటి కాపవరంలో, ఈ నెల 12వ తేదీ, 16వ తేదీ జిన్నూరు రమణ కేంద్రం. ఈ రెండు ప్రవచనాలు ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి. అది ఒకటి ముఖ్యం. ఈ ఈస్ట్ కూడా ఎవరికి సంబంధించింది? అది ఈస్ట్ గోదావరిలో ఉన్నాం అప్పుడు మనం. భగవాన్ అంటారు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అన్ని మనసు ఎంత నిజమో ఇవి కూడా అంతే నిజం. ఏ ప్రాంతము, ఈ ప్రాంతము, ఈ విభజనలు, ఈ కాలము, ఈ జాతి, ఈ గోత్రము, ఈ నీడలు, నీ మనసు ఎంత నిజమో అంతే. ఈ కులాలు, గోత్రాలు, ఈ జాతులు, నీడలు, నీ మనసు ఎంత నిజమో అంతే నిజం. ఇవన్నీ పరమాది అంతిమ సత్యం కాదు. ఈ ఇదంతా ఆత్మ సత్యం కాదు, ఇది పారమార్థిక సత్యం కాదు. ఇవన్నీ వ్యవహారిక సత్యాలు. ఈ జాతులు, కులాలు, ఈ మతాలు, గోత్రాలు, ఈ ప్రాంతాలు, ఇష్ట గోదావరి, ఈ ఇష్ట గోదావరి. కళా వెంకట్రావు గారికి తూర్పు గోదావరి జిల్లా అంటే బాగా ఇష్టం అని ఆయన అన్నవారు. తూర్పు అంటే తూర్పు కదా అనేవారు, అంటే తూర్పు కంటే పడమర తక్కువ అని. అంటే కళా వెంకట్రావు గారు అన్నవారు తూర్పు అంటే ఆయన తూర్పు గోదావరి జిల్లా అని, తూర్పు అంటే తూర్పే కదా అని, ఈస్ట్ అంటే ఈస్టే కదా అని. అది సరదానికి ఈస్ట్ గోదావరి అంటే ఇష్టం. అది అంతా మనస్సే. తూర్పు గోదావరి అన్న మనస్సే, పశ్చిమ గోదావరి జిల్లా అన్న మనస్సే. మీ తూర్పు గోదావరి జిల్లా విషయం ఎందుకు చెప్తున్నారంటే, జనవరి 21వ తేదీ మా బుజ్జి మా భగవద్గీత, మాకు గైడ్ మా బుజ్జి, ఇప్పుడు మా గైడ్ మా బుజ్జి, మా కృష్ణుడు బుజ్జి. 12 లంకలకోడేరు దగ్గర, లంకలకోడేరు సమీపంలో ఉన్న కాలంగా ఈస్ట్ గోదావరి అంటే తూర్పు అనేవారు వెంకటరావు గారు, కళా వెంకటరావు గారు. తూర్పు గోదావరి జిల్లా మలికిపురంలో సాయిబాబా దేవాలయం ప్రాంగణంలో 21వ తేదీ, 21వ తేదీని తూర్పు గోదావరి జిల్లా మలికిపురంలో సాయిబాబా ప్రాంగణంలో, అంటే మీకు సమీపం కాబట్టి చెబుతున్నాం. ఈ నెల 21వ తేదీని తూర్పు గోదావరి జిల్లా మలికిపురం గ్రామంలో సాయిబాబా దేవాలయ ప్రాంగణంలో, 12 కాపవరం, 16 జిన్నూరు, 21వ తేదీ తూర్పు గోదావరి జిల్లా మలికిపురం గ్రామం ప్రాంగణం, సాయిబాబా ప్రాంగణం, కాలం 21వ తేదీ, ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు మీరందరూ ఆహ్వానితులు. ఓ మళ్ళీ 3 నామాలు చెప్తున్నారు చేసుకోండి. అచ్యుత, అనంత, గోవింద. అచ్యుత, అనంత, గోవింద. కేశవ, మాధవ. అచ్యుత, అనంత, గోవింద. కేశవ, మాధవ, జనార్దన. అంటే జనులు అందరి చేత కోరబడేవాడు. అచ్యుత, అనంత, గోవింద. కేశవ, మాధవ, జనార్దన. అచ్యుత, అనంత, గోవింద. పోని ఈ 3 మాటలు, ఈ దైవనామాలు, ఈ 3 జ్ఞాపకం పెట్టుకోండి. అచ్యుత, అనంత, గోవింద. అచ్యుత, అనంత, గోవింద. అచ్యుత, అనంత, గోవింద. గోవింద, గోవింద, గోవింద. ఏడుకొండలవాడా, 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 గోవింద, గోవింద. ఏడుకొండలవాడా, ఏడుకొండలవాడా, శ్రీనివాస, శ్రీనివాస, వెంకటేశ, వెంకటేశ. ఒడ్డీకాసులవాడా, ఒడ్డీకాసులవాడా, గోవింద, గోవింద, గోవింద. ఏడుకొండలవాడా, 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 శ్రీనివాస వెంకటేశ గోవింద 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 లవ్ టు యూ పీస్ టు యూ హ్యాపీనెస్ టు యూ థ్యాంక్ యూ ఆల్.